శ్రీ రమణాయం, ఓం నమో భగవతే శ్రీ రమణాయం, ఓం నమో భగవతే శ్రీ రమణాయం, ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం హం హనుమతే నమః, ఓం గం గణపతయే నమః. సభకు నమస్కారం. ఇదేమన్నా ఇంతకుముందు ప్లాట్ఫామ్ వచ్చి నాన్నగారు అని ఒక చిన్న గ్రంథం నాకు బహుకరించారు. వారి పేరు ఆచార్య శివరామకృష్ణు గారు. వారు పశ్చిమ గోదావరి జిల్లా వారే, కానీ ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ ప్రొఫెసర్గా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసి ఇండియాలో ఉన్న టాప్ టెన్ లో ఇంగ్లీష్ ఆంగ్ల భాష ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ లో టాప్ టెన్ గా శివరామకృష్ణ గారు ప్రాచుర్యం పొందారు. వారు అంతకుముందు వారి ఫాదర్ వారు బిఎన్ఆర్ కాలేజీలో భీమవరం లెక్చరర్గా పనిచేశారు. తర్వాత తెలిసి నాకు శివరామకృష్ణ గారు ఆయన ఎక్కువ స్వయం కృషి వల్ల ఆంగ్ల భాషలో ప్రావీణ్యత సంపాదించారు. ఆంగ్ల తెలుగు భాషలో కంటే ఆంగ్ల భాషలో సంస్కరింపబడిన భాష మాట్లాడతారు. అంటే వ్యాకరణ దోషాలు ఎక్కడ లేకుండా ఆ రిటర్న్ ఎక్స్ప్రెషన్ చాలా వండర్ఫుల్ గా ఉండేటట్టుగా ఉంటుంది. మన ఆచార్య శివరామకృష్ణ గారు గొర్రం ప్రొఫెసర్ న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ గారి స్వామి జ్ఞానానంద స్వగ్రామైనటువంటి గొర్రెలలో అప్పుడు మొట్టమొదటిసారి ఆయన కలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అని లేకపోతే ఏదో చెప్పారు, మొత్తమే పరిచయం చేశారు ఆయన. అంత మాత్రమే ఆ రోజున గొర్రెలమూరి కార్యక్రమం అయిన తర్వాత మరుసటి రోజు భీమవరం కాలేజీ గ్రౌండ్ లో రామకృష్ణ ప్రార్థనా మందిరంలో మళ్ళీ ఒక సభ ఏర్పాటు చేశారు. అది మేధావని సభ కింద పెద్దలందరూ సభకు వచ్చారు. ఆ సభలో కూడా నన్ను కూడా ఒక వక్తగా రామకృష్ణ గారు ఇంకా వక్తే ఇంకా 10 మంది పెద్దలను కూర్చోబెట్టి రాజకీయ నాయకులను కూడా అక్కడ కూర్చోబెట్టి ఆ సభను నిర్వర్తించారు. అప్పుడు కూడా ఆ సభలో రామకృష్ణ గారు మాట్లాడారు, నేను 10 నిమిషాలు, ఆయన 10 నిమిషాలు మాట్లాడారు. తర్వాత నేను జిమ్మూరు వెళ్తాను, ఆయన హైదరాబాద్ వచ్చేశారు. ఇంకేం చూసుకోవటం జరిగింది అంతే. అప్పుడు తర్వాత నాకు ఒక కవర్లో 2 పేజీలు ఒక కవర్ రాశారు, ఒక ఉత్తరం రాశారు. అందులో నేను చెప్పిన వాక్యాలు తర్వాత నా హృదయాన్ని పట్టుకున్నట్టుగా, నా హృదయంలో ఏముందో ఆయన స్కానింగ్ చేసినట్టుగా ఒక కవర్ రాశారు. అయితే నేను ఇంత జాగ్రత్త మనిషిని కాదు. ఆ కవర్ ఎక్కడ పోగొట్టేశాను చదివాను, చదివాను ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే కవర్. అది ఎంత బాగా రాస్తారంటే ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయినప్పటికీ తెలుగు ప్రొఫెసర్ ఎలా రాస్తారో అలాగే రాస్తారు ఆ కవర్. అది అది న్యాయంగా మన భక్తుల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. నేను ఎక్కడ అయ్యాదర్తి వల్ల కవర్ ఎక్కడ పాడు, నేను సంతోషించాను, ఎంజాయ్ చేశాను, ఎంజాయ్ చేసే కవర్ ఎక్కడ పడేశాను నాకు గుర్తులేదు. ఇంతకు ఇలాగే ఇప్పుడు నాన్నగారు అనే పుస్తకంలో అదంతా జతపరిచి ఉండేవాళ్ళు, అందులో ఇంక్లూడ్ చేసి ఉండేవాళ్ళు. అందులో ఈ నాన్నగారు అనే పుస్తకం ఈ మధ్య కాలంలో రచించారు. అంటే ఆయన గొర్రెలమూడ కలుసుకోవటం, తర్వాత భీమవరం కలుసుకోవటం, నాకు ఆయనకున్న పరిచయం సంబంధించిన విశేషాలు, తర్వాత రమణస్వామి నా జీవితంలో ఎలా ప్రవేశించారు, ఎప్పుడు పూర్వకాలంలో రాసిన ఒక వేషం, ఇంకా దొరలు కొంతమంది ఇద్దరు ముగ్గురు దొరలు నన్ను వేసిన ప్రశ్నలు చేసిన సమాధానం, ఆ సమాధానాలు కూడా ఆ చిన్న పుస్తకంలో నాన్నగారు అనే పేరు మీద చిన్న పుస్తకం రాసి ఇప్పుడు మీ అందరి సమక్షంలో సభాముఖంగా నాకు ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే నా పట్ల అంత సహృదయం ఉన్నందుకు, అంత సద్భావం ఉన్నందుకు, ఇద్దరి పైన పరిచయం నిలకడగా ఉండటానికి అది ఒక చిన్న పుస్తక రూపంలో రాసి ఆయన అక్షరబద్ధం చేసి అది పరిచయాన్ని ఇక్కడ ఈ నాన్నగారు అనేటువంటి పుస్తకాన్ని నాకు సమర్పించారు. వారికి సభాముఖంగా పెద్దలైనటువంటి శ్రీరామకృష్ణ గారికి నా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటున్నాను. తర్వాత నిన్ను మనం మీటింగ్కి వెళ్ళాం, ఏం చేద్దాం, మనకు సంతృప్తి, మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు ఎంతవరకు సంతృప్తి ఇవ్వాలి, సభ వరకు జరగటం జరిగింది. అంత సమగ్రంగా లేదు ఆ సభ, నాకు అంత సమగ్రంగా లేదు అనిపించింది. శివరామకృష్ణ గారిని అన్నాను, నేను సభకి వెళ్ళాం, మిమ్మల్ని కూడా గొప్పన అరుణాదేవి గారు ఆహ్వానించారు, కానీ మీకు ఏ పని మీద రాలేదు అని చెప్పి అదృష్టవంతులను ఎవరైనా ఇబ్బంది పెట్టలేరు, నేను ఇబ్బంది పెట్టాలని అదృష్టవంతులను ఇబ్బంది పెట్టలేదు, నేను సభకు రాలేదు, నాకు సంతోషం అని చెప్పాను. శ్రీరామకృష్ణ మీ సభకు రా వచ్చినందుక రాకపోయినందుకు సంతోషం అని ఇప్పుడు స్టేజ్ మీద చెప్పాను. అసలు అది తత్వ సబ్జెక్ట్ ఏంటి, ఎవరైనా రమణస్వామి సమక్షంలో కూర్చుని అధిక ప్రసంగం చేస్తే మీరు ఇక్కడికి వచ్చిన పని చూసుకుని వెళ్ళండి, వారు అధిక ప్రసంగాలు చేయకూడదు. ఎక్కడైనా ఏదైనా సందర్భంలో మనం ఆహ్వానిస్తే, ఏదైనా అనేక సందర్భాల్లో మన కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాదు, ఇప్పుడు మమ్మల్ని అనేక సందర్భాల్లో ఆహ్వానిస్తారు, అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, అది సాహిత్య విషయం లేదా ఆధ్యాత్మిక విషయం లేదా ఏదైనా పొలిటికల్ సైన్స్ సంబంధించిన విషయం లేదా సోషల్ సైంటిస్ట్కి సంబంధించిన కాన్ఫరెన్స్ ఏంటంటే, కాంగ్రెస్ అంటే జన సమూహం, కాంగ్రెస్ అంటే పార్టీ అని కాదు, సైన్స్ కాంగ్రెస్, సైన్స్ కాంగ్రెస్ అంటే సైంటిస్ట్ యొక్క సమూహం, కాంగ్రెస్ అనే శబ్దానికి అర్థం ఏంటంటే జన సమూహం, సైన్స్ కాంగ్రెస్, సైన్స్ కాంగ్రెస్ అంటే సైంటిస్ట్ యొక్క సమూహాన్ని సైన్స్ కాంగ్రెస్ అంటారు. అలాగే ఎవరు ఆహ్వానించినా ఆయన సందర్భం ఏంటో తెలుసుకుని, కాంటెక్స్ట్ ఏంటో తెలుసుకుని, మనకి చేతనైతే నాలుగు మాటలు చెప్పడం లేదా మౌనంగా కూర్చుని వచ్చేటం. ఓసారి మౌనం కూడా మనకు చాలా ఉపకారం చేస్తుంది. ఆ సబ్జెక్టుకి సంబంధించే వరకు మనకు మౌనంగా ఉంటే ఒకసారి ఏం చేస్తుందంటే, వీళ్ళు భవిష్యత్తు వీళ్ళు మౌనంగా ఉన్నారు, వీళ్ళు కూడా పండితులై ఉంటారనుకుంటారు. అంటే మౌత్ ఓపెన్ చేస్తే మనకు పాండిత్యులేదని తెలిసిపోతుంది అక్కడ. అంటే ఒకసారి మౌనంగా ఉండటం కూడా లాభమే. అంటే వీళ్ళకి వీళ్ళు కూడా పండితుల కింద, ఈ మౌనంగా ఉన్న వాళ్ళు కూడా పండితుల కింద జమ కడతారు. అంటే ఒకసారి సైలెన్స్ దానికి ఉపయోగపడుతుంది, మనం మాట్లాడితే నాలుగు మాటలు చెప్పొచ్చు లేకపోతే మౌనంగా వచ్చేయచ్చు. నిన్న అక్కడ రమణ తత్వం అన్న బుక్ రాశారు, ఆ రమణ తత్వం అక్కడ కాంటెస్ట్ మానేసి ఆ స్వామిలో అంటే ప్రజలను ఉద్యమాలు తీసుకురావాలి, ప్రజలందరినీ సంస్కరించేయాలి, ఏమి యాజిటేషన్ ప్రజలందరినీ యాజిటేషన్ తీసుకురావాలి ప్రజల్లో అని ఏదేదో మాట్లాడారు. అసలు ఆ సభ ఎందుకు అక్కడ ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంది సత్యసాయి బాబా నిగమము ఇవాళ పేరు, ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ మరి సభల్లో ఎన్నడూ కలగ చేసుకోరు, వస్తారు చూస్తారు సంతోషిస్తారు వెళ్ళిపోతారు, కానీ ఈ స్టేజ్ మీదకి రారు, సభను ఎప్పుడు డిస్టర్బ్ చేయరు, వాళ్ళు ఇంతవరకు ఏ మీటింగ్లో ఎవరి మీటింగ్లు ఇక్కడ మేనేజ్మెంట్ కలగ చేసుకున్నట్లేదు. అక్కడ ఏం చేశారంటే స్వామి సమక్షంలో ఆయన ఏదో ఆశ్రమం ఆయన సొంతం అనుకుంటున్నారు, ఏదేదో మాట్లాడారు అయితే. అంటే తర్వాత మలయాళ స్వామి ఆశ్రమం దగ్గర నుంచి వచ్చినటువంటి శివరామ ఏం చెప్పారంటే, ఇతరుల్ని ప్రజలను సంస్కరించడం కాదమ్మా, ముందు మనల్ని సంస్కరించుకోవాలి, ముందు మనం రిఫారం చేసుకోవాలి, ఇతరులను రిఫారం చేసేవాళ్ళు కాదు, తను తాను రిఫారం చేసుకునేవాళ్ళు కావాలి అని మలయాళ శివ గారు రిప్రజెంట్ చేయటం, మలయాళ శివ గారు రాష్ట్రం రిప్రజెంట్ చేసుకుని శివరాం మాట్లాడారు. అది ఖండన మండలకి అదేం డిబేటింగ్ సొసైటీ కాదు, ఎవరైపోయినా అది చెప్తూ ఉంటారు, మనం ఆ మాత్రం సహనం లేకపోతే సభలో కూర్చోకూడదు, సహనం ఉండాలి. ఒకసారి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, మన మాటలు కావాలి, ఇష్టం లేకపోవచ్చు, ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండాలి, కానీ వక్రంగా మాట్లాడకూడదు, అది సభ యొక్క మర్యాద కాదు. డిబేటింగ్ సొసైటీ అయితే చెప్పొచ్చు, మరి అరెస్ట్ అంటే మనం నువ్వు వచ్చు, మరి నువ్వు అంటే వారు అరెస్ట్ వచ్చు, దానికి కూడా రీజన్ ఉండాలి అని చెప్పి నిన్న అక్కడ సభలో ఈ రమణతత్వం గురించి ఆ పుస్తకం గురించి అది ఎవరు రాశారు, ఎవరికి అంకితం చేశారు, అది ఎవరికి దేని గురించి సబ్జెక్ట్ ఏంటనే సభ్యులు ఎవరికి ఏదో అవసరం లేని విషయాలన్నీ అని వచ్చింది అని చెప్పి ఇప్పుడు ఇంటికి ఆ మాటలు ఇప్పుడు ఇంటికి ప్రస్తావిస్తున్నారంట కదా. ఆయన ఆ శివరాము రాసిన మాటలు ఆయన అన్వాంటెడ్ వచ్చి ఆయన ఎవరు స్టేజ్ మీదకి ఎవరు ఆహ్వానించకుండా మళ్ళీ రెండోసారి కూడా వచ్చేసి ఏదో చిరాకు పరాక మాటలు ఏదో చిరాకు మాటలు ఉద్దేశంగా మాట్లాడారు. బహుశా అసలు ఈ సన్యాసులు అందరిలోనే జనరల్ గా 150 మందిని ఏమనుకుంటారంటే వాళ్ళు పైకి అలా కనిపిస్తారు కానీ గృహస్థుల కంటే మనం పెద్ద స్థితిలో పెద్ద స్థితిలో ఉన్నాం అనుకుంటారు. ఎంచాలంటే ఎర్ర బట్టలు వేసుకున్నంతకు జనరల్ ఇక్కడే కానీ చెప్పి నువ్వు అందరూ కాదు 100కి 100 మంది కాదు. ఈ కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 150 మందిలో వాళ్ళు ఒక అభిప్రాయం ఉంటుంది, వీళ్ళందరూ గృహస్థులు మనం సన్యాసులు అని చెప్పి వాళ్ళకంటే మనం ఎక్కువ అని పైకి మీకు దౌరం కోసం మాట్లాడినా అది డీప్ రూటెడ్ వాళ్ళ మనస్సులో ఉండిపోయింది, అది సరైన తలంపు కాదు. అనేక అనేక మంది గృహస్థులు భగవద్గీతలో ఏ సన్యాసి పేరు కృష్ణుడు ప్రస్తావించలేదు, జనక మహారాజు పేరు సంభావి గృహస్థు, జనక మహారాజు పక్కా గృహస్థు, ఆ జనక మహారాజు పేరు ప్రస్తావించాడు కానీ ఇంకా ఎక్కడ ఎవరి పేరు ఏ సన్యాసి పేరు ప్రస్తావించలేదు. ఒక నిష్కామ కర్మ వచ్చి ఆ కర్మయోగిని చెప్పటంలో గృహస్థాశ్రమంలో ఉన్న కూడా జ్ఞానిగా ఎలా ఉంటాడో ఆ కర్మను యోగంగా ఎలా చేస్తాడో నన్ను అర్జున మనం జనక మహారాజుని ఉదాహరణగా చెప్పాడు కదా. జనక మహారాజు సన్యాసి కాదు, ఆ జనక మహారాజు గృహస్థు. ఇంటికి రమణ తత్వం సరే నిన్నటి విషయం ఆ చాప్టర్ వేరేద్దాం ఇవాళ రమణ తత్వం విషయం. ఆ రమణ తత్వం అనేది అది ఒక గొప్పన గొప్పన కృష్ణప్రసాద్ గారి ధర్మభక్తి గొప్పన మన అరుణాదేవి గారు ఆ పుస్తకాన్ని రచించారు. అంటే వారు రమణ సాహిత్యం అంతా అధ్యయనం చేసి వారు ఆనందాన్ని పొంది ఆ ఆనందాన్ని అక్షర రూపంలో రమణ తత్వం అనే అవి టైటిల్ పుస్తకం యొక్క టైటిల్ పేరు మీద ఒక పుస్తకం రాశారు. తత్వం అంటే ఏంటి, రమణ తత్వం తత్వం అంటే ఏంటి అసలు, తత్ అంటే అది తొమ్మంటే నువ్వని, తత్వం అంటే యూఆర్ దత్తం అంటే నువ్వు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో దేని సంపాద దేని అనుభవం అనుభవానికి వైద్యం దేని అనుభవానికి వైద్యం చేసుకోవడానికి నువ్వు ఏదైనా కృషి చేస్తున్నావో ఎందుకు నువ్వు జిజ్ఞాసుగా ఉన్నావో ఎందుకు నువ్వు మోక్షుగా ఉన్నావో నీ సాధన యొక్క గమ్యం ఏంటి. నువ్వు దేనికైనా ఒక మాట్లాడుతున్నావు అనుకోండి ఒక డైరెక్షన్ ఉండాలి, ఏదో 4 వాక్యాలు రాస్తున్నావు అనుకోండి దానికి డైరెక్షన్ ఉండాలి. డైరెక్షన్ లేని మాటలు కానీ అది స్పోకెన్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు లేకపోతే రిటర్న్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, అది డైరెక్షన్ లేకుండా ఉండకూడదు. అది రచన అయినా సరే లేకపోతే ప్రసంగ ప్రవచనం అయినా సరే అది నిన్న వారు ఆ రమణ తత్వం అంటే అది నీవై ఉన్నావను, ఏది నువ్వు దేన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు దేనిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావు అది నీవై ఉన్నావు. తత్వది తమ్ నీవు అయి ఉన్నావు తత్వం, వీఆర్ దట్ అంటే నువ్వు దేనికోసం తపస్సులు చేస్తున్నావో ఉపవాసాలు చేస్తున్నావో జపతపాలు చేస్తున్నావో అది నీవై ఉన్నావు, అది నీవు ఆ ఉన్నది నీ ఇరవై ఒక నిజం ఉంది, నీకు తెలిసిన ఉంది తెలియపోయిన ఉంది, ఆ నిజాన్ని అనుభవేకి వైద్యం చేసుకోవాలి. అక్కడ ఆయన అంచెప్పి ఆ నిజాన్ని తెలుసుకున్నాక అది ఇక్కడ 2 విషయాలు మనం గ్రహించాలి. అంటే నీకు పూర్వలు చెప్తున్నారు బొప్పుడు అరుణాదేవ్ గారు రచన గురించి ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా మనకి ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ లో క్లారిటీ రావాలి. ఎప్పుడు నువ్వు చదివేమంటే ఏదో ఒక అధ్యయనం చేసినప్పుడు ఒక అధ్యయనం ఏదైనా చేసినప్పుడు దాని మీద స్పష్టత ఉండాలి. మనకు స్పష్టత ఉన్నప్పుడు మనకు అవగాహన పెరుగుతుంది, రీడింగ్ అయితే సరిపోదు, ఏదైనా సబ్జెక్ట్ శ్రవణం చేస్తే సరే అండర్స్టాండింగ్ పెరగాలి. అండర్స్టాండింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ యోగ, అండర్స్టాండింగ్ మించిన యోగం లేదు అసలు. అంటే నీకు ఎక్కడైనా విన్నా ఒక పుస్తకం చదివినా ఒక ప్రవచనం విన్నా అది నీకు బాగా అవగాహన కావాలి. చెప్పేవాళ్ళకి మాకే అవగాహన లేనప్పుడు నీకెలా చెప్పగలం, ఒక మాట చెబితే అంటే ఆ మాట తాలూకు అండర్స్టాండింగ్ ఆ మాట తాలూకు అవగాహన మాకుంటే నీ అవగాహనకు తీసుకురావాలి. ఏం చెబుతున్నావో మాకే తెలియనప్పుడు, ఎక్కడ కూర్చున్నావో ఏం చెబుతున్నావో మాకే తెలియనప్పుడు, నేను ఎక్కడ తీసుకెళ్లాలో మాకే తెలియనప్పుడు, నేను చెప్పింది మాకే తెలియనప్పుడు నీకేం తెలుస్తుంది? అది నేను స్వాముల వాడు ప్రవచనం. మాకు తెలియాలి కదా ముందు, నేను చెప్పి మాట మాకు తెలియాలి కదా ముందు. మాకు తెలిస్తే నీకు తెలియ చెప్పడానికి ఏదైనా ప్రయత్నం చేయొచ్చాను. అయితే ఇక్కడ ఒక ఉదయంలో నీ నిజం ఉంది, అక్కడ ఆనందం ఉంది, ఏదో ఉదయంలో ఏదో ఒక సద్వస్తు ఉంది. ఆ సద్వస్తుకి అది తాత్కాలికం కాదు, ఈ శరీరం చనిపోతుంది, ఇది టెంపరీ. ఇప్పుడు ఉన్న దాని వలే కనిపిస్తాను. కృష్ణుడు ఏమన్నాడంటే, నేను పుట్టినవాడు వలే, నేను పుట్టానని చెప్పలేదు, పుట్టినవాడు వలే కనిపిస్తున్నానని చెప్పాడు. అలాగే మన దేహం ఉన్న దాని వలే కనిపిస్తాను. కొంతకాలం పూర్వం ఈ దేహం లేదు, కొంతకాలం తర్వాత ఇది ఉండదు. ఒక కాలం ఈ దేహాన్ని తీసుకొచ్చింది, ఏ కాలం అయితే ఈ దేహాన్ని తీసుకొచ్చిందో మళ్ళీ ఆ కాలం ఈ దేహాన్ని తీసిపోతుంది. అది ఆ కాలం. అందుకే భగవద్గీతలో భగవంతుడు ఏమన్నా అంటే, నేను కాల రూపంలో ఉన్నా అన్నాడు. ఏ కాలంలో ఏది జరగాలో అది జరుగు తీరుతూ ఉంటుంది, అది నేను ఆపు చేయడం. స్వామి వాక్యం అంటే రమణ స్వామి, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఒక గంటలో జరిగేది, ఒక గంట నాక జరుగుతుంది, కానీ ఒక ముందు జరిగిపోతే బాగుండు అనుకుంటే జరగదు. అయితే ఒక క్షణం కూడా అటు జరపడానికి లేదు, ఇటు జరపడానికి లేదు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అంచేది మనకి ఒక కష్టం రావచ్చు జీవితం యొక్క పూల పాలంపు కాదు జీవితం అంటే. అంటే మనకు అనేక కష్టాలు రావచ్చు, సంసార జీవితంలో నష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, భారాలు రావచ్చు, మనం అనుకోని దురదృష్టకరమైన సంఘటనలు జీవితంలో అనేక ఎదురు కావచ్చు. ఇప్పుడు ఇవాళ మనం ఆరోగ్యంగా ఉన్నాం, రేపు మనకు అనారోగ్యం వచ్చేయచ్చు. ఇవాళ మనకి ఎంతో కొంత సంపద ఉంది, రేపే దారిద్ర్యం రావచ్చు. ఇవాళ మనకి ఏం చదువు లేకపోవచ్చు, రేపు ఏదైనా పాండిత్యం సంపాదించవచ్చు. అటైనా ఏదో జరుగుతూ ఉంటుంది, ఇటైనా ఏదైనా జరుగుతూ ఉంటుంది. అంటే జీవితంలో మనం ఎప్పుడు సుఖాలు వస్తాయని చెప్పలేము. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, పెన్షన్స్ వస్తాయి. జీవితంలో ఏమొస్తుందో మనకు తెలియదు, రాని ఏదొస్తుందో మనం ఆపు చేయడం. కానీ దాన్ని ఫేస్ చేయటం నేర్చుకోవాలి. దానికి నుండిపోకుండా ఎంత హిమాలయ పర్వతం ఎంత పెద్దదో అన్ని కష్టాలు మనకు వచ్చి మీద పడినా దాన్ని ఫేస్ చేయటం నేర్చుకోవాలి. ఫేస్ చేయటం నేర్చుకోవాలంటే మన ఆత్మబలం సంపాదించాలి. ఆత్మబలం సంపాదించాలంటే ఆధ్యాత్మిక శక్తి ఉండదు. ఆధ్యాత్మిక శక్తి కనుక ఉంటే మనకు ఆత్మబలం కలుగుతుంది, మనకు మన మీద మనకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు జరిగే శ్రద్ధ సంఘటనలన్నీ కూడా మనకు అనుకూలంగా తిప్పుకుంటూ ఉంటాం. ఇంగ్లీష్ భాషలో సానుకూలంగా, ఎవరికైనా నీ మీద కోపం వచ్చి నీ మీద పిడకలు కనుక విసిరితే ఆ పిడకలు తిరిగి వాళ్ళ మీద విసిరకుండా ఆ పిడకలన్నీ జాచి పెట్టుకుని పొలిలో పెట్టుకుని కాఫీ కాసుకోమని చెప్పారు. అంటే జీవితంలో జరిగే సంఘటనలు మనకి ఇష్టం లేని సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, కానీ నెగిటివ్గా ఏదో తీసుకోకూడదు. అంటే మనకు వచ్చిన కష్టాలు కూడా మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అది ఉపయోగించుకోవాలన్నిట్లేము. అయితే మీకు విషయాలు నేను ఎందుకు చెప్తానంటే, గొప్పన అరుణాదేవి గారు రాసినటువంటి రమణ తత్వంలో మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటారు. హృదయంలో ఒక నిజం ఉండదు, అది నిత్యముగా ఉంటాం. ఏదైతే నిత్యము, ఏదైతే సత్యము, దేని స్వరూపం అయితే ఆనందము, దేని స్వరూపం అయితే శాంతి, దేని స్వరూపం అయితే ఉండటము, అది నిత్యముగా ఉండేది. ఎప్పుడు కూడా నిజం అనేది నిత్యముగా ఉంటుంది, నిజము కానిది నిత్యముగా ఉండదు. మన దేహం కల్పితం, మన మనస్సు కల్పితం. ఈ దేహం కల్పితం కాబట్టి నిజంగా ఉండదు. ఇవాళ ఉన్న దేహాలు రేపు ఉంటాయని చెప్పలేము. అది నిత్యం హృదయంలో ఉన్నది, అది మనస్సుకు అతీతం, దేహానికి అతీతం, ఇంద్రియాలకు అతీతం, మీ సంకల్పానికి అతీతం, మీ వికల్పానికి అతీతం, అన్నిటికీ అతీతంగా ఉంది. కానీ లేదంటే ఉండకుండా పోలేదు, ఉంది, ఆ ఉన్నదేదో ఉంది. కానీ ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, అది మన మెదడు దాన్ని అందుకోలేదు, అంటే అది సరిపోదు. అని చేత ఓసారి రమణ మహర్షి గారిని ఏమని అడిగారంటే, మీకు ఏమంటే భగవంతుడు, స్వామివారి భగవంతుడు భగవద్గీతలో అందరి హృదయాల్లోనే అంతర్యామగా ఉన్నాడు, అయితే నాగరికంలో కూడా ఉన్నవా అంతగా ఉన్నాడు నాగరికంలో కూడా ఉండాలి కదా, ఉంటే మనకు కనపడాలి కదా. ఒకవేళ ఉన్నాయనుకోండి అంతర్యామి ఈశ్వరుడు అంతగా ఉంటే నాకు కనపడాలి కదా, ఎంట్రీ కనపడటం లేదని ప్రశ్న. ఆయన అన్నారు మీ రాంగ్ థింకింగ్ లోంచి, మీ రాంగ్ హ్యాబిట్స్ లోంచి ముందు బయటకు రా. బయటకు వచ్చిన తర్వాత కూడా హృదయంలోని వస్తువు నీకు గోచరం కాకపోతే అప్పుడు అడిగి ప్రశ్న. హ్యాబిట్స్ అని శరీరంలో రక్తం ఉంటుంది, శరీరంలో మాంసం ఉంటుంది, శరీరంలో ఎముకలు ఉంటాయి, మన అలవాట్లు మన సంస్కారాలు ఇవన్నీ మనస్సులో ఉంటాయి. ఇవన్నీ మనోదేహ జీవితం అంటేనే మనోదేహానికి సంబంధించిన మనస్సులో అవి ఉంటాయి, దేహంలో ఇవి ఉంటాయి. అది మార్పు చెందుతా ఉంటుంది, ఇది మార్పు చెందుతా ఉంటుంది. అంచేది మనకు ఇవన్నింటికి సంబంధం లేకుండా ఒక నిజం అది ఒక నిజం నీ హృదయంలో ఉంది, అది తెలియకపోయినా అది నీవై ఉన్నావు, అదే తత్వం అంటు. నీ హృదయంలో ఒక నిజం ఉంటుందే కాదు, అది నీకు తెలియకపోయినా అది నీవే అయి ఉన్నావు. అంటే నీకు రియలైజేషన్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఆ రియలైజేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అది గ్రేట్ రియలైజేషన్. అది నీకు అది అనుభవంలోకి వచ్చినప్పుడు మనం ఎంత ఇంతవరకు మనం ఎంత ఇగ్నోరెంట్ గా జీవించాము అది అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంతవరకు మనం అనుకున్న సంకల్పాలకి ఊహలకి దానికి అసలు సంబంధం ఉండదు, మన ఊహకు అక్కడ చేరుకోలేదు. అది అది అనుభవంలోకి వచ్చాక మనకు అప్పుడు అనిపిస్తుంది ఒడ్డుకు వచ్చేసాం, మన హృదయంలో ఉన్న ఎక్కడో లేదు, మనం తెలుసుకోవాల్సినంత మన హృదయంలో ఉండదు. అది అది మనకు అనుభవైక్యం అయ్యాక అప్పుడు తెలుస్తుంది మనం ఒడ్డుకు వచ్చాం, ఇదే చివరి జన్మ, ఇంకా మన శవాలను మొయ్యక్కర్లేదా. ఇంచేత మన శరీరంతో తాదాత్యం పొందుతున్నందు కాదు మనకు శవాలు వచ్చి తీరుతాయి. అంటే రీబర్త్ వచ్చి ఎవరు ఆపిచేయలేదు, దేనికైతే చావులేదు, దేనికైతే పుట్టుకలేదు, ఏదైతే బర్త్లెస్ డెత్లెస్, దేని స్వరూపం అయితే ఆనందం, అది దేని స్వరూపానికైతే మరణం ఎలా ఉంటుంది, ఏ వస్తువుకైతే మరణం ఎలా ఉంటుందో తెలియదు. అది నువ్వు పొందాక అది నువ్వు పొందాక అప్పుడు ఏమవుతుందంటే మరణం లేని స్థితికి, అంటే ఇమ్మోర్టల్ స్టేట్కి వస్తావు, మరణం లేని స్థితికి పొందుతావు. అంటే దేహం పడిపోతే దేహంతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు కాబట్టి దేహం పోయినప్పుడు నువ్వు పోతావు అనుకుంటున్నావు. కానీ అదేవిధంగా నీలో ఉన్నటువంటి సత్యం తెలుసుకున్నప్పుడు ఆ సత్యానికి చావు లేదు కాబట్టి నీకు కూడా చావు అంటే లేదని సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ఇది కేవలం శాస్త్రాలు చదివితే కాదు. అంటే రమణస్వామి ఈ భూమి మీదకి వచ్చిన చేసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే అసలు మనిషి ఏం చేస్తున్నాడంటే ఆత్మాన్వేషణ, సత్యాన్వేషణ, పుస్తకాలు చదువుతున్నాడు. మహాపండితులు కూడా ఇదే పని. వాడు శాస్త్రాల్లో పండితులందరూ కూడా సరే పామర్ల విషయం ఎదురైంది. ఈ పండితులు అనుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళు శాస్త్రాల్లో ఆత్మను వెళ్ళటం మొదలు పెట్టారు. శాస్త్రాల్లో ఆత్మ ఎక్కడా లేదు, శాస్త్రం చెబుతోంది. ఏమని చెబుతోంది? ఆ ఆత్మ నీ హృదయంలో ఉందని చెబుతోంది. మనం ఎక్కడైతే వస్తువు ఉందో అక్కడ వెతకడం మానేసి శాస్త్రాల్లో వెతుకుతున్నాం. శాస్త్రాలు వెతికేకొలిది పాండిత్యం వస్తుంది, విషయ జ్ఞానం వస్తుంది, నీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ ఆత్మజ్ఞానం రాదు, ఆత్మస్వరూపం తెలియదు, ఆత్మానుభవం రాదు. అంటే సెల్ఫ్ రియలైజేషన్ లేకుండా, ఆ సెల్ఫ్ రియలైజేషన్ లేకుండా, సెల్ఫ్ నాలెడ్జ్ లేకుండా సెల్ఫ్ హ్యాపీనెస్ దొరకదు. అది గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ రియలైజేషన్ లేకుండా, విషయ జ్ఞానం కాదు ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా ఆత్మసుఖం లభ్యం కాదు, లభ్యం కాదు. అంటే ఆత్మజ్ఞానం సంపాదించడానికి అంతేకాదు విషయ జ్ఞానం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వస్తువు మనకు తెలియబడదు, ఆత్మజ్ఞానం వల్లే ఆ వస్తువు మనకు తెలియబడుతుంది. అంటే కృష్ణుడు కూడా విద్యలు అనేవి ఉన్నాయి కానీ ఆత్మవిద్య నేనే భగవద్గీతలో ఆయన ప్రవచనం చేశాడు. ఆ ఆత్మవిద్య గురించి బొప్పన అరుణాదేవి గారు చాలా డీటెయిల్డ్ గా మాట్లాడారు. దాని డీటెయిల్డ్ గా ఆ రిటర్న్ ఎక్స్ప్రెషన్లు చాలా డీటెయిల్డ్ గా రాశారు. అంటే ఏంటి, ఏది ఉంది, ఏది లేదు అనేది ఉన్నాయనికి వచ్చి అది అది మనకు బాగా తెలుస్తుంది. ఆ గ్రంథం చదివినప్పుడు ఉన్నది ఏదో లేదు, అది లేనిది మనం కాదు, ఉన్నది మనం అని ఒక నిశ్చయానికి వస్తాం. ఆ గ్రంథం పఠించాక ఇది ఉంది ఇది లేదు అంటే ఉన్నది మనం లేనిదాన్ని ఉందనుకుంటున్నాం, ఉన్నదాన్ని లేదు అనుకుంటున్నాం. ఆ ఉన్నది ఉన్నట్టుగా మనకు గుర్తింపు రావటం, తర్వాత దాన్ని అవగాహన చేసుకోవాలి, దాని అనుభవంలోకి తీసుకురావాలంటే జిజ్ఞాస కలుగుతుంది. నీకు ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే ధనం అవసరం, కానీ జ్ఞానం సంపాదించడానికి ధనం అక్కర్లేదు. టు నోన్, ఆ తెలుసుకోవాలన్న కనెక్షన్ ఉంటే అదే పెట్టుబడి. జ్ఞానం సంపాదించడానికి ఏమి ధనవక్కర్లేదు. టు నోన్, ఆ తెలుసుకోవాలన్న కనెక్షన్ ఉంటే చాలా తెలియబడుతుంది. అదే ఏ స్థాండేయం తెలియబడుతుంది, అడగండి మీకు ఇవ్వబడుతుంది అని బైబిల్లో చెప్పారు. అంటే మనం సిన్సియర్ గా ప్రయత్నం చేస్తే అది లభ్యం అవుతుంది. అంచేది మన సిన్సియారిటీ ఉండాలి, అది డివోషన్ ఉండాలి, అది డెడికేషన్ ఉండాలి. అంచేది మనకి అన్నింటికి మనం ఏ పని చేసినా భక్తి కూడా సపోర్ట్గా ఉండాలి. కర్మ చేసి పని చేస్తున్నాం అనుకోండి, మాట్లాడుతున్నాం అనుకోండి, లేకపోతే మనకు జ్ఞానం కావాలనుకోండి, వీటన్నిటికి డివోషను, మనకి డివోషన్ చాలా, డివోషన్ సపోర్ట్ ఎంత అవసరం. జ్ఞానానికి అవసరమే, జ్ఞానయోగానికి అవసరమే, కర్మయోగానికి కూడా అవసరమే. దే డివోషన్ యొక్క సపోర్ట్. రామకృష్ణ పరమహంస గారి గురువుల్లో ఒక ఆవిడ పేరు భైరవి బ్రాహ్మణ. ఏ బాబు, ఆ గురువు ఏం చెప్పిందంటే రామకృష్ణుడితోటి, నువ్వు వేదాంతం మాటలు అతిగా వినకో, తగు మాత్రంగా విను. వేదాంతం మాటలు అతిగా ఉంటే నీకు ఈశ్వరుడు పాదాల మీద భక్తి చెడిపోతుంది. నీ భక్తి చెడగొట్టుకోకు, ఈ వేదాంతం మాటలు ఈశ్వరుడు పాదాల మీద నీ భక్తి చెడగొట్టుకోకు. భక్తి అవసరం. ఎవరినైతే మనం తెలుసు, ఏ ఈశ్వరుడు, మన ఈశ్వరుడు అంతర్యామి గారు ఉన్నాడు అక్కడ వెళ్ళి ఎంత మన మైండ్ డీప్ అయితేనే కదా అది మనకి ఎరుకులోకి రాదు. ఆ ఇరుకులోకి రావాలంటే నీకు ఈశ్వరుడి పట్ల భక్తి ఉండాలి. ఆ భక్తిని హృదయం యొక్క వేయల్ని పెంచుతుందని ఆ భైరవి బ్రాహ్మణి రామకృష్ణుడితో చెబుతూ ఉండేవాడు. ఆ గురువు గారు చెప్పిన మాట రామకృష్ణుడు కూడా ఎప్పుడైనా తలపెట్టుకుంటూ ఉండేవాడు. అది మనం ఆ పుస్తకం చదివి, లేదా బప్పున హరినాథరావు గారు రాసినటువంటి పుస్తకం ఏం చదివాలి, అది మనం జాగ్రత్తగా అధ్యయనం చేసి మననం చెయ్యాలి. అంటే మనం ఏదైనా వింటాం, చెవులతోటి వింటాం అనుకోండి, లేదా కళ్ళతో చదువుతాం అనుకోండి, అది సరిపోదు. మననం చెయ్యాలి. ఆ మననం చేయటం వల్ల, ఆ వాక్యాన్ని ధ్యానం చేయటం వల్ల, వాక్యము దేవుడై ఉన్నది, ఆ వాక్యాన్ని ధ్యానం చేయటం వల్ల మనకేమో ఆనందం కలుగుతుంది. ఆ వాక్యాన్ని స్మరించడం వల్ల ఒక ఆనందం కలుగుతుంది. ఆనందం, ఆ ఆనందం అలౌకికమైనది, అభౌతికమైనది, ఇది అందుబడలేదు. అది ఆనందం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే మనస్సు బాహ్యముఖానికి రావటం తగ్గిపోతుంది. ఆనందం ఏమవుతుందంటే మనస్సు బాహ్యముఖానికి అంతర్ముఖం అవుతా ఉంటుంది. అంటే మైండ్ యొక్క వాండరింగ్, ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ మననం చేస్తున్నారో అప్పుడు మైండ్ యొక్క వాండరింగ్ తగ్గిపోయి అది అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్ముఖం కలుగుతుంది. ఈ అంతర్ముఖమైన మనస్సు ఏం చేస్తుందంటే అది ఎక్కడుందో, ఈ మనస్సు యొక్క మూలం ఎక్కడుందో అక్కడికి సెటిల్ అయిపోతాం. అంటే ఏమిటి, మీకు చావు లేని సత్పదార్థం తాలూకు ఎరిక వచ్చేస్తుంది. దీనివల్ల మననం దూరం తీసుకెళ్లిపోతుంది. అయితే మేము పెద్దల శ్రవణ మననాలు విడిచిపెట్టకం. శ్రవణ మననాలను ఎప్పుడు విడిచిపెట్టద్దు. ఇది ఏం చేస్తుందంటే మీరు అన్నటువంటి ఆ సత్యం తాలూకు ఎరుక, మీకు దేహానికి సంబంధించినటువంటి, మనసుకు సంబంధించినటువంటి ఎరుక ఎలా ఉందో అలా మీ హృదయంలో ఏదిగా మీరున్నారో దాని తాలూకు ఎరుకను మీకు పట్టిస్తుంది. ఈ శ్రవణ మనాలు అంత దూరం తీసుకెళ్తాయని మన పూర్వీకులు మన పెద్దలు చెప్తున్నారు. అయితే వాక్యాన్ని మనకు గాలికి ఇచ్చిపెట్టేకూడదు. అది మాట్లాడుతుంటే చాలా మాటలు గాలికి వెళ్ళిపోతా ఉంటాయి. రాతకున్న స్థైర్యం మాటకు లేదు, రిటర్న్ ఎక్స్ప్రెషన్ ఉన్న స్థైర్యం స్పోకెన్ ఎక్స్ప్రెషన్కి లేదు. అంటే మనకు మన మాటలు ఒకసారి గాలికి పోతాయి కానీ మన పుస్తకం రిటర్న్ ఎక్స్ప్రెషన్ ఒకసారి మనం బలి కొడుతుంది. అది బుక్ సరిగ్గా రాస్తే సరే, లేకపోతే మనకి ఆ ఎక్స్ప్రెషన్ సరగకపోతే అది మనకి బలి కొరుకుతుంది. అంటే అన్ని సమగ్రంగా అంటే అరుణాదేవి గారు అధ్యయనం చేసి ఆవిడ భావాలను జాగ్రత్తగా, అంటే భక్తితోటే, అది భక్తి కోసం, అది ఆవిడకున్న భక్తిని రమణస్వామి పట్ల, అరుణాచలేశ్వరుడు పట్ల ఆవిడకున్న భక్తిని వ్యక్తపరుస్తూ ఆ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. అది ఏంటంటే రమణ తత్వం. ఆ పుస్తకం పేరు రమణ తత్వం. రాసి ఏం చేశారు, ఎవరికో పెద్దవాళ్ళకి అంకితం చేయలేదు, ఎవరికో రాముడికో కృష్ణుడికో అంకితం చేయలేదు, బిడ్డకి అంకితం చేశారు. అంటే ఈ బిడ్డ ఎవరంటే, నాకు ఇంగ్లాండ్ లో పేరు పెట్టారు, నాన్నగారు అని పిలవటం మానేశారు నన్ను. చైల్ ఆఫ్ భగవాన్ భగవాన్ బిడ్డ వస్తున్నాడు అన్న, నన్ను నాన్నగారు అని పిలవటం మానేసి ఇంగ్లాండ్ లో ఏమని పిలుస్తారంటే చైల్డ్ ఆఫ్ భగవాన్ అన్నాడు. అంటే భగవాన్ బిడ్డ వచ్చేస్తున్నాడు మన దగ్గరికి, అలా అనేవారు. అయితే నేను ఏం చేశారంటే రాముడికి కృష్ణుడికి పెద్ద పెద్ద దేవతలకు అంకితం చేయటం మానేసి ఈ భగవాన్ బిడ్డకి అంకితం చేశారు. అంకితం ఆ గ్రహం అంకితం చేశారు. అయితే మేము అవకాశం దొరకలే టైం అంతా స్వాముడు వారు తినేశారు. ఆయన అంతేపు ప్రజలను ఉద్ధరించిన ప్రజలను ఉద్ధరించిన అంటారు. ఉద్యమ ప్రజలను ఉద్ధరించడానికి ఉద్యమాలు తీసుకురామంటారు. సంస్కర్తలు కావాలను సంస్కర్తలు కావాలను ఇతరులను సంస్కరించే వాళ్ళు కదా, వాళ్ళు వాళ్ళు సంస్కరించిన వాళ్ళు కావాలి. రామచరిత్రుడు సంస్కర్తలు కావాలను సంస్కర్తలు కావాలను ఇతరులను సంస్కరించే వాళ్ళు కాదు, తమను తాము సంస్కరించుకునే సంస్కర్తలు కావాలని ఈ స్వామి రామచరిత్ర యొక్క శ్లోగన్. అంచేదా వీడేమన్నా అంటే శివరామం ముందు మనం సంస్కరించలేదంటే ఆయన ఏమంటారు, ముందు ప్రజలను సంస్కరించాలంటున్నాడు. ముందు ప్రజలను ఉద్ధరించాలి. మనం ఉద్ధరింపబడితే అసలు ఇంకోటి ప్రజలను మనం ఉద్ధరించాలనుకుంటే ఉద్ధరించలేము. ఏ ఎక్స్టెంట్ రహితంగా మనం ఉండగలుగుతున్నామో వాళ్ళకి మనం వాళ్ళందరూ ఉద్ధరించాలనే తలంపు మనకు తలంపుతోటి సంబంధం లేకుండా ఆ డిజైన్తోటి సంబంధం లేకుండా మన ప్రజెన్స్ వల్ల అంతవరకు లోకం ఉద్ధరించబడుతుంది. అందుకని మనం ఎవరన్నా బాగు చేసినప్పుడు నేను బాగు చేస్తున్నామని చెప్పక్కర్లేదు. మాట్లాడి చేసేటప్పుడు మాట్లాడేందుకు అసలు అంటే మనం ఎంతవరకు యోగ్యత సంపాదించామో ఎంతవరకు అర్హత సంపాదించామో అంతవరకే మనం లోకానికి సహాయ సహకారములు అందించాలి. అంతకు మించి మనం చేయలేము. అంటే మనకి అంటే కొంతమంది ఏమంటే జ్ఞానం అనేవాడు ఇంక దేహం ధరించి ఉంటే చాలు, అది ప్రత్యేకం ఏం చేయక్కర్లేదు, దేహం ధరించడు. అంటే వాటి దగ్గర నుంచి వచ్చే వైబ్రేషన్స్ పరిసరాలకి లోకానికి ఉపయోగపడతా ఉంటారు. ఏ జ్ఞాని కూడా ప్రేమ లేకుండా ఉండడు, శాంతి లేకుండా ఉండడు. వాడు ఏదో ఇతరులకి మనం సహాయం చేయాలని అనుకోకుండా వాడి ద్వారా అంటే ఆ సంకల్పం ఇతరులకు సహాయం చేయాలనే సంకల్పంతో సంబంధం లేకుండా ఆ జ్ఞాని ద్వారా సృష్టికి సహాయ సహకారం అందుతూ ఉంటాడు. సృష్టిని ప్రేమించాలంటే మనం ప్రేమించలేమండి. ప్రేమ ప్రేమిస్తుంది కానీ కామం ఏం ప్రేమిస్తుంది? కామం అడుగుతుంది, ప్రేమ ఏం అడగదు. కామం బేరమాడుతుంది, ప్రేమ ఏమి బేరమాడదు. అంటే జ్ఞాని ప్రేమించినట్టు అజ్ఞానం కాదు. మా స్వామి గారు నేనే కలిసి లోకాన్ని ప్రేమించాలని అనుకున్నా ప్రేమించలేము. ప్రేమించే శక్తి ఉన్నప్పుడు, ప్రేమించే యోగ్యత ఉన్నప్పుడు ప్రేమించకుండా ఉండలేం. మనకు ప్రేమించే శక్తి ఉన్నప్పుడు సృష్టిని ప్రేమించకుండా ఉండలేం. ఆ శక్తి లేనప్పుడు గురికి మనసు ప్రేమించాలి ప్రేమించాలనుకున్న ప్రేమ మన హృదయం నుంచి రాదు, ఆ ప్రవాహం కింద రాదు. అంటే కామ వేరు ప్రేమ వేరు. కామ ఏదో ఒకటి అడుగుతా ఉంటుంది, ప్రేమ ఎవరిని ఏం అడగదు. ఇస్తే ఒకటే ప్రేమ పడం. అంటే అది దానికి ఏమి కండిషన్స్ ఉండవు, అదేంటంటే అది రిటర్న్స్ ఏమి కోరదు. కానీ వాళ్ళ దగ్గర నుంచి కాంతి ప్రవాహం, శాంతి ప్రవాహం, అలా సృష్టిదంతా అందుతూ ఉంటుంది. అందుకనే కదా సృష్టి కౌగులించుకుంటాడు వాడు. దాటే ఎవడంటే సృష్టిని కౌగులించుకుంటాడు వాడు. మీరు మీ చిన్న బిడ్డను, మీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డను ఎలా ఎంబరేజ్ చేసుకుంటారో మొత్తం సృష్టి నుంచి కూడా ఎంబరేజ్ చేసుకుంటాడు. అంటే మీరు దానికి ఈ రమణ తత్వం గురించి అంటే రమణుడు చెప్పినటువంటి ఆ తత్వజ్ఞానానికి సంబంధించిన వరకు రమణ చెప్పిన విషయాలను క్రోడీకరించి అది రమణ తత్వాన్ని పేరు మీద బొప్పన అరుణాదేవి గారు గ్రంథ రచన చేశారు. దానికి ఖరీదు 70 రూపాయలు పెట్టారు. కానీ నిన్నటి రోజున ఈ రోజున అది 60 రూపాయలకే అమ్ముతున్నామని చెప్పారు. పుస్తకం ఫ్రీగా ఇవ్వకూడదు, అంటే ఉచితంగా ఇస్తే పుస్తకం ఏమవుతుందంటే అది సినిమా పేపర్ల కన్నా తీసుకెళ్లి ఎక్కడో పడేస్తారు. ఎంతో కొంత ప్రైస్ పెట్టారు, అది ఏదైనా ముందుగానే పెట్టారు, 60 రూపాయలు పెట్టారు. అంచేది మీరు ఏం చేశారంటే మలయాళ స్వామి గారు పుస్తకాలు ఎక్కువ అందించడానికి అబద్దాలు కూడా చెప్పారు. ఎలా అంటే ఆయన దగ్గర 100 భగవద్గీతలు ఉన్నాయండి, 10 భగవద్గీతలు మాత్రమే ఉన్నాయి, రేపు మళ్లీ నీకు దొరకవు, సాయంత్రం లోపల ఖర్చైపోతున్నాయని గబగబీళ్ళు అంతా కొనేసుకున్నారు. అంటే అక్కడ అబద్దం చెప్పాలని కాదు, 10 వేంచేత పుస్తకం చదివించడానికి. అది మనం ఎవరైనా మహాత్ములు చెప్పినప్పుడు అది హృదయాన్ని చూడాలి, కానీ కేవలం మాట కాదు. రేపు మీకు భగవద్గీతలు దొరకవు, ఇవాళ సాయంత్రానికి మొత్తం అన్ని ఖర్చు అయిపోతాయి, ఇవాళ సాయంత్రం కొనేవాడికే మీకు దొరికితే రేపు కావాలంటే మా భగవద్గీత మీకు ఏం దొరకదని వేదిక మీద చెప్పేవారు. అంత అలా మేము చెప్పం కానీ అలా అంత చెప్పే అలా చెప్పే శక్తి కూడా మాకు లేదు మదర్శంలో అలాగా. అయితే మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ చెప్పే ఇక్కడ పక్కనే బుక్ స్టాల్ దగ్గర ఆ రమణ తత్వం అనే పుస్తకం ఉంది, మీరు అందరూ 60 రూపాయలు పెట్టి కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్లి అధ్యయనం చేసి క్లోజ్గా ప్రతి సెంటెన్స్ కూడా బాగా క్లోజ్గా అధ్యయనం చేసి అది మీరు అర్థం చేసుకుని ఆనందించి తరిస్తారని మీకు మనం చేసుకుంటాం. అదే పుస్తకం యొక్క లక్ష్యం. తర్వాత మన సబ్జెక్టులోకి వద్దాం. గురువు ఎట్లా లభిస్తాడు? ఇక్కడ ఎవరో ప్రశ్న అడుగుతున్నాడు, గురువు అనేవాడు మనకు ఎలా లభ్యమవుతాడని. వ్యవసాయంగా నిన్నది చెప్పాను, నేను శివానంద ఆశ్రమంలో ఈ రమణస్వామి గురించి చెప్పాను. అది 50% దక్షిణామూర్తి, 50% ఆచార్య స్వామిరాడు. ఆచార్య స్వామి అంటే ప్రథమ ఆచార్యుడు, మొదటి ఆచార్యుడు శంకరాచార్యుడు. అంటే ఆయన శంకరాచార్యుడు బోధస్వరూపుడు, శంకరాచార్యుడు వాడు బోధస్వరూపుడు, ఈ దక్షిణామూర్తి మౌన స్వరూపుడు. ఆయనకి ఈ మౌనం ఆయన బోధం. రమణ మహర్షి గారు ఏం చేశారంటే పూర్తిగా బోధస్వరూపుడు కాదు, శాస్త్రం ఉదయం మొదలు శాస్త్రాలను దగ్గర పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి లేదు. పూర్తిగా బోధస్వరూపుడు కాదు, పూర్తిగా మౌన స్వరూపుడు కాదు. దక్షిణామూర్తి గారు పూర్తిగా మౌన స్వరూపుడు. అయితే దక్షిణామూర్తి మౌనం మనకు అర్థం చాలా మెచ్యూర్డ్ సోల్స్, ఎవాల్వ్డ్ సోల్స్, అడ్వాన్స్డ్ సోల్స్, రిఫైన్డ్ సోల్స్. ఎంతో లోపల మెచ్యూరిటీ ఉంటేనే కానీ ఆ లోపల మనస్సు ముగ్గితేనే కానీ ఆ మనస్సు చేది లేకుండా ఆ మనస్సు పుడుపు లేకుండా నూటికి నిలుమాళ్ళు ఆ మనస్సు తీయగా ఉంటేనే దక్షిణామూర్తి సందేశం అంతకాలు అది మనకందరు. వాళ్ళు ఎవరు చాలా ఎవాల్వ్డ్ సోల్స్, రిఫైన్డ్ సోల్స్. ఎవరు సనత్ కుమార్ గారు, సనత్ ఈయన మౌనంగా ఉన్నాడు అంటే సైలెన్స్ కూడా టీచ్ చేస్తుంది. సైలెన్స్ టీచ్ చేస్తాంటే అర్థం చేసుకున్నంత యోగ్యత మనకు లేదు. సైలెన్స్ కూడా టీచ్ చేస్తుంది, మాటే కదా సైలెన్స్ కూడా టీచ్ చేస్తుంది. కానీ దక్షిణామూర్తి మౌనం అందరూ అర్థం చేసుకోలేరు. అంటే దానికి తగినటువంటి యోగ్యత ఉండాలి మనకు. అది సనత్ కుమారుడికి వాళ్ళకన్నా నలుగురికి ఉంది కాబట్టి వాళ్ళ స్థాయికి, అంటే గురువు ఏ స్థాయిలో ఉన్నాడు, దక్షిణామూర్తి ఏ స్థాయిలో ఉన్నాడు, ఆయన కూడా ఆ స్థాయిలో ఉన్నాడు. దక్షిణామూర్తి అంటే దక్షిణ అమూర్తను, దక్షిణ వైపు ఉన్న అమూర్తను. దక్షిణ వైపు అంటే కుడివైపు. కుడివైపు ఎలా ఉన్నాడు? మూర్తి లేకుండా, రూపం లేకుండా, పేరు లేకుండా ఉన్నాడు. అంటే మనకి ఆధ్యాత్మికత లేకుండా అంటే కుడి ఎడం పక్కన ఉన్నది ఫిజికల్ హార్ట్, కుడి పక్కన ఉన్నది స్పిరిచువల్ హార్ట్. ఈ స్పిరిచువల్ హార్ట్ లో ఆయన దక్షిణామూర్తి ఎలా ఉన్నాడంటే దక్షిణ వైపునే అంటే ఒక రూపం లేకుండా, ఒక నామం లేకుండా, అమూర్తిగా ఇక్కడ నివాసం ఉన్నాడు. అంటే మన హృదయంలో ఏ సత్యం అయితే ఉందో, ఏ నిజమైతే ఉందో, దేనైతే చైతన్యం అంటున్నారు గీతలో భగవంతుడు, మీ అందరూ వేళ్ళలో నేను ఆత్మగా ఉన్నానని అంటున్నాడు. ఏం ఆత్మ భగవంతుడు చెప్తా? ఆత్మ దక్షిణామూర్తి, దక్షిణం కుడివైపున అమూర్తిగా ఉన్నాడు. అంటే రూపరహితుడు, నామరహితుడు, అక్కడ అమూర్తిగా ఉన్నాడు. దానికే రూపం కలగజేస్తాం. ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సత్యాన్నే దానికి రూపం కలగజేశాం. ఏంటంటే మనం అందుకో దానికి ఆ సత్యం బోధించింది వాడు సనత్ కుమారుడికి. వాళ్ళు పక్కవై ఉన్నారు, పక్క ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా స్థితిని అందుకున్నారు. వాళ్ళు కూడా దక్షిణామూర్తి స్థాయికి వచ్చేసారు. దక్షిణామూర్తి కళ్ళు కలపలేదు, చేతులు కలపలేదు, ఇంద్రియాలు కలపలేదు, ఇంకా సైలెన్స్ గా కూర్చున్నాడు. ఆయన అనుకున్నది వీటికి అందుకున్నారు. వాళ్ళు కూడా దక్షిణామూర్తితో సమానం అయిపోయారు, మహాజ్ఞానులు అయిపోయారు. వాళ్ళు స్వఖస్వరూపులయ్యారు. ఎప్పుడైతే మనకు సుఖస్థానం దొరికిందో, ఆనంద స్థానం దొరికిందో, ఆనంద స్థానం అది అలౌకికం, అది ఇంద్రియాలకు సంబంధించిన విషయం కాదు, అది అలౌకికం, అభౌతికం. అది ఎప్పుడైతే మనకు లభ్యమైతే మన మనస్సు యొక్క వాండరింగ్ తగ్గిపోదు. మన మనస్సు యొక్క వాండరింగ్ ఎప్పుడైతే ఆ లోపల సుఖం మన చేతికి అంటుందో, అది మన మనసుకి వాండరింగ్ తగ్గిపోతుంది. ఎలాంటి జపం పెట్టారు, తర్వాత ఏమో పూజ పెట్టారు, మన పెద్దలు ధ్యానం పెట్టారు, ఇవన్నీ పెట్టారు కదా మనకి. ఇవన్నీ దేనికోసం? జపం దేనికోసం? ఏదో చెప్పచ్చు, మీరు జపం చేసుకోండి మీకు మంచి జరుగుతుంది. మీరేదో పుణ్యం చేసుకోండి, మా జరగచ్చు, అన్ని రైతే అని ఇవన్నీ సాపేక్షిక విషయాలు, వ్యవహారిక విషయాలు. కానీ వాళ్ళ గమ్యం ఏంటి? మీరందరూ ధ్యానం చేయండి, మీరందరూ మెడిటేటర్స్ గా ఉండండి, మీరందరూ బాగా ధ్యానం చేయి. దేనికోసం ధ్యానం? ధ్యానం ఎంపిక చేయాలి. ధ్యానం ఎంపిక చేయాలంటే మన హృదయంలోని ఆనందం, ఇది అన్నబలండి హ్యాపీనెస్. మన హృదయంలో ఉన్న ఈ బ్లిస్, మన హృదయంలో ఒక శాంతి సాగరం ఉంటుంది. మన హృదయంలో ఆనంద ఉప్పు సాగరం కాదు, మన హృదయంలో ఉప్పు సముద్రం కాదు, ఆనంద సముద్రం ఉంది, శాంతి సముద్రం ఉంది. అది ఆ శాంతి సముద్రం ఉండగానే మనకు అందటం లేదు. ధ్యానం చేయటం వల్ల ఏదో నీకు కావలసినటువంటి శాంతి, నీకు కావలసినటువంటి సుఖం బయట నుంచి రాదు. బయట ఏమి లేదు, అసలు బయట ఏమీ లేదు, ఉండదంటే ఇక్కడ ఉంది. నీకు బయట ఏదైనా కనిపిస్తా అంటే ఇక్కడ ఉండదే నీకు బయట కనిపిస్తాను, కానీ నీకేం ఇక్కడ ఉండదు, ఇక్కడ లేదు బయట ఏమి కనపడదు. ఇక్కడ ఉండదే నీకు బయట కనిపిస్తుంది, ఉన్నదంతా ఇక్కడే ఉంది. మనం పొందవలసింది కూడా ఇక్కడే ఉంది, మన హృదయంలో ఉంది. కానీ దానికి అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం పొందితేనే కానీ, అంతర్దృష్టి కలిగితేనే కానీ వాడికి ఆత్మజ్ఞానం కలగదు. అంచేత భగవాన్ అన్నారు, నీ మనస్సును అంతర్ముఖం చేయకుండా, నీ మనస్సును అంతర్దృష్టి కలగజేయకుండా ఏదైనా కాకమ్మ కౌరు చెప్పి నీ మనస్సును భాష్యానికి తోలుతాంటే, నీ మనస్సు అంతర్ముఖాలను కలగకుండా నీ మనస్సును భాష్యముఖం చేస్తాంటే వాడు గురువు కాదు, రాక్షసుడని చెప్పాడు. నీ మనస్సును భాష్యముఖం చేసేవాడు గురువు కాదు, రాక్షసుడని చెప్పాడు. అసలు సహజంగానే మనకు భాష ముఖాన్ని కలుగుతాడు గురువు కూడా, ఇంకా భాష ముఖానికి పంపితే ఏమైపోతాడు వీడు? అందుచేత ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, అంటే మెడిటేషన్ అనేది ఎందుకంటే ఎక్కడి నుంచి బయట నుంచి ఏమి రాదు, బయట ఏమి లేదు కూడా. మనపై ఎంతో మనో కల్పించా బయట ఏమి, బయట నుంచి రావటానికి బయట ఏమి లేదు అసలు. అంటే నీ హృదయంలో ఉన్న ధ్యానం వల్ల నీ హృదయంలోని శాంతి, నీకు చెంచా కావాలంటే చెంచా, ఓ గ్లాసుడు కావాలంటే గ్లాసుడు, ఓ బిందెడు కావాలంటే బిందె, నీకు ఎంత ఆనందం కావాలో, ఎంత శాంతి కావాలో నీ హృదయంలోంచి మీకు సప్లై అయిపోతా ఉంటుంది. అది ధ్యానం యొక్క ప్రయోజనం. అంటే బయట నుంచి ఏదో వస్తున్నారు కాదు, నీ హృదయంలో ఉందే మీకు అందుతూ ఉంటుంది. ఓ చెంచా చాలనుకోండి, ఆ చెంచా ఆనందం మీకు అందుతూ ఉంటుంది. నీ హృదయంలోని ఆనందమే మీకు అందుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనం అప్పుడు లోకంలో ఉన్న భోగాల కోసం మనసు తిరగదు, అవసరం లేదు. అదే దానికి దూడక పచ్చగడ్డ దొరికింది, దూడక పచ్చగడ్డ దొరికినప్పుడు పక్కన వచ్చి పక్కన వేసి మీరు గుట్టిగడ్డ వేసి తినదు. ఇంకే పచ్చగడ్డ రుచి చూసింది. ఎప్పుడైతే స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి మీ మనసుకు అందుతుందో, అప్పుడు మనసు ఏం చేస్తుందంటే ఇన్ని విషయాలు అవసరం లేదు. మనం టీవీలో, ఈ సినిమాల్లో, ఏదో స్నేహాల్లో, ఏదో పేకాటల్లో, ఇంకోటిలో ఇంకోటిలో, లేకపోతే పెళ్లిలో ఇంకోటి ఇంకోటి మన ఆనందం కోసం తిరుగుతున్నాం. లోకంలో ఏ పని చేసినా వాడు ఆనందం కోసమే చేస్తాడు, కానీ ఆనందం ఎక్కడుందో వాడికి తెలియదు. ఆనందం కోసం ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ భంగపడతా ఉంటాడు. ఆనందం కోసం చేస్తా, మళ్ళీ ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మళ్ళీ భంగపడతా ఉంటాడు. రమణాచార్యుడు ఏమని చెప్పాడంటే, నువ్వు ఆనందం కావాలని కోరుకోవటంలో తప్పలేదు. నువ్వు ఆనందం, నాకు ఆనందం కావాలని కోరుకో, ఇంకెంత నీ స్వరూపంలో ఉండదు ఆనందం. నీ స్వరూపంలో ఆనందం ఉంది కాబట్టి నువ్వు తెలియకుండా దాన్నే కోరుకుంటున్నావు. నీ స్వరూపానికి చావు లేదు కాబట్టి నేను చనిపోకుండా ఉండాలనుకుంటున్నావు. అంటే ఈ హృదయంలో ఏది ఉందో అదే నువ్వు కోరుకుంటున్నావు. అంటే నువ్వు ఆనందం కోరుకోవటంలో తప్పలేదు, కానీ ఆనందం ఎక్కడుందో నీకు తెలియటం లేదు. బజార్లో ఉందనుకుంటున్నావు, బజార్లో లేదు. నువ్వు వస్తువు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతికితే దొరుకుతుంది, కానీ ఓ చోట వస్తువు పోగొట్టుకుని ఇంకో చోట వెతికితే దొరకదు. ఒక చోట వస్తువు పోగొట్టుకుని ఇంకో చోట వస్తువు కోసం వెతికితే అది దొరకదు. అది ఎక్కడుంది? అది హృదయం, నీ హృదయంలోని ఆనందం. అయితే ఇవాళ కాకపోతే రేపైనా వెతికదు, వెతికితే వెతికితే అన్వేషణ చేయదు. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుకదు. అంచేది నువ్వు వైరాగ్యంతో, వివేకంతో లోపలికి వెళ్ళి, అంటే చెరువులో ఏదైనా వస్తువు పడిపోయినప్పుడు ప్రాణాన్ని బిగించి, మనస్సును బిగించి, వాక్కుని బిగించి, ఎన్నికలు నిరోధించి ఆ చెరువు అడుక్కి వెళ్ళిపోయి నువ్వు పోయిన వస్తువు ఎలా తెచ్చుకుంటున్నావో, అవి ఏది నువ్వుగా ఉన్నావో, అంటే ప్రాణాన్ని నిరోధించి, మనస్సును నిగ్రహించి నువ్వు నీ హృదయంలో కంత, నీ వైరాగ్యం సంపాదన. అంటే వైరాగ్యం లేని మనిషికి తోకం ఉండదు. అయితే వైరాగ్యం సంపాదించి వివేకం అంటే ఏంటంటే ఈ సాగు జరిగే దాంట్లో వివేకం కాదు. వివేకం అంటే ఏంటంటే ఇది మనకు మంచిది, ఇది ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడదు, ఇది సత్యం, ఇది అసత్యం, అలా విడగొట్టుకునే బుద్ధి వివేకం. అది వివేకం అంటే ఆ బుద్ధిని, ఆ బుద్ధి ఏం చేస్తుందంటే ఎనలైజ్ చేస్తుంది, ఇది ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం కాదు, ఇది నీకు ఉపయోగపడుతుంది, ఇది నీకు ఉపయోగపడదు, ఇవాళ నీకు ఆత్మసుఖం చేదుగా అనిపించింది, లాంగ్ రన్లో సాధన మొదలుపెట్టు, సాధనకి చేదుగా ఉండొచ్చు, లాంగ్ రన్లో నీకు చాలా ఉపయోగపడుతుంది, ఈ సాధన ఉపయోగపడుతుంది అంటే ఎవరితో స్నానం చేయాలి, ఎవరితో స్నానం చేయకూడదు, ఏ పుస్తకం చదవాలి, ఏ పుస్తకం చదవకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, అన్ని విషయాలు తెలుసుకోవడానికి వివేకం కావాలి, ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ వివేకం అవసరం. భవిష్యత్తులో ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే భవిష్యత్తులో డబ్బు లేని వాడు సుఖంగా బతకొచ్చు, డబ్బు లేని వాడు సుఖంగా బతకొచ్చు అన్నట్టు, చదువు లేని వాడు సుఖంగా బతకొచ్చు, వివేకం లేని వాడు ఈ లోకంలో బతకలేడు. ఫ్యూచర్ మీకు 100 కోట్లు డబ్బు ఉంటే మీకు తెలివితేట లేకపోతే ఈ లోకం మిమ్మల్ని సుఖంగా బతకనివ్వరు. మీకు 10 PhDలు ఉంటే ఆ కామన్ సెన్స్ కనుక మీకు లేకపోతే మిమ్మల్ని బతకనివ్వరు సుఖం. అంటే మనకు తెలివి లేదనుకోండి, ఆ డిస్క్ ఆ సటిల్ ఇంటలెక్ట్ లేదనుకోండి, డబ్బు ఉందనుకోండి, చదువు ఉందనుకోండి, మనం ఉన్నా మనకు ఆ బుద్ధి సూక్ష్మ లేకపోతే లోకం మనల్ని మోసం చేస్తుంది, ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి పాడైపోతాం. ఇప్పుడు రాబోయే రోజులు ఎటువంటి నీకు ఎంత డబ్బు ఉన్నా నీకు చదివి అనేది లేకపోతే అంటే మీ పిల్లలకి మీ మనవలకి డబ్బు సంపాదిస్తున్నారు, మరి నెలకు 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టి కాలేజీ స్కూల్ ఖర్చు పెడుతున్నారు, 2000 చదువుతాడు, సంవత్సరం 3 లక్షలు ఖర్చు, 4 లక్షలు ఖర్చాడు, అంటే అంత డబ్బులు మీరు భరణ చేస్తున్నారు చదువులకి, అయితే సంతోషం. కానీ మీకు మామూలుగా అక్కడ తెలివి కూడా వాళ్ళకి అభివృద్ధి చేయాలి, మనకి ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు అని ఆ తెలివి, ఆ బుద్ధి సూక్ష్మత కూడా వాళ్ళకి అభివృద్ధి చేయాలి. ఆ బుద్ధి సూక్ష్మత కానీ మీరు వాళ్ళు చేత కల్టివేట్ చేయించలేకపోతే మీరు ఎంత డబ్బు ఇచ్చినా ఎన్ని డిగ్రీలు వాళ్ళు సంపాదించొచ్చినా ఏమి ప్రయోజనం లేదు, వాడు సుఖంగా బతక రాబోయే రోజులు ఎటువంటి మీకు రాబోయే రోజులు ఎటువంటి అందుకు చెప్తున్నారు. అది రమణస్వామి చెప్పింది మీకు చెప్తున్నాను కదా, అంటే ఆయన అవసరమైనప్పుడు శంకరాచార్యుల వారిగా పూర్తిగా బాగా అవసరమైనప్పుడు 2 మాటలు చెప్పేవారు, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండేవారు. ఇప్పుడు అడిగే ప్రశ్న జిజ్ఞాస లేదనుకోండి, జిజ్ఞాస లేకుండా అడిగితే ఆయన మౌనంగా ఉండే, అసలు రిప్లై వచ్చేది కాదు. జిజ్ఞాస లేకుండా అడిగితే అసలు రిప్లై వచ్చేది, జిజ్ఞాస ఉంది, వాళ్ళు తెలుసుకోవాలన్న కాంక్ష ఉంది, వాళ్ళు 4 మాటలు చెప్తాడు బాగుపడతాడు అనేటువంటి ఆయనకు అనిపిస్తే వాడిని చెప్పేవాడు కానీ లేకపోతే మాట్లాడుకుంటున్నవాడు. ఎన్నిసార్లు ఆ ప్రశ్నలు రిపీట్ చేసినా ఆయన సమాధానాలు చెప్పేవాడు కాదు. అంచేత కొంత దక్షిణామూర్తి పాత్ర, కొంత ఆచార్య వారి పాత్ర, కొంత మౌన స్వరూపం, కొంత బాధ స్వరూపం, ఇవన్నీ కలుపుకుని ఈ మోడర్న్గా ఈ రమణ పేరు మీద భూమి మీదకి రావటం జరిగింది. అయితే ఇంకోటి వచ్చి అసలు ముఖ్యమైన పని ఏంటంటే, ఆయన వచ్చిన పని ఏంటంటే శాస్త్రాల్లో ఈ సాధకులు శాస్త్రాల్లో లేని జరిగింది శాస్త్రాలు వెతుకుతున్నారు. సత్యం అంటే నీ హృదయంలో ఆత్మ ఉందని శాస్త్రం చెబుతాను కానీ శాస్త్రంలో ఉందన్నది చెప్పటం లేదు. అయితే అందరి దృష్టి శాస్త్రమైపు మళ్ళుతున్నటువంటి ఈ జనాల యొక్క సాధకుల యొక్క దృష్టిని హృదయం వైపుకి అంటే ఈశ్వరుడు స్థానానికి మళ్ళించడానికే నీ జీవితం అంతా కృషి చేశారు. అని ఎవరు ఎక్కడ సమాధానం చెప్పినా మిమ్మల్ని అంతరి దృష్టి కాదు, ఒక మాటలో కానీ ఒక సంఘటనలో కానీ ఒక చేతలో కానీ ఒక చూపులో కానీ ఎక్కడ ఏ ప్రయత్నం చేసినా మీకు లో చూపు కలగేయడానికి ప్రయత్నం చేస్తారు. లో చూపు ఆ ఇన్నర్ లుక్ కలగేయడానికే మీరు ప్రయత్నం చేశారు. మనం 1000 గ్రంథాలు చదవడం కంటే ఒక జ్ఞాని యొక్క దయ సరిపోతుంది. 100 మంది దేవతలు ఉండొచ్చు, లేకపోతే 3 కోట్ల దేవతలు ఉండొచ్చు, ఒక్క దేవతా పురుషుడు అనుగ్రహం మనకు సరిపోతుంది. అది భగవాన్ అంటాడు, వన్ లుక్కీ జనం, వన్ వరడీ జనం, వన్ టచ్చీ జనం, చాలు అయిపోతుంది, మన పని పూర్తి అయిపోతుంది. అదే పుల్ నోట్లో పట్టి మాంసం ముక్క. ఒకసారి ఆ ఈస్టర్ యొక్క గుర్రూపంలో ఉన్నటువంటి ఆ ఈస్టర్ అనుగ్రహంలో మీరు ఒకసారి పడితే పుదిగొట్టినటువంటి మాంసం పక్కు ఏమైనా అయితే బయటకు రాదు. అదేవిధంగా మీరు జ్ఞాని చేత రక్షించబడతారు, ఆ దేవతా పురుషుడి చేత రక్షించబడతారు, కానీ ఎన్నడు ఉరుగుపడరు. అయితే అనుగ్రహం కావాలి, వాడి దయ కావాలి. అయితే దానికోసమే మన సాధన యొక్క హోలీ కంపెనీ దానికోసమే, సాధన కూడా దానికోసమే. అయితే హోలీ కంపెనీ కూడా చాలా అవసరం మనకు. మనకి న్యాచురల్ గా గాలి వేసినప్పుడు విసిన కర్రతో కానీ, విసిన కర్ర అంటే హ్యాండ్ ఫ్యాన్, హ్యాండ్ ఫ్యాన్ తో కానీ, సీలింగ్ ఫ్యాన్ తో కానీ, టేబుల్ ఫ్యాన్ తో కానీ పర్లేదు. మనకు న్యాచురల్ గా ఎయిర్ వస్తాం అనుకోండి, అది ఫ్యాన్ అవసరం లేదు. హోలీ కంపెనీ అంటే న్యాచురల్ గా వచ్చే ఎయిర్ అని రామకృష్ణుడు చెప్పాడు. న్యాచురల్ గా వచ్చే గాలి ఎటువంటిదో హోలీ కంపెనీ కూడా అటువంటిదో అని రామకృష్ణుడు వివాచ. అంటే మనకి హోలీ కంపెనీ చాలా ముఖ్యం. హోలీ కంపెనీలో మనకు లాభం ఏంటంటే వాళ్ళలో ఏమో ఉంది, అది మనలో కూడా ఉంది. వాళ్ళలో ఏమో ఉంది, అది మనలో కూడా ఉంది, కానీ వాళ్ళకి తెలుస్తోంది, మనకు తెలియటం లేదు. అలా తెలుసుకునే బుద్ధి ఆ హోలీ కంపెనీ వల్ల మనకు కలుగుతుంది. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గ్రేటెస్ట్ ఫిజిషియన్, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్, ఆయన ఫిలాసఫర్ కాదు మ్యాథమెటిషియన్. ఆ మ్యాథమెటిక్స్ లో ఎంత పెద్దవాడు, ఫిజిక్స్ లో కూడా అంతే పెద్దవాడు. ఆయన ఒకసారి చెప్పాడు, అమెరికాలో నేను మ్యాథ్స్ వాళ్ళ కాన్ఫరెన్స్ కెళ్తే ఫిజిస్ట్ వచ్చాడని వారు, ఫిజిక్స్ వాళ్ళ కాన్ఫరెన్స్ కెళ్తే మ్యాథమెటిషియన్ వచ్చాడు. ఎందుకని నేను నేను ఫిజిషియనో మ్యాథమెటిషియనో నాకే తెలియటం లేదని. ఈ మీటింగ్ వెళ్తే వాళ్ళు ఎలా అంటున్నారు, ఆ మీటింగ్ వెళ్తే వీళ్ళు ఎలా అంటున్నారు. ఎందుకు నేను ఎవరు నాది ఊయామాయి, నేను మ్యాథమెటిషియన్ అది ఫిజిస్ట్ నా. ఆ కాన్ఫరెన్స్ కెళ్తే ఎలా అంటున్నారు, ఈ కాన్ఫరెన్స్ కెళ్తే ఇలా. ఈ విషయం మనకు అక్కర్లేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక సందర్భంలో ఏం చెప్పామంటే, అజ్జన సాంద్రత్యం కోసం ఆ వికాసం పొందినటువంటి ఆ మహాత్ములు దర్శించడం కోసం అవసరమైతే భూమి యొక్క అంచుదాకా ప్రయాణం చేయమని చెప్పాడు. నేను జిన్ను నుంచి హైదరాబాద్ రాబోతున్నాను, రేపు కాశీ కాశీ ప్రయాణం అంటే మాకు ఏదో అమెరికా అన్నట్టు. ఆయన ఏమన్నాడు, ఆయన ఇస్తే భూమి యొక్క అంచుదాకా ప్రయాణం చేసి చెప్పిన వాడు ఫిలాసఫర్ కాదు, ఒక సైంటిస్ట్ చెప్పాడు. నువ్వు హోలీ కంపెనీ కోసం అవసరమైతే భూమి యొక్క అంచుదాకా ఎది ప్రయాణం చేయనాడు. ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు ఎందుకు, డబ్బు సంపాదించుకోవడం కోసం కదా. డబ్బు సంపాదించడానికి యూరప్ వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, అలాగే హోలీ కంపెనీ కోసం అంత దూరం వెళ్ళొచ్చు. అమెరికా అండి కాశీ అంటే జ్ఞాపకం వస్తాను. మన రమణ భక్తులు, రమణ అంత్యవాసులు తెండలి సూర్యసుందరం గారు, తెండలి ఆయన రచయిత. ఆయన వృత్తేమో ఎక్కవలసి, ఆయన ఎక్కవని సాధన సార్ వృత్తి ఎక్కవలసి, ప్రవృత్తేమో ఇది ఈసారి రచన రచన. వాళ్ళ ఫాదర్ కూడా ఆంధ్ర స్టేట్లో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేశారు. అదే మాకు నేను ప్రత్యేకంగా రచయిత అయినంటే కల్టివేట్ చేసింది కదా, మా ఫాదర్ దగ్గర నుంచి ఏదో వాసన అలా వచ్చిందండి. నా వృత్తేమో ఎక్కవలసి, నేను ఎప్పుడు ఆఫీస్ ఎక్కవలసి ఆఫీసర్గా పనిచేశాను, కానీ ప్రవృత్తి మట్టికి రచన వచ్చింది అని చెబుతా ఉంటారు. ఇంటికి మొన్న నాకు ఫోన్ చేశారు. నాకు ఏమని ఫోన్ చేశారంటే, నాన్నగారు నేను రాలేకపోతున్నాను, ఈ జన్మదినం అంట కదా, నీకు శుభాకాంక్షలు చెబుతున్నామని ఫోన్ చేశాను, నేను ఫిజికల్ గా రాలేక అని చెప్పారు. అయిపోయింది ఆ చాప్టర్ అయిపోయింది. మళ్ళీ ఏం చేశారు నన్ను పొద్దున్నే, నన్ను పొద్దున్న ఏడింటికి, ఆరున్నర ఏడింటికి మళ్ళీ ఫోన్ చేశారు. సుందరం గారు మళ్ళీ ఫోన్ చేశాడు, మళ్ళీ ఫోన్ చేసి మీరు కాశీ వెళుతున్నారంట కదా అన్నారు. కాశీ వెళుతున్నామండి, పలానా రోజు లక్ష్మీవారం ఉదయం ఇప్పుడు వెళుతున్నాను, కాశీ వెళుతున్నామని చెప్పాను. అవును వెళుతున్నారని నేను విన్నాను అని మాట అన్నారు. ఏమన్నారంటే, కృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి చాలా సంతోషించింది, అగ్ని పులకరించిపోయింది అగ్ని భూమి. ఈ భూమి ఎప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే ఎత్త మీదకి వచ్చాడు, ఈ ప్లానెట్ మీదకి వచ్చాడు, భూమి చాలా సంతోషించిందండి, పులకరించిపోయింది భూమి. అలాగే రమణస్వామి అరుణాచలం రాగానే అరుణాచలంలో పాదం పెట్టాడు, కొండకి ఆనందం వచ్చేసింది. రమణస్వామి అరుణాచలంలో పాదం పెట్టగానే ఆ కొండ విపరీతమైన కొండకి విపరీతంగా ఆనందం వచ్చేసింది. ఇంతకి మీరు మీ భక్తులు రేపు కాశీ వెళుతున్నారు, కాశీ వెళ్ళగానే గంగానది కూడా సంతోషం వచ్చేస్తుంది. కృష్ణుడు జరిగినప్పుడు ఎలా జరిగింది, రమణ మహర్షి గారు అరుణాచలంలో ల్యాండ్ అయినప్పుడు అది అలా కొండ సందర్శించింది. మీరు రేపు మీ భక్తుల్ని మిమ్మల్ని చూసి రేపు మీరు అక్కడ ల్యాండ్ అవ్వగానే కాశీలో ల్యాండ్ అవ్వగానే గంగాన్ని సంతోషిస్తుందండి. ఈ మూడు మొక్కలు చెప్పడానికి ఇవాళ పొద్దున్నే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అని చేశాను. నేను ఇంకా నేను ఎంత డీటెయిల్ ఇంకా చెప్పి మేము ఏదో మా పట్ల అభిమానం కొలిదే మీరు ఈ మాట్లాడుతున్నారు, మేము అంత వాళ్ళని కాదులేండి అని డిస్కషన్ పెంచకుండా ఫోన్ పెట్టేశాం. అది ఈ సూర్యం గారు మాటలు నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ఈ మాట్లాడుతున్నాను. అంటే గురువు ఎట్లా లభిస్తాడు? గురువు అవసరం అంటే మనం సాధన చేసి సాధన చేసి సాధన చేసి ఒకసారి అంగులు కూడా లోపలికి వెళ్ళాం. గురువు దయంటే లాగేస్తాడు లోపలికి లాగే. వరదొచ్చినప్పుడు ఆ వస్తువులు ఎంత వేగంగా కొట్టుకెళ్తాయో మనం ఎంత ప్రయత్నం చేసినా అంతర్ముఖ అవడం మనస్థాయి సడన్ గా గుంజుతాడు. గుంజి లోపల వరదల్లో లాగ అవుతాడు. ఎక్కడైతే నిజమైన గురువు ఉన్నాడో అక్కడ లాగ వాడు పులి చేస్తాడు. బయటన గురువు ఏం చేస్తాడంటే పుషి చేస్తాడు. పుషు పులుని బయట ఉన్న గురువు ఏం చేస్తాడంటే పుషి చేస్తాడు. లోపల గురువు ఏం చేస్తాడు? పులి చేస్తాడు. అయితే బయట ఉన్న గురువు బాబు ఎలా ఉన్నావు, నాయన ఎలా ఉన్నావు, ఏదో నాకు వేదాంత మాటలు చెప్పి నీ పిల్లలు ఎలా ఉన్నారు, లేకపోతే నీకు చదువు నీ అబ్బాయిలు ఎంతవరకు చదువుతున్నారు, నీకు ఇన్కమ్ ఎలా ఉంది, సంసారం బాగా నడుస్తుందా, ఈ మాటల గురికి ఎందుకు మిమ్మల్ని అనుగ్రహించాలని ఏదో కల్పించి మాట్లాడు. నీకు సంసారం బాగుంది, పిల్ల జల్లా బాగున్నారా, పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయినా ఇంక అవ్వలేదా, ఇలా మాట్లాడు. రామకృష్ణుడికి అలవాటు ఉంది. నీకు ఇంటికాడ సంసార పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనతోటి ఇవన్నీ లౌకిక మాటలు కింద ఉంటాయి. అలా కాదు, మనతోటి సన్నిహిత సంబంధం ఏర్పాటు చేసుకున్నాం అంటే ఈ మాటల ద్వారా మనతోటి బాగా సన్నిహిత సంబంధం ఏర్పాటు చేసుకున్నాం, ఒక క్లోజ్నెస్ ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు మనల్ని ప్రేమించి వాళ్ళ మీద మనకు ప్రేమ కలిగినట్టు చేసి గురువు మీద మనకు ప్రేమ కలుగుతుంటే అది మన సొంతం కాదు, ఆయనే ప్రేమ మనకిచ్చి ప్రేమించమంటాడు. మనకి అక్కడ ప్రేమ ఎక్కడ ఉందండి? మనం రాళ్ళు ఇచ్చాం, మనం రాళ్ళు అండి. మనకు ప్రేమ ఏంటంటే రాళ్ళు మన స్టోన్స్. మనకు ప్రేమ ఏంటి అంటే ఆయనే కొంత ప్రేమ ఇచ్చి ఆ ప్రేమ ఇచ్చి నేను ఇచ్చిన ప్రేమ చూడండి నన్ను ప్రేమించమని అడుగుతూ ఉంటాడు. అలాగే ఆయన మన చేత ప్రేమ అంటే చనువుగా మాట్లాడు, మన చేత ప్రేమింపజేసుకున్నాం, ఆ ప్రేమ నెపంగా పెట్టుకుని మళ్ళీ మన పట్ల దయ చూపించి మనం అనుగ్రహిస్తాడు. అంటే మనం సాధన వల్ల ఒక అంగుళం లోపల కడితే ఆయన అనుగ్రహం వల్ల ఆయన దయ వల్ల ఆయన వెళ్ళి మొత్తం హృదయ గుహలోకి వెళ్ళి పడిపోతాం. ఆ హృదయ అంటే హృదయవాస, ఆ హృదయవాసుడు ఎక్కడున్నాడు అక్కడికి వీరికి ఒకసారి ఇలా పుణ్య చేస్తూ చాలా వెళ్ళి పడిపోతాం. వీరికే మనం ప్రయత్నం చేసినా ఎంత తక్కువ దూరం వెళ్ళగలం. అంచేది సోదర మహర్షి కదా, ఇది కాదు రావాల్సింది, అటు రావాలి. ఇటు నుంచి ఎక్కువ దూరం వెళ్ళడం వెళ్తాం, ఏదో నటిస్తాం పో నటిస్తే అడుగు రెండు అడుగులు వేసినట్టు కొన్ని వెయ్యైపోయినా నటిస్తే సరిపోతుంది. ఆ నటించినందుకు కొన్ని మార్కులు వేస్తాడు ఈశ్వరుడు. అంచేది మనం ఇటు నుంచి వెళ్ళడం తక్కువే, ఎంతో దూరం వెళ్ళాం, అటు నుంచి చూడు ఎక్కువ ఉంటుంది. అంటే హృదయాభిముఖంగా మనం ప్రయాణం చేసేటప్పుడు ఏదో కొంత దూరం వెళ్ళక మొత్తం తానే లాక్కుపోతాడు. అంచేది మనం గురువు యొక్క దైవం, గురువు యొక్క రుణం మనం తీర్చలేం, గురువు యొక్క రుణం మనం తీర్చలేం. అయితే గురువు రుణం ఎలా తీరుతుందంటే ఆయన చెప్పిన సబ్జెక్టు మనం అర్థం చేసుకుని ఆనందించడం. ఆ రకంగా గురువు అంటే ఆ మాట విలువ తెలుసుకుని దాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఆనందించడం అంటే గురువు రుణం తీరుతుంది. అంటే గురువు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని మనం అందుకోగలిగితే అప్పుడు గురువు లేదని తూరిపోతుంది మనకి. అయితే మనం భాష్యంగా చూస్తే వెలకట్లాం అంటే ఏంటి గురువు అంటే ఏమంటే ఎవడు అది శరీరంతో సంబంధం లేని స్థితికి, మనస్తో సంబంధమైన స్థితికి, ప్రపంచంతో సంబంధమైన స్థితికి, రాగద్వేషాలు ఎలా ఉంటాయో తెలియని స్థితికి మన అలా మోసిపోతాడు వాడు గురువు. మోసిపోతే అలా మోసిపోతాడు గురువు. అంచేత మనకి ఎప్పుడు అశాంతిగా ఉంటుంది అనుకోండి, ఎప్పుడైనా దుఃఖంగా ఉంటుంది అనుకోండి, వీరికి అశాంతి రుచి చూపిస్తూ ఉంటాడు, ఆ దుఃఖం ఎలా ఉంటుందో రుచి చూపిస్తూ ఉంటాడు. మీరు ఆ గురువు ఇప్పుడే అలా ముందరు చూపిస్తాం ఇంత అశాంతి వస్తామండి ఈ మధ్యని ఎంత దుఃఖంగా ఉన్నామంటే వీరికి అనిపింపజేస్తాడు. అందులో అది అందు అది నిజం కాదని మనకు చూసి నీకు వచ్చే అశాంతి కాదు నీకు వచ్చే దుఃఖం కాదు నిజం కాదని స్ఫురణ మనకు కలగజేస్తాడు. ఎప్పుడో ఒకసారి అనుగ్రహం మనకు ఈ నిజం సంబంధం మన ఘర్షణతో సంబంధం లేకుండా మన సాధనతో సంబంధం లేకుండా ఎప్పుడో మనల్ని ఒరే గుహలోకి మూసుకుపోతాడు వాడు గురువు. అంటే మన ఆత్మ సామ్రాజ్యానికి అధిపతిని చేస్తాడు. నిజమైన గురువు ఎవడంటే వాడు ఏ దుఃఖ స్పర్శ లేని స్థితిలో ఉన్నాడో అధికారం లేదు. మాకు జ్ఞానం వచ్చేసింది, మాకు జ్ఞానం వచ్చేసింది అంటే నీకు దుఃఖం వస్తా అంటే జ్ఞానం ఏంటి? నీకు ఏ కారణం వచ్చినా నీకు ఏ కారణం లేని దుఃఖం వస్తానప్పుడు అక్కడ జ్ఞానం లేదని అర్థం. నాకు ఆరోగ్యం చాలా బాగుందండి, ఆరోగ్యం చాలా బాగుందండి, రోజు కడుపు నొప్పి వస్తుందంటే ఆ మాటకు అర్థం ఏంటి అసలు? అంటే నీకు ఏ కారణం వల్ల కూడా, అది లౌకికం అవ్వచ్చు అలౌకికం అవ్వచ్చు, ఏ కారణం వల్ల కూడా దుఃఖ స్పర్శ నీకు ఉండకూడదు. అది సాలల్ ఎస్టేట్ దుఃఖం ఎలా ఉంటుందో, అశాంతి ఎలా ఉంటుందో, అలా ఈ జన్మకు సంబంధించిన వాసనలు ఎలా ఉంటాయో, ఈ విషయాలకు ఏం సంబంధం లేకుండా నేను ఈ ఇంటితో ఏం సంబంధం లేకుండా అంటే ఇక్కడ మీకు ఆత్మ తప్పించి లోకం ఏది గోచరించదు. ఉన్న వస్తువు ఏదో ఉంటుంది, అది తప్పించి నీకేది గోచరించదు. దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం ఆనందం. అయాం దటయాం దైవుడు ఏం చెప్పాడంటే నేను ఉన్నాను, అదే దేవుడి పేరు. నేను ఉన్నాను అదే దేవుడి పేరు అయి ఉన్నది. ఈ బైబిల్ వాళ్ళు నేను ఉన్నాను అది దేవుడి పేరై ఉన్నది. దేవుడు అంటే యహోవాటి మరొకటి మనం ఏ పేర్లు పెట్టి చెప్తున్నాం. నేను ఉన్నాను అది దేవుడి పేరై ఉన్నది. అయితే నేను ఉన్నాననేది మనం ఎలా ఉన్నాం? దేహంగా ఉన్నాం అనుకుంటున్నప్పుడు దేహం పోయినప్పుడు నేను పోతా అంటే ఇంకా ఉండటేంటి? ఇప్పుడు మన దేహం పోతే మనం ఒట్టి కవర్లు కాకరకాయ కవర్లు ఉపయోగం. ఇంకా మన దేహం పోయినప్పుడు మనం పోతున్నాం అనుకుంటే ఇంకా మనకు ఉండటేమి? దేహం పోయినా మనస్సు నశించినా లోకం కనిపించినా కనిపించకపోయినా మనం ఉండాలి. ఉండేటువంటి అది ఆడ మంచం పట్టి ఇంట్లో వాళ్ళందరూ పీకు చెందినాడికి ఇంకా బతకాలి. ఆ ఇంట్లో వాళ్ళన్నా బాధ పెడతా ఉంటాడు. పైకి మర్యాదగా ఉన్నాయి, ఎప్పుడు పోతే బాగుంది శ్మశానం రమ్మంటా ఉంటుంది, ఇంట్లో వాళ్ళు పొమ్మంటా ఉంటారు, శ్మశానం పిలుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతే బాగుంది, వెళ్ళిపోతే ఉరికే పైకి ఏదో కాఫీ ఇచ్చినా వెళ్ళిపోతే బాగుంది, వెళ్ళిపోతే బాగుంది ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఇల్లేమో పొమ్మంటా ఉంటుంది, వలకాడు రమ్మంటా ఉంటుంది. అట్టి పరిస్థితులు కూడా ఆడికి బతకాలంటాం. తప్పేమి లేదు, ఆడు చావు లేని సద్వస్తువు, చావు ఎలా ఉంటుందో తెలియని సద్వస్తువు వాడే ఉన్నాడు. అలా అనుకోవటం తప్పలేదు. అంటే మన హృదయంలో ఏదిగా ఉన్నామో అలాగే అనుకుంటాం. సహజంగా చావు అంటే ఎందుకు ఎవరికి ఇష్టం ఉండదు? నువ్వు చావు లేని స్థితిలోనే ఉన్నావు. నువ్వు ఏదే ఏ వస్తువుకైతే చావు లేదు అది నువ్వై ఉన్నావు. యువర్ దత్తం అంటది, అదే తత్వం వస్తువు, అదే తత్వం అంటది. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే మనస్సు లాగిపోయినా అంటే మనోనాశనం అయినా, దేహం కాలు బూడిదైపోయినా, దేవతలు కనిపించకపోయినా, లేదా లోకంతో సంబంధం లేకపోయినా, వాడు ఎలా ఉంటాడు? వరల్డ్ లెస్ అనుకోండి, బాడీ లెస్ అనుకోండి, మైండ్ లెస్ అనుకోండి, అది ఏది లెస్ అయినప్పటికీ తాను ఉన్నాను అనే సంగతి వాళ్ళకి తెలుస్తూ ఉంటాను. అయ్యా నేను ఉన్నాను అంటే అహం, అహం వేరు, అహం వృత్తి వేరు, అహం వేరు, అహం వృత్తి వేరు. అహం అంటే ఉన్నాను, అయాం అంతే. అహం వృత్తి వేరు. ఆ వృత్తి అహానికి వృత్తికి తేడా ఏంటంటే నేను ఉన్నాను అయాం, అది అహం. అయితే దానికి దేనితో తాదాత్మ్యం ఉండదు, దానికి ఏం అటాచ్మెంట్ ఉండదు. దేహంతో కానీ, మనస్సుతో కానీ, లోకంతో కానీ తాదాత్మ్యం లేకుండా ఉంటుంది. అది తనంత తానిగా ఉంటుంది, తనంత తానుగా ఉంటుంది, దేనితో అటాచ్మెంట్ ఉండదు. అయ్యాం అది అహం. అహం వృత్తి అంటే ఏంటంటే ఐఎమ్ సో, ఐఎమ్ సో, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో. నేను అలాగున్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను ఆస్తిపరుణ్ణి, నేను పేదవాణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, లేదా నాకు ఇంత ప్రాపర్టీ ఉంది, లేదా నేను బాగా చదువుకున్నాను, లేదా నాకు ఐశ్వర్యం ఉంది. అలాగే నువ్వు కాని దానితో తాదాప్యం పొందింపజేసేది అహం వృత్తి. అహం వేరు, అహం వృత్తి వేరు. ఐఎమ్ సో అండ్ సో, I am so and so, I am a little man, I am a small man, I am a great man. ఏదో అనుకుంటా ఉంటాడు అహం వృత్తి వాడు. అంటే అది అహం వృత్తి ఏమో జయించడం దానితో చాలా పొందుతా ఉంటాను. అహం అంటే దాన్ని దేని చోడు చాలా ఉండదు ఉంటాను. ఇప్పుడు నిద్రలో చూడండి, గాఢ నిద్రలో మన దేహంతో సాధ్యం ఉండదు, సైన్స్ తోటి సాధ్యం ఉండదు, దేవుడి చోటు నువ్వు పూజించే దేవుడి చోటు నీకు సాధ్యం ఉండదు. జన్మలు పునర్జన్మలు లేదా రీబర్త్ చావులు ఇది దీనికి సంబంధించిన చావుతోటి చావు తాలూకు ఎరుకు నీకు ఉండదు. నాకు ఫలానా శరీరం అని నీకు నేను స్త్రీ శరీరం పురుషుడి శరీరం అని కూడా నీకేం తెలియదు. నీకు నీ శరీరంతో మనస్సుతోటి నీ సంస్కారాలతోటి నీ వాసనలతోటి నీ అలవాట్లతోటి నీ దేవుడితోటి నువ్వు పూజించే దేవుడితోటి దేనితో సంబంధం లేకుండా నువ్వు ఉన్నావు లేవా ఉన్నావు అది అయాం అయ్యామంటది. అదే నేను ఉన్నాను కానీ దాని తాలూకు ఎరుక లేదు. మనకు మనం మనం ఉన్నాం, దేహంగా ఉన్నాం. దేహంగా ఉన్నప్పుడు దేహం పోయినప్పుడు నేను కూడా పోయాను అనుకున్నాను. ఏం చేద్దాం దేహం నేను కొన్ని పోతే అంటే మనకి ఇంటికి భయం వేస్తాను. చావు అంటే అందరికీ భయం. చావు అంటే అందరికి ఎందుకు భయం వేస్తుంది? మనం చనిపోతున్నాం అంటే ఎందుకు భయం వేస్తాం అంటే మనం చనిపోయినా దేహం చనిపోయినా దేనికి చావు లేదు అది ఉంటుంది. అది మనమే ఉన్నాం. దాని తాలూకు ఎరుక లేదు. అది చనిపోయిన తర్వాత భయం ఏంటనే కారణం ఏంటంటే ఉండమన చనిపోయిన తర్వాత ఉండం. శరీరం ఉంటేనే ఉంటాం. శరీరం కాలు బూడిదైపోయిన తర్వాత ఇంకా ఉండం. ఆ ఉండము అనే తరం పోలే నీకు విషయాలు వస్తుంది. అది రావాల్సిన పనులు ఏంటో మీరు అర్థం చేసుకోండి. మీకు దుఃఖం ఎందుకు వస్తుందంటే దేహం మరణించినప్పుడు దేహం పోయినప్పుడు నేను పోతాను, దేహం పోతే ఉండను. నువ్వు ఉంటావు కానీ ఉండం అనేది ఒక తలంపది. ఆ తలంపులు నీకు విషాదం వచ్చి పట్టుకుపోతుంది. ఇది ఎలా పోతుందంటే కేవలం సాధన వల్ల పోదు, అండర్స్టాండింగ్ పెంచుకోవాలి. కేవలం బండతనం వల్ల ఇది నీకు ఆ బుద్ధి సూక్ష్మత రాదు. కొన్ని అండర్స్టాండింగ్ తెలియకలిదే నువ్వు ఎడదీసుకుంటావు. ఇదిగో ఇది చనిపోయే వస్తువు, ఇది చావులేని వస్తువు అని నువ్వు ఎడదీసుకుంటావు. ఎడదీసుకున్నాక నీకు పరం డిటర్మినేషన్ వస్తుంది. ఏ వస్తువు అయితే చావు లేదో దానితో దాన్ని పొందాలి అని నీ గోల్ నీకు తెలుస్తూ ఉంటుంది. అక్కడ డైరెక్షన్ కూడా నీకు, అక్కడికి ఎలా నువ్వు చేరుకోవాలో డైరెక్షన్ కూడా నీకు తెలుస్తూ ఉంటుంది. అంచేది పెద్దలు చెప్పినటువంటి మాటలు అంచేది వాడి మాటలు మనం శ్రవణం చేయటం వల్ల, శ్రవణం వల్ల మనం ఎప్పుడైతే లాభాన్ని పొందుతాం. మీరు జపం ఎలా చేస్తున్నారు, దానికి జ్ఞానం ఎలా చేస్తున్నారు, వాటికంతా కూడా టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ మీరు జప శ్రవణానికి మనానికి మననానికి ఇవ్వాలి అని చెప్పి ఆచార్య స్వాములు వారు 90% నేను టీచింగ్ లో టీచింగ్ వల్ల చాలా మనం చాలా లోపలికి తీసుకెళ్ళిపోవాలి. నేను కేవలం టీచింగ్ వల్లే అంటే వాళ్ళు టీచింగ్ ఎలా ఉంటుందంటే ఏ వస్తువు గురించి అయితే వాళ్ళు టీచ్ చేస్తున్నారు అది అయ్యి ఉన్నారండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆచార్యులు వారు టీచ్ చేస్తున్నారనుకోండి మిమ్మల్ని ఏది పొందింపజేయాలో దేన్ని తెలుసుకోమని వాళ్ళు జీవితంతో మీకు టీచ్ చేశారో ఆ వస్తువు ఆ వాళ్ళై ఉన్నారు. ఆ వస్తువులో ఉండి చెప్పటం అప్పుడు ఎంత క్లారిటీ వస్తుందో చూడండి. ఆ వస్తువులో ఉండి చెప్పటం అయితే వాళ్ళకి మనతో ఏం పని లేదు. వాడు ఇప్పుడు ఒకసారి భగవాన్ అడిగారు ఎక్కడ మాటలు లేవో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ ఆలోచనలు లేవో, ఎక్కడ రాగాలు లేవో, ఎక్కడ ద్వేషాలు లేవో, నేను అక్కడ ఉన్నాను అది మీరు ఎప్పుడు మాటల సందర్భంలో అంటున్నారు కదా మాటలు ఇంటికి మాట్లాడుతున్నారు. అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ మెరిసి అంటే మీతో అంటే మహాత్ములు ఎవరు మాట్లాడిన ఆచార్యుల వారు అవచ్చు రమణస్వామి వాళ్ళ మాటలు కూడా దయ ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ మాటలు వాళ్ళ మాటని ధ్యానం చేయాలి. వాళ్ళ మాటల్లో కూడా దయ ఉంటుంది, వాళ్ళ చూపులో దయ ఉంటుంది. అంటే వాళ్ళ చూపు కూడా కరుణామయమై ఉంటుంది. కొంతమంది చెప్తారు బుద్ధుడు టీచింగ్ తోడు సంబంధం లేకుండా బుద్ధుడు ముఖాన్ని చూడటం వల్ల 150 మందికి జ్ఞానం కలిగి నేను ఇక్కడ ఫేస్ వాడి ఫేస్ లో చూడటం వల్ల అంటే ఇంకా టీచింగ్ తోడు సంబంధం లేదు ఇక్కడ ఫేస్ చూడటం వల్ల అంటే ఆ నిర్మలత్వం ఆ నిశ్చలత్వం బుద్ధులను చూస్తుంటే వాడి నిర్వాణ సుఖం ఆ నిర్వాణ ఆవరణమైన సుఖం ఆ నిర్వాణ శాంతి అది అలా అది కళ్ళకు వచ్చింది. ఇప్పుడు మీకు ఎప్పుడైనా ద్వేషం వచ్చిందనుకో మీ కళ్ళు చూస్తే తెలిసిపోతాయి మీకు ద్వేషం ఉండదు. మీరు ఎప్పుడైనా చిరాగ్గా ఉన్నారనుకోండి చిరాకు మీరు లోపల దాచేసుకున్నా మీ కళ్ళు చూస్తే చిరాకు తెలుస్తూ ఉంటుంది. నీకు ఎవరికైనా అసూయ ఉందనుకో, లోపల దాచేసుకున్నా కళ్ళలోకి వచ్చేస్తుంది అసూయ. మీ ముఖంలో నీకు ఎప్పుడైనా కోపం ఉందనుకోండి, మీరు ఎన్ని పౌడర్లు రాసుకున్నా ఆ కోపం ముఖం మీదకి వచ్చేస్తూ ఉంటుంది. పౌడర్ రాసుకుంటే ఆడలేదు, మీ ఫేస్ చెప్పేస్తుంది. మీ మైండ్లో ఏముందో మీ ఫేస్ చెప్పేస్తుంది, మీ హృదయంలో ఏది ఉందో మీ ఫేస్ చెప్తూ ఉంటుంది. అంటే బుద్ధుడు ముఖం చూసేటప్పటికి వాళ్ళు పొందుతున్న శాంతి, వాళ్ళు పొందుతున్న ఆనందం మనకు స్ఫురిస్తుంది. ఆ తద్వారా వాళ్ళకి మనకి వాళ్ళు పొందిన స్థితిని మనం కూడా పొందాలన్న జిజ్ఞాస వల్ల మనకు కూడా ఆ స్థితి కలుగుతుంది. అంటే గ్రంథ పఠనం కంటే వాళ్ళు ప్రదర్శించాలి, వాళ్ళు ప్రదర్శన సరిపోతుంది మనకు. అంటే వాళ్ళు ఏ మనిషి అయినా వాళ్ళు ఉన్నది ఇస్తారు కానీ లేనిది ఇవ్వలేడు. ఏ మనిషి అయినా సరే, అంటే మనలో ఏదో ఉంటే అది ఇవ్వగలం ఇతరులకి, మనలో లేనిది ఎక్కడ ఇస్తాం ఇతరులకి. అయితే వాళ్ళు ఆనందం తప్పించి, శాంతి తప్పించి, సుఖం తప్పించి, జ్ఞానాన్ని తప్పించి వాళ్ళు కొట్లే ఇంకేం లేదు ఇవ్వటానికి. వాళ్ళు షాపులో ఇంకేం ఇవ్వటానికి మీ దగ్గర ఏమి లేదు, ఉన్నది ఇస్తా ఉంటాడు. పైగా దానికి తడుగు లేదు, దానికి తడుగు లేదు. అంటే వాళ్ళ ప్రేమ అంటే వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి మీరు సాధ్యమైనంతరకు ఇది తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం ఉన్నట్టు మీ చేత ఉడికి నామక సాధన చేయించినా ఆ వస్తువు మీ లోపల స్ఫురింపజేయడానికి ఎన్ని రకాలు మాట్లాడతారో, ఎన్ని రకాల ప్రయత్నం చేస్తారో మనం దాన్ని ఊహించలేము. ఆ జ్ఞాన యొక్క వైభవాన్ని మనం ఊహించలేము. ఇంకేంటే తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది, భార్య భర్తను ప్రేమిస్తారు, భర్త భార్యను, ఇవన్నీ లౌకికమైన ప్రేమలు, ఇవన్నీ కారణం అది అకారణ ప్రేమ. భగవంతుడు మన మీద ప్రేమ అది అకారణ ప్రేమ, అకారణ భక్తి. మనం అన్ని కారణ భక్తులు కారణ ప్రేమలు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను పెంచుతుంటే అందులో స్వార్థం ఉంటుంది, పిల్లలు తల్లిదండ్రులను గౌరవిస్తుంటే అందులో స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం లేకుండా ఏ పని చేయలేము మనం. అంటే అది వాళ్ళకి అధికారం, మనకి ఆ గురువు యొక్క దయ అకారణంగానే వర్షిస్తుంది, అకారణంగానే గురువు దగ్గర మన దగ్గర. అంటే వాళ్ళు దయ చాలు. అంటే మన హృదయంలో మేలుకొలపడానికి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన మైండ్ సహస్రారంలో ఎంత సహజంగా ఉందో, మన మైండ్ సహస్రారంలో ఉన్నప్పుడు ఎంత న్యాచురల్గా ఉందో అంత, అంటే ఎఫర్ట్ ఎక్కువ అక్కడ లేకుండా ఎఫర్ట్లెస్గా మన మైండ్ సహస్రారంలో ఎలా ఉంటుందో అలాగే ఎఫర్ట్లెస్గా నీ హృదయంలో మైండ్ ఉండగలిగితే అది నశిస్తుంది. అప్పుడు నీ స్వరూపం నీకు ఎరుకులోకి వస్తున్నాను, అది సబ్జెక్ట్. ఇప్పుడు నీ బ్రెయిన్లో నువ్వు ఈ బ్రెయిన్లో ఇప్పుడు మైండ్ సీట్ బ్రెయిన్ అది సార్ నువ్వేం ప్రయత్నం చేయకుండానే అక్కడ ఉంది, ఎఫర్ట్లెస్గా ఉండదు. అది బ్రెయిన్లో ఎంత సహజంగా ఆ మైండ్ ఉందో అంత సహజంగా, అంత న్యాచురల్గా, అంత నార్మల్గా హృదయంలో కనుక అది ఉండగలిగితే అది నశిస్తుంది. ఇంకేది హృదయంలో ఉన్న మైండ్కి నామదృష్టి రూపదృష్టి తగ్గిపోతుంది, అంటే నేము ఫోరం తగ్గిపోతాడు. అంచేది ఆ దృష్టి పోతుంది, నామరూప దృష్టి పోతుంది. ఎప్పుడైతే మైండ్కి నామరూపాలే ఫుడ్ అయ్యి, ఎప్పుడైతే మైండ్ మీరు హృదయంలో ఉంచగలిగో దాన్ని ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది. మైండ్కి ఫుడ్ సప్లై కట్ అయిపోయి మీరు అది తనంత తనగా నశిస్తుంది. ఏ ఎప్పుడు దానికి హృదయ నివాసం వచ్చినప్పుడు మైండ్ హృదయం, ఎప్పుడైతే మనస్సు నశించి, ఎప్పుడైతే మనస్సు చిరిగిపోయిందో ఎప్పుడైతే నీకు అది నశించిందో అప్పటికప్పుడు ఏ హృదయంలో అయితే మనస్సు నశించిందో అదే హృదయంలో ఈశ్వరుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అప్పుడు అక్కడే మనస్సు నశించే ప్లేస్ ఒకటి, ఈశ్వరుడు నీకు సాక్షాత్కారం ఇచ్చే చోటు ఒకటి కాదు. ఏ హృదయంలో అయితే మైండ్ నశించిపోయిందో, ఏ విషయంలో అయితే, అంటే మనస్సును పోగొట్టుకోవడం అంత తేలిక కాదు. మనస్సును పోగొట్టుకోవడం అంటే మిమ్మల్ని మీరు చంపుకోవటం, మళ్ళీ మనం చంపుకోవడం మనం ఇష్టపడతాం. ఇది మాటలు తేలిగ్గా చెప్పుకుంటున్నాం. మనస్సును చంపుకోవటం అంటే మన మనస్సుతోటే కదా తాదాప్యం పొందేది, శరీరంతో కంటే మన మనస్సుతోటి తాదాప్యం పొంది, శరీరంతో కంటే మన మనస్సుతో ఎక్కువ తాదాప్యం పొందుతాం. అంటే దాన్ని కిలి చేయడానికి మనల్ని కిలి చేసినంత గొడవ వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే మనస్సు మనోనాశనానికి మనోనాశనం చేసుకుంటున్నట్టుగా మనం నటిస్తాం, కానీ ప్రయత్నం చేయం. మనోనాశనానికి మనం సాధన ఏం చేయము, సాధన చేస్తున్నట్టు నటిస్తాం. జీవితం అంతది కదా, జీవితం అంతా నటనే. అలాగే అక్కడ కూడా నటిస్తాం, అది కూడా సరిపోయినట్టుగా అది నటిస్తుంది, మామూలుగా ఉంటాం. మీరు నటించి సాధన చేస్తున్నారు, ఆ మైండ్ కూడా ఎలా ఉంటుందంటే ఊరికే చదిపోయినట్టుగా ఊరికి అలా నటిస్తుంది, మళ్ళీ దాని విజృంభణ ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. అంచేది ఇల్లు కాలిపోతే ఎలకలు అట్లంతా కాలిపోతాయి. అంటే హ్యాబిట్స్ ఎక్కడ ఉంటాయి, మైండ్ ఉన్నాయి, మైండ్ ఎప్పుడైతే కాలిపోయిందో హ్యాబిట్స్ అన్ని కూడా పోతాయి. ఏం చేసి హ్యాబిట్స్ అన్ని స్థానం ఎక్కడ ఉంది, మైండ్ లో ఉన్నాయి మొత్తం కాదు. మీకు జన్మాంతర పూర్వజన్మ నుంచి వచ్చిన అలవాట్లు ఇవన్నీ ఎక్కడున్నా మైండ్ లో ఉన్నాయి. రాబోయే జన్మలకు బీజాలు పడి కూడా అంతా మైండ్ లో ఉన్నాయి. అది డిస్ట్రాయ్, అది డిస్ట్రాయ్ వరకు మన శవాలను మోస్తూనే ఉండవలసింది. ద్వేషాన్ని ద్వేషంలోంచి విడుదల అవ్వటం ఎంత కష్టమో, రాగంలోంచి విడుదల పొందడం కూడా అంతే కష్టం. రాగద్వేషాలు రాగద్వేషాలు అంటారు. ద్వేషంలోంచి బయటికి రావటం ఎంత కష్టమో, రాగంలోంచి కూడా బయటికి రావటం అంత కష్టం. ఉదాహరణకి నీకు రాగద్వేషాలు లేవనుకోండి, అనుకో, లైక్స్ డిస్లైక్స్ నీకు లేవనుకో, ఊరికి అనుకోండి, మీ మనసుని కొంచెం కదలమని అడగను, మీ మనసుని కొంచెం కదలని కదలదు. మీరు ఇంటికి వెళ్ళిపోండి, పెద్ద పెద్ద సాధనలు చేయక్కర్లేదు, గోడ కుర్చీలు అయ్యి అక్కర్లేదు, గోడ కుర్చీలు పెద్ద పెద్ద సాధనలు అక్కర్లేదు, అండర్స్టాండింగ్ లేని సాధనలు అనవసరం, టైం వేస్టు. మీరు ఇంటికి వెళ్ళి చూడండి, మీకు ఎక్కడ లైక్స్ లేవనుకోండి, ఎక్కడ డిస్లైక్స్ లేవు, మీ మనసుని కదలమని అడగండి, అది కదలదు. న్యాచురల్ గా దాని వాండరింగ్ ఆగిపోతుంది. జనరల్గా లోకంలో చూసి ఏం లేదు, లైక్స్ డిస్లైక్స్. అందుకంటే లోకం ఏముంది, రాగద్వేషాలు తప్పించి మీరు అమెరికా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, యూరప్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రాగద్వేషాలు తప్పించి ఇంకేది కనపడదు సృష్టిలో. అంటే అది ఉన్నాయని చెప్పు మన మైండ్కి వాండరింగ్ తప్పదు. ఆ రాగద్వేషాలు నాకే కూడా గురువు. గురువు అంటే ఎవడంటే ఆవు, ఆవు దాని దోణ ఎలా నాగుతుందో, అంటే వాడు అనుగ్రహంలో ఎలా పడ్డాడో, వాడి ముందు నీకున్న రాగద్వేషాలు చూపిస్తాడు వాడు. మనం ఏమనుకుంటామంటే రాగద్వేషాలు ఏమి లేవు, మనందరం బుద్ధిమంతులు అనుకుంటాం. ఇరే అబ్బాయి, నువ్వు బుద్ధిమంతుని కాదు, నీ మనసులో చాలా మురికి ఉంది, నీ మనసులో చాలా బురద ఉంది. అది ఏం చేస్తాడు ఒకసారి గురువు, ఇదంతా గురువే చేస్తాడు, ఆ బురదను కెలుగుతాడు. లేచే బురద పై నీ మైండ్లోకి రావటానికి బెడ్డేస్తాడు. అలాగే మిమ్మల్ని ఏం చేస్తాడంటే భాషను ఏ తలుపుసానే పెట్టి నొక్కేస్తాడు. అది మీరు అనుకున్న పనులు ఒకసారి అవ్వవు, మీరు అనుకున్న పనులు ఒకసారి అవ్వవు. ఏంటి ఇది ఎలా జరిగిందంటే అది అలా జరిగింది ఏదో. మొత్తం మీద మీకు ఏమొస్తుందంటే లోపల క్రైసిస్ వస్తుంది. అర్జునుడి యొక్క క్రైసిస్ వల్లే భగవద్గీత వచ్చింది. అర్జునుడి క్రైసిస్ వల్లే అక్కడ మీకు శాస్త్రం వచ్చింది. అలా నీలో క్రైసిస్ క్రియేట్ చేస్తాడు కేశవాడు, ఈశ్వరుడే. క్రియేట్ చేసి నీ హృదయంలో ఎంత బురద ఉందో అంత ఇక్కడ తీసుకొచ్చేస్తాడు. ఓహో ఎంత బురద ఉందా, మనలోనే ఇదంతా తొలగించుకోవాలని బుద్ధి అని కలగ చేస్తాడు. అప్పుడు సర్జరీ ప్రారంభం. సర్జరీ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆ రోగం అంటే నిర్ధారణ అంటే స్కానింగ్ అయ్యాక అప్పుడు సర్జరీ ప్రారంభమవుతుంది. ముందు వాడు ఈస్తాడు మనలో ఏ బలహీనతల్లోంచి మనం విడుదల చేయాలనుకుంటున్నాడు. ఇది రాజ్యాంగం. ఏ బలహీనతల్లోంచి ఈస్తాడు అంటే ఈశ్వరుడు చేసే ఉపకారం ఏంటంటే, ఆయనలో, ఆయన హృదయంలో, గురువు హృదయంలో ఏది ఉందో మన హృదయంలో అది అది ఏదిగా ఉన్నాడో మనం కూడా అదిగా ఉన్నాం. అయితే ఆయన హృదయంలో దానికి తెలుస్తుంది, మన హృదయంలో మనకు తెలియటం లేదు. ఇంకా తెలియటం లేదు, ఏ అలవాట్లో మరొకటో మరొకటో ఏదో డస్టప్ మొత్తమే ఏదో ఒకటి అడ్డస్తాను. ఏది అడ్డస్తాను అన్నది మనకంటే మన గురువుకి బాగా తెలుసు. ఏంచేది గురువు అంతర్యామగా ఉన్నాడు. గురువు మనకు బయట లేడు, బయట ఉడికే వేషం వేసుకు వచ్చాడు. వాడు బయట ఉన్నవాడు ఏంటంటే అది వేషం. నిజమైన గురువు లోపల ఉన్నాడు. వాడే ఈశ్వరుడు, వాడే గురువు, వాడే చైతన్యం. నిజమైన గురువు అక్కడ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే ఏదో కలుగుతూ ఉంటాడు. కలగటప్పుడు నీకేదో పెయిన్ వస్తుంది, నీకేదో పెయిన్ వస్తుంది కలిగినప్పుడు, ఆ పెయిన్ రాణిస్తాడు. తర్వాత నీకు ఏదో ఉందో నీ మనసుకు కొన్ని విషయాలు తెలియవు. దాన్ని ఏదో బద్దమస్ ఉంటాయి, నీకు లోపల ఏదో బద్దమస్ ఉంటాయో, నీ బద్దమస్ అనేది కలుగుతాడు. కలిగితే నీ హృదయంలోకి వస్తుంది. ఓహో నాలో ఈ బలహీనతలు ఉన్నాయని నీకు తెలియపరుస్తాడు గురువు చేసే పని. నీకు తెలియపరిచాక నీకు ముందు దాని తాలూకు పెయిన్ నీకు కలగజేశాక అప్పుడు సర్జరీ ప్రారంభిస్తాడు. అంటే వాటిని ఎలిమినేట్ చేయటానికి. అంటే గురువు చేసే పని ఏంటి, మనకి ఏ అలవాట్లు అడ్డొస్తున్నాయో చూస్తాడు. ఏ అంటే ప్రతి మనిషికి ఒకే అలవాటు రాదు. శరీరం చనిపోవటానికి ఏదో ఒక రోగం చాలు, మనం పతనం అవటానికి ఒక అలవాటు చాలు, 100 కోట్ల ఆస్తి ఆస్తి ఆగిపోవడానికి ఒక పేకాట చాలు. ఈ పేకాట కంటే చాలా తాగటం జరుగుతుంది. ఈ పేకాట రాడు వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా బుద్ధిమంతుల కింద ఉంటారు. ఎంత పెద్ద మనుషులు ఏమనిపిస్తుంది, వంద కోట్ల ఆస్తి ఆర్పేస్తాడు. అందుకంటే సారాతాజు వాళ్ళందరికీ పోతాడు, ఒళ్ళిపోతున్నాడు, లివర్ పోతున్నాడు. ఈ తేకాటి వాళ్ళు కొంప కూడా పాడు చేసేస్తారు. ఈ చాలా తాగోలు ఎందుకంటే వాళ్ళ శరీరం ఒకటి పోతుంది, కొంపలు అందరినీ పాడు చేయాలి. అయితే ఈ తేకాటి కంటే సారా కంటే తేకాటి ప్రమాదం. సారా ఒక బాడీని ప్రమాదం, బాడీని చేసి చేస్తున్నాయి కానీ ఇంట్లో వాళ్ళు అందరి. ఈ తేకాటి ఏంటంటే మొత్తం ఆర్థికంగా మిమ్మల్ని బలహీనలు చేసి కుటుంబాన్ని ఆశ్రయం తేకాటే కారణం. ఈ తేకాటి వాళ్ళు పైకి కనపడరు, అలా సైలెంట్ గా ఉంటారు, ఇస్త్రీ మట్లు వేసి తిరుగుతూ ఉంటారు. చాలా ఎంత పెద్ద మనుషులుగా ఉన్నారని అనిపిస్తూ ఉంటుంది. మాకు శుభ్రంగా ఆస్తి ఆరిపోతూ ఉంటుంది. పోయిందంటే పోయింది అంటారు. వాళ్ళు అడుగుతారనుకోండి, ఏంటి వంద దగ్గర పోయింది నాకు తెలియదు అంటాడు. అంటే ఇంట్లో గొడవ రాకుండా, ఈ డొమెస్టిక్ ఇబ్బందులు ఏమి రాకుండా నాకు తెలియదు అంటాడు. అంటే ఈ అలవాట్లు అన్నిటికంటే సారా మెరుగు సారాను, అన్నిటికంటే ప్రమాదం తేకట. అంటే సైలెంట్ గా మనిషిని కుటుంబాన్ని కూడా చంపేస్తుంది. అయితే ఇంతగా గురువు చేసే పని ఏంటంటే, ఒకటి పేకాట అలవాటు ఉండొచ్చు, ఇంకోటి అలవాటు, ఇంకో అలవాటు ఉండొచ్చు. ఒక అలవాటు చాలు మనిషి పాడైపోవటానికి, ఒక రోగం చాలు శరీరం చనిపోవటానికి. అయితే ఇవన్నీ గురువు వాచ్ చేస్తాడు. నిన్ను ఎంచుడో నీ పూర్వజన్మలు కూడా చూస్తూ ఉంటాడు. గురువు వాచ్ చేసి అందులోంచి నిన్ను విడుదల చేయడానికి మాక్సిమం నీకు హెల్ప్ అందిస్తూ ఉంటాడు. నువ్వు సరిగ్గా సాధన చేయకపోతే మళ్ళీ ముట్టుకలు మట్టి నీ చేత సాధన చేయిస్తూ ఉంటాడు. నిన్ను నీకెంత సహనం ఉందో ఎవడెవడి చేత మాట్లాడి, నీకు ఎవడైతే ఇష్టంగా ఉందో వాళ్ళ చేత నేను మాట్లాడిపిస్తా ఉంటాడు. ఎంచేత నీకు అసలు టాలరెన్స్ ఎంత ఉందా లేదా, టాలరెన్స్ ఉందా ఏది, నీకు అసలు సహనం ఉందా లేదా. సహనం లేకపోతే హార్ట్ డీప్ అనవదు, సహనం ఉండాలి. అంటే దీనికి మెయిన్ ఏంటంటే, గురువు మనకు చేసే సహాయం ఉంటే ముందు అంతఃకరణ శుద్ధిని తీసుకొస్తాడు. ఈ రాముడు రామాయణంలో ఆంజనేయ స్వామితో చెప్తాడు, ఆంజనేయ నీ భాష ఎంత సౌందర్యవంతంగా ఉంది, వ్యాకరణ పండితులు కానీ ఇలా మాట్లాడలేడే, వ్యాకరణ పండితులు కానీ నీలా మాట్లాడలేడే. మాట పొడిగించడం లేదు, తగ్గించడం లేదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడదు. ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఎక్కడ కామా ఉండాలని అని మాట్లాడుతున్నాడు. హనుమంతుడు మాట్లాడుతుంటే లక్ష్మణ్ మొదలు పెట్టేపోయాడు, వాడు నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసా కదా మా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది, నీ పరిచయం చేసుకున్నాక తర్వాత అప్పుడు ఆగన్నాడు. ముందు అన్నాడు రాముడు, తర్వాత మన గురించి చెబుది కాని ముందు వాడు భాషా సౌందర్యం అన్నాడు. వాడు స్వామి మాట్లాడే భాషలో ఉన్న సౌందర్యం చూడండి, చాలా స్వీట్ గా మాట్లాడుతున్నాడు. ఫాల్ట్లెస్ లాంగ్వేజ్ అండ్ స్వీట్ లాంగ్వేజ్ అండ్ షార్ట్ గా మాట్లాడుతున్నాడు. స్వీట్ గా మాట్లాడుతున్నాడు, షార్ట్ గా మాట్లాడుతున్నాడు, ఫాల్ట్లెస్ లాంగ్వేజ్. రాముడు దేవుడు అనుకుంటే ఆయన ఆశ్చర్యపడతాడు. ఆఖరి ఏమన్నాడంటే, ఆంజనేయ నీ అంతఃకరణ ఎంత పరిశుద్ధముగా ఉన్నది, ఆంజనేయ నీ అంతఃకరణం ఎంత పరిశుద్ధముగా ఉన్నది, ఎంత పవిత్రముగా ఉన్నది. ఎక్కడ పెట్రోల్ ఆక్సిడైజ్ చేసిన టార్చ్ లైట్ చూసి నలకలు కనపడటం లేదంటే, మనకేమి రోగం లేదనుకోండి, ఎన్నిసార్లు స్కానింగ్ తీసినా రోగం కనపడదు. ఇంకా ఆంజనేయ నిన్ను ఎంత పరిశీలించినా లోకం నీ అంత పరిశుద్ధంగా ఉంది. అది నీ హృదయం కలిగిన పుష్పంలాగా ఉంది అది చెబుతూ ఇక్కడ అందమైన మాట చెప్తా ఉంటాడు. అంతఃకరణం అంత శుద్ధిగా ఉన్నప్పుడు, అంతఃకరణం అంత పవిత్రంగా ఉన్నప్పుడు, అంత నిర్మలంగా ఉన్నప్పుడు, అంత నిశ్చలంగా ఉన్నప్పుడు ఆంజనేయ ఆత్మసుఖం నీకు అందకుండా, ఆత్మశాంతి ఆత్మానందం నీకు అందకుండా ఎలా ఉంటుంది. అంటే మన మనస్సు అంత పవిత్రమైనప్పుడు సహజంగా న్యాచురల్ గానే నీకు లోపల ఆత్మ తాలూకు సుఖం, దాని తాలూకు శాంతి, దాని తాలూకు ఆనందం నీకు అందుతూనే ఉంటుంది. అందుతోనని నేను చెప్పక్కర్లేదు, నీ దాని తాలూకు ఆనందం అనిపిస్తూనే ఉండవు. అందుకే మనకు కావాల్సింది ఏంటి, అంతఃకరణం. దాన్ని మన సాధన కూడా అంతకే, లోపల విషయాన్ని మనం కనిపెట్టాలని కాదు, లోపల సద్వస్తుని ఆల్రెడీ ప్రజెంట్, ఆల్వేజ్ ప్రజెంట్, అది ఎప్పుడూ ఉంది, దాన్ని కనిపెట్టడం కోసం కాదు. అంటే అదాన్ని అనుభవానికి యజ్ఞం చేసుకోవడానికి అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి కావాలంటే దేహం మనం తగ్గించు, మన మాటలో ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీకు దేహ బుద్ధి పోకుండా ఆత్మబుద్ధి కలగదు, దేహబుద్ధి శవబుద్ధి పోకుండా ఆత్మబుద్ధి కలిగే అవకాశం లేదు. అయితే మన మాట సాధన ఎలా ఉండాలంటే, మన మాటలో దేహాభిమానం పెరగకూడదు. ముందు మనకి అందరి విషయాలు చెప్పుకుందాం. మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అవసరం లేని మాట్లాడు. అసలు నీకు మాట ఎందుకు వస్తాం అన్నాడు ఒకసారి భగవాన్. మీరు ఇంట్లో మాట్లాడిన సమాజంలో మాట్లాడిన ఒకసారి ప్రశ్నించాడు, అసలు మీరు మాట ఎందుకు మాట్లాడదు? 100 మాటలు మాట్లాడితే 99 మాటలు మనం ఈగోని గ్లోరిఫై చేసుకోవడానికి మాట్లాడుతున్నాం మనం. నిన్న శివరామ స్వామివారు ఏమన్నాడే, ఏమనలేదు అతను, ఇతరులు సంస్కరించాలంటున్నారు స్వాములు వారు, మనం ముందు సంస్కరించు అంతే, అంతకంటే ఆయన ఏం అనలేదు. ఉగ్రుడైపోయాడు, విశ్వామిత్రుడైపోయాడు. ఉద్రేకం విపరీతంగా వచ్చేసింది ఉద్రేకం అంటే, దాన్ని బట్టి దష్ట ఎంత ఉందో తెలుస్తుంది. ఒక రకంగా శివరామ ఆయన గురువే స్వాముల వారికి, ఆయనకి ఎంత కోపం ఉందో శివరామ వాళ్ళు బయటకు వచ్చింది. అన్న అఘోరం మాటలు ఏం మాట్లాడలేదు. ఒకే స్వాముల వారు ఇతరులను సంస్కరించాలంటున్నాడు, ఇతరులను సంస్కరించక ముందు ముందు మనం మన బాగు మన మనం సంస్కరించుకునే మంచి అండేటప్పటికీ ఆయన గొప్పతిని ఉద్రేకపడిపోయాడు. అది ఎమోషన్ వచ్చేసింది ఆ కళ్ళల్లో, కోపం చిందేసింది కళ్ళల్లో. మనం ఎర్రబట్టలు కట్టుకున్నాం సంగతి కూడా మర్చిపోయారు స్వాముల వారు. అంటే మనం వేషానికి తగినట్టు బిహేవ్ చేయాలి, ఇంత కోపం ఉన్నా చూపించకూడదు, అది కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఇందుకే నీకు మాట ఎందుకు వస్తుందన్నారు. అప్పుడు ఇంటికెళ్ళి వాచ్ చేసుకోమన్నారు. మనం 100 మాటలు మాట్లాడితే 99 మాటలు ఈగో కారణాలు. నీ రూప బుద్ధి పెంచుకోవడానికో, లేదా నీ నామ బుద్ధి పెంచుకోవడానికో నువ్వు మాట్లాడతావు. అసలు మాట ఎందుకు వస్తావు, నీకు అవసరం ఏంటది? నువ్వు అవసరం మాట్లాడుతున్నావు, అవసరం లేకుండా మాట్లాడుతున్నావు. మాట్లాడితే మాట దేనికోసం వస్తుంది? అవసరం ఉంటే మాట్లాడవచ్చు, అవసరం లేకుండా మాటలతోటి పనే ఉంది. అంటే వాళ్ళ రూప బుద్ధిని పెంచుకోవడానికి, వాళ్ళ నామబుద్ధిని పెంచుకోవడానికి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. రూప బుద్ధి పెరుగుతుంటే, నామబుద్ధి పెరుగుతుంటే మన మనసు బాహ్యమతానికి వచ్చేస్తూ ఉంటుంది. రమణ మహర్షి గారు అనేవారు ముందు రూపబుద్ధి నామబుద్ధి పచ్చడి విషయం అనేవారు. ఆయన టీచింగ్ అంటే ముందు రూపబుద్ధిని, ఈ నామబుద్ధి ముందు అంటే ఫలానా శరీరం నాది, ఫలానా పేరు నాది. ఆ కీర్తి అనేది దొరకలాంటిది. మనకి తామర తగ్గుతుంది కానీ ఆ కీర్తి కాంక్ష తగ్గదు. మనకి తామరన్న తగ్గుతుంది కానీ ఆ కీర్తి కండూచి అసలు తగ్గదు. ఆ కీర్తి కండూచి వల్ల కూడా మన మనస్సు బాహ్యమతానికి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇంతకు గురువు చేసేది ఏంటంటే, మనకి తెలియని బలహీనతలు మనలో ఉన్నా, మనకి తెలియని బలహీనతలు గురువు తెలుస్తూ ఉంటుంది. వాడు అంతర్యామిగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్న ఒక్కో బలహీనత ఒక్కో బలహీనత తొలగిస్తూ ఉంటాడు. ఒక బలహీనత రాళ్ళు పెద్ద అనుకోండి, మీ హృదయంలో రాళ్ళు చాలా పెద్ద అనుకోండి, మీ అంతగా మీరు గెంటుకోలేకపోతున్నారు అంటే వాసన పెద్ద అనుకోండి, ఆ హ్యాబిట్స్ దీర్ఘంగా ఉన్నాయనుకోండి, ఆ హ్యాబిట్స్ వల్ల వచ్చే ప్రమాదం, ఆ హ్యాబిట్స్ వల్ల వచ్చే చెడ్డ ముందు మీ సహస్రానికి అందజేసి ఎక్స్ట్రీమ్గా లిమిట్లేస్తున్నాము. అంత వర్షం ఆనందాన్ని పెద్ద పెద్ద రాళ్ళు కూడా గోదావరి నదికి వరద వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఎలా కొట్టిపోతాయో మీరు గెంటుకోలేని హ్యాబిట్స్ అంటే దీర్ఘకాలానికి వస్తూ ఉంటాయి. అంటే శరీరానికి మరణించినా ఈ మనసులో అలవాట్లు ఉంటాయి కాబట్టి అలవాట్లు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ గా ఉన్నాయి, ఒకసారి పొమ్మంటే పోవాలి. మీరు బయటకి గురువు అనుగ్రహం ఏంటంటే, మీరు ఎంత ప్రయత్నం చేసినా ఆ రాళ్ళను బయటకు గెంటలేనప్పుడు గోదావరి నదికి వరద వస్తే ఎంత వేగంగా చెట్లను కూడా కొట్టిపోతుందో ఆ గురువు దయ, ఆ గురువు అనుగ్రహం మీ మీద వర్షింపు చేసి మీ అలవాట్లు బయటకు గెంటేస్తుంది. అది గురువు దయ. అంటే గురువు యొక్క అనుగ్రహానికి అసాధ్యం అంటూ ఏమి లేదు, గురువు అనుగ్రహానికి అసాధ్యం అంటూ ఏమి లేదు అది చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన యొక్క భక్తి వల్ల, ఈశ్వరు పట్ల మనకున్న అనురాగం వల్ల, ఈశ్వరు పట్ల మమకారం వల్ల, ఈశ్వరు పట్ల మమకారం అంటే జ్ఞాపకం వస్తా ఉంది. ఈ మధ్యన పెద్ద మనిషి ఏమన్నాడంటే, మహాత్ముడు మమకారం వద్దు మమకారం వద్దు అంటే మమకారం మొత్తానికి వదులుకోకుండా మమకారం మహర్షుల పట్ల, మహాత్ముల పట్ల, దైవం పట్ల మమకారం వదులుకోవద్దన్న. మమకారం వదులుకోండి అంటే, మమకారం వదులుకోండి అంటే మొత్తానికి మమకారం వదిలేయకండి, మీకు ఏదో సపోర్ట్స్ ఉండాలి కదా. మహర్షుల పట్ల, దైవం పట్ల, మీ గురువు పట్ల, మహాత్ముల పట్ల, సౌరదే ఉన్న వాళ్ళ పట్ల మమకారం విడిచిపెట్టేయకండి. అది వాళ్ళకి మీకు ఏదో ఆలంబరం ఉండాలి కదా, మీకు సపోర్ట్ ఉండాలి కదా, వాళ్ళ పట్ల మటుకు మమకారం విడిచిపెట్టద్దు అని చెప్పారు. అంటే మమకారం విడిచిపెట్టి అయిందంటే, మహా మమకారం విడిచిపెట్టి అయిందంటే మీరు పూజించే దేవుణ్ణి కూడా విదిలిపెట్టి మనకి అది అక్కడ అర్థం. అక్కడ మమకారం కాపాడుకోమన్నారు. అది ఇంకేదండి, లోకాలకు సంబంధించిన మమకారాలు పోయే వరకు ఆపు చేసుకోమన్నారు. ఆ మమకారం పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయక్కడ దాని అంతా ఊడిపోతుంది. ఆ స్టేజ్కి మనం రీచ్ అవుతుంది. అంటే ఈశ్వరుడు ఏ స్థాయి వరకు మనకు వచ్చిన తర్వాత ఆయన మీద మమకారం మనం పోగొట్టుకోక్కల ఆయనే పోగొట్టేస్తాడు. అదే అద్వైత అనుభవం, అదే అమృత అనుభవం. అది వస్తుంది. అసలు ఈ లోకంలో సంబంధించిన మమకారాలని మనం పోగొట్టుకుంటే ఆయన మీద మమకారం కాపాడుకుని పరమేశ్వరుడి మీద, తర్వాత ఆయన మీద కూడా అప్పుడు రెండు ఉన్నాయి కదా, ఆయన వేరు నేను వేరు అని. కొంతమందికి అసలు అద్వైత వాహనం కూడా ఉండదు. అద్వైతానుభూ వదిలేయండి, ఆత్మానుభూ వదిలేయండి, ఆత్మానందం వదిలేయండి, అసలు అద్వైత వాసన ఉండదు. ఆ వాసన రావడానికి ఎంత పూర్వపుణ్యం ఉండాలి వాళ్ళకి. వాళ్ళు పెద్ద పెద్ద సన్యాసులకు కూడా అది రావటం కష్టమే. ఒకసారి ఆ రమణాశ్రమం పక్కన ఏదో స్వామి ఉండదు, ఏంటో శేషాద్రి స్వామి ఉండదు, శేషాద్రి ఆశ్రమం. ఒకసారి భగవాన్ విరూపాక్ష గుహ ఉండగా శేషాద్రి స్వామి వెళ్ళి అక్కడ 10 నిమిషాలు కూర్చుని అరుణాచలేశ్వరుడికి నమస్కరించుకుంటున్నారు. శేషాద్రి స్వామి భగవాన్ చూశారు, చూసి ఏమన్నారంటే, స్వామి ఈ నమస్కారం పెట్టేవాడు పెట్టించుకునేవాడు ఎవడన్నాడు? ఈ నమస్కారం ఈ పెట్టేవాడే పెట్టించుకునేవాడు ఎవడన్నాడు? ఏమన్నా తిరకాసి మాటలు మాకు తెలియదు, మాకు అలాగ ఉండాలి ఈశ్వరుడు, మేము ఇలా ఉండాలి, మేము పెట్టిన నమస్కారాలు స్వీకరిస్తూ ఉండాలి, మా ప్రార్థన నెరవేరుస్తూ ఉండాలి, అంచేది మాకు ఇది ఇష్టం ఉండే, మీరు చెప్పే తిరకాసి మాటలు మాకు తెలియవు, ఇది ఎందుకు ఆ పెట్టేవాడు ఎవరు పెట్టించుకునేవారు ఎవరని అడుగుతున్నారు మీరు? మాకు ఇలా పెట్టడం ఇష్టం, మమ్మల్ని ఇలా ఉండనివ్వండి, మాకు ఇలా దేవుని ప్రార్థిస్తూ ఉండాలి, మేము అడుగుతూ ఉండాలి, అది ఇస్తూ ఉండాలి, ఏదోటిని మాకు ఉన్న స్థాయి మమ్మల్ని ఇలా బతకనివ్వండి, మీ తిరకాసి మాట మాకు చెప్పండి, మాకు చెప్పకండి, అది మాకు ఇది ఇష్టం కాబట్టి చేసుకుంటున్నాను అంతే. మీ అద్వైత మాటలు చెప్పద్దు, మాకు ఎందుకు చేసుకు ఎందుకు నమస్కారం పెడుతున్నామంటే మాకు ఇష్టం, మాకు ఇష్టం కాబట్టి పెట్టుకుంటున్నాం. పెట్టేవాడు ఎవడో పెట్టించుకున్నాడు అంటే మాకు అది వద్దు, ఆ విశ్లేషణ వద్దు, నాకు ఇది ఇష్టం కాబట్టి. అంటే ఆ ద్వైతం నుంచి అద్వైత మైండ్కి ఆ టర్న్ అవటం చాలా కష్టం. అసలు అద్వైత అనుభవం రావటం వదిలేదు, ఆ వాసన కూడా రాదు. అసలు ఆచార్యుడి యొక్క అనుగ్రహం లేకపోతే, ఆ ఆచార్యుడి యొక్క దయ మనకు లేకపోతే ఆ అద్వైత వాసన రాదు. అది గురువు మనకు చేసే ఉపకారం ఏంటంటే, గురువు హృదయంలో ఏది ఉందో మన హృదయంలో అదే ఉంది, అందులో ఏం సంక్షయం లేదు. అది ఒక చోట ఉండి మరొక చోట లేకపోతే అది ఈశ్వరత్వం లేదు అక్కడ. అది ఆ సర్వవ్యాపకాలకి అది భంగమే. సర్వవ్యాపకం ఏంటంటే సత్యం అనేది సర్వవ్యాపకంగానే ఉంటుంది. ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోవటం అంటే అది ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోతే అంతటా లేకపోతే అది సత్యమే కాదు. సత్యం అనేది నిశ్చింగా ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది. అది మన అయితే గురువు చేసే మనకి మాక్సిమం హెల్ప్ ఏంటంటే, అది మన బలహీనతలేంటి అలవాట్లు ఏంటి మన శాస్త్రాలకు తీసుకొస్తాడు, ఈ వీక్నెస్ ఉన్నది మనకు తెలియపరుస్తాడు, తెలియపరిచిన తర్వాత దాన్ని ఎలా పోగొట్టుకోవాలో మనకి సాధన నేర్పుతాడు, సాధన నేర్పుతాడు. ఇదంతా సైలెంట్గానే చేసేస్తాడు గురువు. నేను జయచు గురువు యొక్క మహిమ ఏమిటంటే, మీరు ఇక్కడ 1000 మంది కూర్చుంటే మీ పక్కవాడికి తెలియకుండా నేను అనుగ్రహించగలడు వాడు గురువు. మనలో అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ట్రూత్ లీడ్స్ ఇచ్చే వాడికి టామ్ టామ్ అక్కర్లేదు. రమణ స్వామిని ఎవరైనా మీ ద్వారా మేము ఉపకారం పొందామండి, దయ్యంటే ఆ విషయాలు నాకు చెప్పడం నాకు ఏం తెలియదు అన్నవాడు. మీ దయ వల్ల మాకు జ్ఞానం వచ్చిందని ఏమంటాడు అంటే, ఏమంటాడంటే ఆ విషయాలు నాకేం తెలియదు అంటాడు. అంటే నేను ఇస్తున్నాను వాడు పుచ్చుకుంటున్నాడని తలం పక్కన ఉండదు, నేను ఏదో సహాయం చేసినాడు సహాయం పొందుతున్నాడని ఆ భిన్నత్వం అక్కడ ఉండదు. వాళ్ళకి ఆత్మ తప్పించేది గోచరం కాదు, వాళ్ళ చైతన్యం తప్పించి ఆత్మ తప్పించి అది ఏది గోచరం కాదు. ఏదైనా రెండోది గోచరిస్తాడు వాడు అద్వైత ఎలా అవుతాడు? ద్వైత అవుతాడు. అంటే భగవాన్ ఏమన్నారంటే, నువ్వు దేహం అనుకుంటే ద్వైతంలో నీ బయటకు రాలేవు. ఇది బాగా వినండి, నువ్వు దేహం అనుకున్నంత కాలం ద్వైతంలో నీ బయటకు రాలేవు. నీకు దేహానుభవం ఇంకే, నీకు దేహంతో తాదాప్తి ఉన్నంత కాలం నీకు ద్వైతం నుంచి బయటకు రాలేదు. ఉన్నది ఒకటే, ఒకటి సత్యం ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు. దాని తాలూ గెలుకున్నప్పుడు అంతా అద్వైతం. ఉన్నదేదో ఉంది, అది రెండుగా లేదు ఒకటిగా ఉంది. దాని తాలూకు నీకు వెనుకొచ్చినప్పుడు అది అద్వైతం. ఉన్నదేదో ఒకటే, అది రెండుగా లేదు. దాని తాలూకు ఎరుకొచ్చింది అనుకో, అప్పుడు నీకు వచ్చేది అద్వైతానికి. నీకు వచ్చినది ఆన ఆత్మ, ఆత్మానందం అనే శివానందం అనే ఒకటే. నీకు అప్పుడు వచ్చేది ఆత్మానందం. అంటే మనిషి ఆనందం తన హృదయంలో ఉంది, బయట బజార్లో వెతుక్కుంటున్నాడు. అది గురువు చేసే పని ఏంటంటే, ఎక్కడ ఆనందం లేదు అక్కడ వెతుకుతున్నాడు, ఎక్కడైతే ఆనందం ఉందో అక్కడ వెతికేటట్టు చేసి మనస్సును అక్కడ డైరెక్ట్ చేసేదే గురువు. మనస్సుకి అక్కడ డైరెక్షన్ ఇచ్చి మనస్సుకి లోపల చూపు కలవ చేసేవాడే గురువు. ఇది జన్మలతో సంబంధం లేదు, గురువు యొక్క అనుబంధం అలా కంటిన్యూ అవుతా ఉంటుంది. గురువు అంటే దేహం కాదు కదా, గురువు అంటే దేహం కాదు. అంటే గురువు అంటే దేహం అనుకుంటే దేహం పోయినప్పుడు ఆయనతో సంబంధం కూడా పోతుంది. గురువు అంటే దేహం అనుకోండి, ఆ దేహం పోయినప్పుడు ఆడితో సంబంధం కూడా పోతుంది. మీ గ్రహించి రమణస్వామి చివరి రోజుల్లో ప్రశ్న అడిగారు, మీ శరీరం పంచత్వం పొందిలా ఉంది, మీ శరీరం పడిపోయేలా ఉంది, మమ్మల్ని ఎవరు అనుగ్రహిస్తారు? ఇది ప్రశ్న. ఆయన సమాధానం ఎంత వండర్ఫుల్గా ఉంటుందో. అయితే ఇప్పుడు శరీరం ఉంది కదా, ఈ శరీరమా మిమ్మల్ని అనుగ్రహించేది, ఈ శవమా, ఈ శవమా మిమ్మల్ని అనుగ్రహించేది, మిమ్మల్ని ప్రేమించేది, మిమ్మల్ని అనుగ్రహించేది, మీ పట్ల దయ చూపించేది ఈ శవమా? దేనికైతే చావు లేదో, దేనికైతే చావు లేదో అది మిమ్మల్ని అనుగ్రహిస్తాంది. ఆ దేహం పోయినా అనుగ్రహిస్తానంటే దేహానికి దానికి సంబంధం లేదు. మిమ్మల్ని అనుగ్రహించే వస్తువుకి చావు లేదు, మిమ్మల్ని అనుగ్రహించే వస్తువుకి దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, దేహం చనిపోతుంది. దేహం ఉన్నప్పుడు కూడా దేహం మిమ్మల్ని అనుగ్రహించకపోతే మిమ్మల్ని అనుగ్రహించడం లేదు. అది ఆ విషయం మీరు గ్రహించే దేహ సంబంధం మీకు ఉండదు. దేహం ఉన్నప్పుడు కూడా దేహం కాదు మిమ్మల్ని అనుగ్రహించేది. ఇంకా దేహం ఉన్నప్పుడు, దేహం పోయినప్పుడు దేహం పోతే ఉంది, ఉంటే ఉంది. మిమ్మల్ని అనుగ్రహించే వస్తువుకి, మిమ్మల్ని అనుగ్రహించే మీ పట్ల దయ చూపించే వస్తువుకి, మీకు దోచూపు కర చేసే వస్తువుకి చావు లేదు. ఇది స్పెసిఫిక్ గా రావాలి మనకు. ఇది చనిపోతుంది, ఇది చనిపోదు, ఇది చనిపోయే వస్తువు. అది అక్కడే వివేకం ఉండాలి మనకు. ఇది చనిపోయే వస్తువు, ఇది చావని వస్తువు. అది అక్కడ విడదీసుకోవాలి. విడదీసుకుని ఏ వస్తువు అయితే చావుదో దాన్ని పట్టుకోవాలి మనం. మనం చనిపోయే వస్తువుని పట్టుకుంటున్నాం, ఏ వస్తువుకి అయితే చావు లేదో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దాన్ని పట్టుకుంటే దాని తాలూకు ఎరుకొస్తుంది. అదే సాధన యొక్క ప్రయోజనం. ముందు ఇది ఏది విడదీసుకోవాలి. ఇది చనిపోయే వస్తువు, ఇది చావు లేని వస్తువు, ఇది దుఃఖం తీసుకువస్తువు, దుఃఖం తీసుకురాని వస్తుంది. అక్కడ అసలు ఇంకోటి దుఃఖ స్పర్శ లేకుండా అదే ఉంది లోపల మన స్వరూపం. దానికి దుఃఖ స్పర్శ కూడా లేదు. అది మనం పొందే వరకు ఏదో రకమైన దుఃఖం, ఏదో రకమైన భయం, ఏదో రకమైన అశాంతి, ఏదో రకమైన ఆందోళన, ఏదో రకమైన టెన్షన్ ప్రతి జన్మకి వెంటాడుతూ ఉంటాం. ఈ జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఈవేళ ఉన్న టెన్షన్ రేపు లేకపోవచ్చు, ఈవేళ ఉన్న రోగం రేపు లేకపోవచ్చు. ఆత్మస్థితి ఏదైతే నిజమో దాని స్థితిని పొందే వరకు ప్రతి జన్మలో కూడా నీ భయం వెంటాడుతూ ఉంటుంది. ఇంకా భయరహితమైన స్థితి అది. ఎక్కడైతే భయం లేదో, ఎక్కడైతే ఆ స్థితిని నువ్వు పొందే వరకు ప్రతి జన్మలో కూడా ఏదో రకమైన భయం వెంటాడుతూ ఉంటుంది. ఏదో రకమైన భయం, వేత రాగ భయ క్రోధ. స్వాములు వాడు చెబుతున్నారు కదా, భగవంతుడు చెబుతున్నాడు, వేత రాగ భయ క్రోధ. అంటే వీటిలోంచి విడుదల పొందమంటున్నాడు. ఏది రాగంలోంచి, భయంలోంచి, కోపంలోంచి విడుదల పొందాను. ఉంటే నష్టం ఏంటి మనకు? అది కానీ అందులోంచి బయటికి రమ్మంటున్నాడు. ఎందులోంచి? స్వాములు భగవంతుని పిలుస్తున్నాడు మనల్ని. భగవంతుడి కంటే ఎక్కువ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు మనకు? అది కానీ మన క్షేమం భగవంతుడికి మించి కోరేవాడు ఎవడు ఉంటాడు? మీ ఇంట్లో వాళ్ళు మీ క్షేమం అంత కోరుతున్నారని మీరు అనుకోకండి. అక్కడ లోపలేదో స్వార్థం ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ వల్ల స్వార్థం మనకే, మన వల్ల స్వార్థం వాళ్ళకే. ఈ మానవ ప్రేమలన్నీ దాని మీద అవి హ్యూమన్ హ్యూమన్ లవ్ అంతా. ఇక్కడ కావలసింది మనం చెప్పుకునేది హ్యూమన్ లవ్ కాదు, డివైన్ లవ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మానవ ప్రేమలు నిలబడవయ్యి, కేవలం అవి స్వార్థమే దానికి సెంటర్. ప్రపంచంలో ఏ రిలీజియన్లో కానీ, ఏ క్యాస్ట్లో కానీ, ఏ స్వార్థ పౌరుడికి ఇంతవరకు సెల్ఫ్ రియలైజేషన్ రాలేదు. ప్రపంచంలో అంటే హ్యూమన్ హిస్టరీలో, ఈ స్పిరిచువల్ హిస్టరీలో ఇంతవరకు ఏ సెల్ఫిష్ దానికి ఎక్కడ గాడ్ రియలైజేషన్ వచ్చినట్లేదు. ఇతర మతాల్లోకి క్షయించుకెళ్ళాం. కొంతమందికి స్వార్థమే ఉంటుంది, క్రూయాలిటీ ఉండదు. కొంతమందికి స్వార్థంతో పాటు క్రూరత్వం కూడా ఉంటుంది. ఆ రెండు కలిసి ఉంటాయి. వాళ్ళతో సహవాసం మరింత ప్రమాదం. అంటే వాడితో మనం సహవాసం చేస్తే రిజల్ట్ ఏంటంటే దుఃఖం. కొంతమంది స్వార్థంగా ఉంటారు, తప్పేం లేదు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, క్రూయాలిటీ ఉండదు. కొంతమందికి రెండు కలిసి ఉంటాయి. ఏముంటుంది? స్వార్థం ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది. సరిగ్గా వెళ్ళి ఆ డెస్టినీ సరిగ్గా లేచి వాళ్ళతో స్నేహాలు చేస్తాం. వాళ్ళతో స్నేహాలు చేయటం వల్ల మనకు పరిణామాలు, దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, శరీరం ఉండగా నరకం అనిపిస్తుంది. అది ఆ స్నేహాలు. మనం వాళ్ళతో స్నేహాలు చేస్తే ఒకవేళ మన డెస్టినీ ఎలా ఉంటే శరీరం శ్మశానానికి వెళ్ళకముందే మరణానంతర జీవితం కాదు, మనం రాకముందే నరకం అనిపిస్తాం. అది ఎలా ఉంది ఇక్కడే చూపించేస్తారు వాళ్ళు. అంటే స్నేహితులు ఎన్నుకోవటంలో, పుస్తకాలు చదవటంలో కూడా వివేకం అవసరం. వైరాగ్యం అంటే ఏంటి? ప్రపంచంలో ఏ వస్తువు మీద వాడికి మనసు వాడకపోతే అది వైరాగ్యం అని పిలుస్తా. అదే అవసరం. ఈ వైరాగ్యం ఎంత అవసరమో వివేకం కూడా అంతే అవసరం. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నిన్ను నీకేదైతే నీ పట్ల అనుగ్రహం చూపిస్తుందో దానికి చావు లేదు. ఇంకా సమస్య ఏంటి ఇక్కడ? నేను ఏదైతే ప్రేమిస్తుందో దానికి చావు లేదు, దానికి చావు లేదు. చనిపోయి వస్తూ నేను ప్రేమించలేదు. అయితే వాడు అంతరంగంలోంచి లోపల నుంచి పనిచేస్తాడు, లోపల నుంచి పనిచేస్తాడు. నీలో ఉన్న దోషాలని, నీలో ఉన్న దోషాలను కలిగిస్తాడు. అంటే రమణ స్వామి రిప్లైస్ వండర్ఫుల్ ఉండవు. అంటే మత్తి లేకుండా సర్జరీ చేసేస్తాడు, మత్తి పెట్టకుండా సర్జరీ పూర్తి చేసేస్తాడు. అంటే సాధన పేరు మీద, సాధన పేరు మీద మిమ్మల్ని ఎక్కువ ఇబ్బందులు గురి పెట్టకుండా చాలా దూరం తీసుకెళ్తాడు. సాధన అంటే పెయిన్ కదా, ఆ పెయిన్ గురి చేయకుండా చాలా దూరం తీసుకెళ్తాడు. నాకు విశ్వామిత్రుడి గురించి ఎవరు ఇంత అందంగా చెప్పిన వాళ్ళు కనపడలేదు. విశ్వామిత్రుడి గురించి భగవాన్ చెప్పినంత అందంగా నాకు ఎవరు, అనేక మంది అనేక రకాల విశ్వామిత్రుడి గురించి చెప్పారు, కానీ ఇంత వండర్ఫుల్ గా, ఇంత చార్మింగ్ గా నాకు చెప్పిన వాడు కనపడలేదు. విశ్వామిత్రుడు అందరూ వృక్షి అంటున్నారు, విశ్వామిత్రుని అందరూ వృక్షి అంటున్నారు. వాడి జీవితంలో రెండు మూడు సార్లు పతనమైనట్టు హిస్టరీలో కనిపిస్తుంది. వాడు పతనమయ్యాడు కదా, వాడు ఋషి ఎలా అవుతాడు అని చట్టయింది. అభిమానం లేదే, సందేహం లేదా? విశ్వామిత్రుడు ఋషి అయింది. అయితే ఆడు పతనం అయ్యాలి కదా మీరు అంటున్నారు. ఆడి పతనమైన క్షణాల్లో ఋషి కానీ ఆడ ఇప్పుడు ఋషి. ఆడు పతనమైన క్షణాల్లోనే ఋషి కాదు, కానీ ఋషే. మనిషికి కాలు జారినట్టే ఎప్పుడైనా ఆయన జారాడు. ఏదో రెండు మూడు సార్లు జారాడు ఆయన ఋషి కాకుండా పోవడం. అయినప్పటికీ ఋషే, ఎప్పుడు ఋషి కాదు. ఆయన పతనమైన క్షణాల్లో మటుకే ఋషి కాదు. ఇంత వండర్ఫుల్ గా నాకు విశ్వామిత్రుడి గురించి చెప్పిన వ్యక్తి ఎవరో కనపడలేదు. అనుభవం తీసుకోవటం అది శాస్త్రజన్య జ్ఞానం కాదు, అది అనుభవైక జ్ఞానం. అది అంటే లోపల నుంచి తీసుకోవటం. సరసమైన మనం స్వాముల గారికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే, భగవద్గీత రెండో అధ్యాయంలో ఉంది, లేదా కఠోపనిషత్తు ఇలా ఉంది, ఆ బృహదారంలో ఇలా చెప్పారు, ఆ ముండకోపనిషత్తులు ఇలా చెప్పారు, ఇలా చెప్తా ఉంటారు వీళ్ళు. అంటే మాటే ప్రమాణం ఇక్కడ. ఉడికే తన హృదయం నుంచి తీసుకోవటమే. ఆయన ఎప్పుడు ఎవరైనా ప్రశ్న అడిగితే ఆలోచించి చెప్తాను, ఎప్పుడు చెప్పలేదు. ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, ఆటోమేటిక్ డివైన్ యాక్షన్, ఆటోమేటిక్ యాక్షన్ కాదు, ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. ఉడికే ప్రశ్న అడగటం అక్కడ స్పందన, ఏం చేయగలరా? రెడీమేడ్ ఆన్సర్స్. ఆ ప్రశ్న అడగటం ఆయన బ్రెయిన్ అప్లై చేయరు అక్కడ. ఆడు బ్రెయిన్ అప్లై చేయరు, ట్రూత్ తోటి ఫేస్ టు ఫేస్ ఉంటారు, ట్రూత్ తోటి ఫేస్ టు ఫేస్ ఉంటారు. ఇప్పుడు ఓ డబ్బాలో బంగారం రాళ్ళు ఉందనుకోండి, ఓ డబ్బాలో బంగారం ఉంది రాళ్ళు ఉంది, మీరు బంగారం అడుగుతారనుకోండి నన్ను, నేనేం చేయాలంటే చేతికి రా వస్తే అలా తీసిచ్చేస్తే రాయి రావచ్చు మీకు. ఆ లోపల రాళ్ళను గెంటుకుని రాళ్ళ గెంటుకుని బంగారాన్ని పట్టుకుని నీకు ఇవ్వాలి. రమణ భగవాన్ డబ్బాలో రాళ్ళేమి లేవు, అన్ని బంగారపు కాసులే. చేతిని అటు ఇటు తిప్పక్కర్లేదు తీసిచ్చేయటం. రాళ్ళుంటే చేతిని తిప్పాలి అటు ఇటుని. అది బంగారం మన చేతికి దొరకాలి కదా, నీకు రాయి ఇచ్చేస్తే అలాగే బంగారం ఇవ్వాలి. అంటే డబ్బాలో రాళ్ళేమి లేదు, అన్ని కాసులే. అంటే ఇలా చెయ్యి ఎక్కడ ఏ మూలన పెట్టిన కాదు తీసిచ్చేయటం. అంటే మిమ్మల్ని ఎక్కడ ఆయన ఎక్కడికి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో అది ఆ గమ్యం దృష్టి. అసలు గురువు చేసే పని లేదు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో. ఆ తీసుకెళ్ళడానికి ఏ బలహీనతలు ఉంటాయో, ఏ సంస్కారాలు వస్తున్నాయో జాగ్రత్తగా చూసుకుని మీరు పూర్వజన్మలోని పూర్వజన్మాల నుంచి మోసుకొస్తున్నటువంటి వాసనలు ఏమున్నాయో అది ఏం చేద్దండి. మనకు ఎప్పుడైనా రియలైజేషన్ వచ్చినా, గురువు యొక్క దైవాన్ని ఎప్పుడైనా రియలైజేషన్ మనకు వచ్చినా అది నిలబడదు, వాసన క్షయం అవ్వకపోతే. ఒకసారి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడను. ఒకసారి ఎవడో భగవంతుని చేశాడు భక్తులు, నాకు జ్ఞానం ఇచ్చాను జ్ఞానం ఇచ్చాను. అప్పుడు భగవాన్ ఫేస్ చేత పెద్ద చేశారు, ఫేస్ కొంచెం సీరియస్ ఫేస్ వచ్చి సరే ఇచ్చేస్తాను నువ్వు తట్టుకోగలవా, ఇచ్చేస్తాను నువ్వు తట్టుకోగలవా అంటే కంగారు పడ్డాడు. అది కాదు, ఒక గ్లాసుల్లో బింది నీళ్ళు ఎలా పడుతుందండి, ఒక గ్లాసులో బింది నీళ్ళు ఎలా పడుతుందండి. అది గురువు ఏం చేస్తాడు, సువగా ఆపరేట్ చేస్తాడు. అది కుళాయిలోంచి నీళ్ళు వచ్చినట్టు ఆయన దయ్యను కూడా సువగా ఆపరేట్ చేస్తాడు. అంటే కానీ నీకు వాసనమయం అనుకో, స్వర్ణగారు నేను డిస్టర్బ్ చేయడాడు. ఒకటి ఒకటి ఆ బలహీనతలు ఒకటి ఒకటి లాగి నిన్ను శుద్ధి చేస్తాడు, కానీ ఈ లోపల నేను కంగారు పెట్టాడు. అంటే వాసన నీలో ఎక్కువ ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం ఆ లోపల దాని స్ఫురణ నీకు కవర్ చేసినది నిలబడదు. దాని స్ఫురణ ఏది, ఆ లోపల వస్తువు తాలూకు స్ఫురణ ఒకవేళ ఆయన దైవల్ని కలగజేసినా అది నిలబడదు నీకు. ఏంటంటే నీ వాసన అక్కడ, నీ వాసన నీ మనస్సుని అక్కడ నీ వాసన ఉండనివ్వదు. నీ మనస్సు ఏం చేస్తుందంటే, వాసన ఏం చేస్తుంది, నీ మనస్సుని పేగి నీ మనస్సుని యొక్క నీ మనస్సును పట్టుకుని నీ మనస్సు యొక్క పిలక పట్టుకుని దాన్ని సహస్రంలోకి తీసుకొచ్చేస్తాను ఉండనివ్వదు. అంటే నీకు గురువు యొక్క దైవల్ల ఈశ్వర అనుగ్రహం నీకు ఎప్పుడైనా రియలైజేషన్ ఒకవేళ వచ్చినా అది వాసనాక్షయం అవ్వకపోతే అక్కడ ఉండదు, ఎక్కడ హృదయంలో ఉండలేము, అది డిస్టర్బ్ అయిపోతాం. అంటే ఇక్కడ భగవాన్ ఏమన్నారంటే, నీకు సమాధి స్థితి ముఖ్యం కాదు, సమాధి స్థితిలో మనకు శాస్త్రం ఏమని చెప్తుందంటే, సమాధి స్థితిలో నీకు బ్రహ్మానందం కలుగుతున్నాను, బ్రహ్మజ్ఞానం కలుగుతున్నాను, ఇది సమాధి స్థితిలో. అది రైతే, నీకు సమాధి స్థితిలో ఆత్మానందం తెలుస్తుంది. కానీ నీకు సమాధి స్థితి కంటే నువ్వు ముందు సాధన చేయవలసిందంటే వాసనారహిత స్థితి పొందటానికి. నువ్వు సమాధి స్థితి పొందినా నీలో వాసం అంటే నేను అక్కడ ఉండనివ్వదు ఆ స్థితి, ఈ వాసన అక్కడ ఉండనివ్వదు. అంటే అక్కడ సమాధి స్థితి కంటే ముఖ్యం ఏంటంటే, నువ్వు వాసన రహిత స్థితి, ఆ టెండెన్సీలోంచి బయటకు రావాలి. అంటే ప్రతి టెండెన్సీ కూడా పీకిస్తుంది. ఇప్పుడు మనం అలవాట్లు పోగొట్టుకోవాలంటే మనకు చాలా బాధ కలిగిపోతుంది, మనకు చాలా దుఃఖం వచ్చేస్తుంది. మనకు అదే అలవాట్లు ఉన్నాయనుకోండి, పాడైపోయే అలవాట్లు, అవి పోగొట్టుకోమని ఎవరైనా చెప్తే మనకు చాలా దుఃఖం వచ్చేస్తుంది, వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. కారణం ఏం చెప్పండి, మరి మన ఆ చెప్పిన వాడి మీద కోపం వస్తుంది. నేను ఆ స్వామివారికి కోపం వచ్చినట్టు అంచేత పాముల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటారో స్వాముల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండం మనం. నేను మా శివరామకృష్ణ గారు అదృష్టవంతులైన శాపానికి గురి అవ్వలేదు, నేను ఆయన శాపానికి గురి అయ్యి వచ్చాం. అదృష్టవంతుని ఎవరు పాడు చేయగలరు, ఎవరు పాడు చేయలేరు. ఒకవేళ పాడు చేద్దామన్నా అదృష్టవంతులు మనం పాడు చేయలేము. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చెబుతున్నాము సబ్జెక్టు, ఏం చెబుతున్నాం, ముగిస్తున్నప్పుడే ఐదు అవుతుంది. అంటే నీకు సమాధి స్థితి కంటే వాసన రహిత స్థితి పొందడానికి ఎక్కువ ప్రయత్నం చేయమన్నాడు. మన శరీరం సరే మనకు చాలా వాసనలు ఉంటాయి తెలియవదు. అది ఏంటంటే గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు మనం ఈ వాసనలు ఏం చేస్తాయంటే, మన ప్రాణం పోయేటప్పుడు శరీరాన్ని ప్రాణం శరీరంలోంచి ప్రాణం విడిచి మన ప్రాణం శరీరాన్ని విడిచిపెడుతుంది కదా, దానికి ముందు ఈ హృదయంలోని వాసనలు వచ్చి కమ్మేస్తాయి సహస్రాలు మొత్తం. ఉరగలేదోని వాసనలు నుంచి మనం చనిపోయే ముందు ఈ మీదనే కమ్మేస్తాం. వాసన వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతాం. చాలా ఉంటాయి, కొన్ని లక్ష కొన్ని వేల జన్మలు తీసుకొచ్చే టెండెన్సీస్ మనలో ఉంటాయి. ఏమి టెండెన్సీ నాకు లేదంటే ఆత్మవంచన, అలా హిపోక్రాట్స్ అంటారు. అయి వస్తూ ఉంటాయి వెళ్ళిపోతాయి, వస్తూ ఉంటాయి వెళ్ళిపోతాయి. సరిగ్గా ప్రాణం పోయేటప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ ఏం చేస్తుందంటే మనం ఎవరో ఎక్కడైనా అన్నం తింటేనే మనకు బాగా ఇష్టమైన కూర మీద మన చెయ్యి మెకానికల్గా ఎలా పడిపోతుందో మన మనస్సు ఏం చేస్తుందంటే ప్రాణం పోయే ముందు వాసనలు తిరుగుతూ ఉంటాయి, దానికి ఏ టెండెన్సీ అయితే బాగా ఇష్టమో దాన్ని పట్టుకుంటుంది. అది పట్టుకున్నాక అప్పుడు ప్రాణం బయటకు పోతుంది. ఏ మనస్సు ఏ టెండెన్సీ అయితే పట్టుకుందో దానికి తగినటువంటి పునర్జన్మ వస్తుంది. అది రీబర్త్ సిద్ధాంతం. అయితే ఏమండి, ప్రాణం పోయేటప్పుడు మేము దేవుడిని స్మరించుకుంటాం అంటే దేవుడు రాడు స్మరణ లేదు ఎంచదా అంటే నీకు ఇష్టం లేదు కదా. అది కాదండి, నీకు గురువు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు. అంటే ఇష్టం ఉందంటే ఇదే కాలక్షేపానికి ఇష్టం ఉంది. ఇవన్నీ కాలక్షేపం ఇష్టాలు, అసలు ఇష్టాలు వేరుగా ఉన్నాయి నీకు లోపల. అది చాలా లోతుగా ఉంటాయి. ఆ లోతుగా ఉన్న ఏం చేస్తాడంటే అవి వచ్చేస్తాయి. మన మర ప్రయాణం టైంలో అన్నీ వచ్చేస్తాయి. మీకు దేవుడి మీద ఇష్టం లేదని అంటారు. మీ లేవతి ఇక్కడ తింది ఇన్ని గంటల తరబడి మీరు ఎదించుకుంటున్నారు, ఇష్టం ఉంది. ఇది తగు మాత్రంగా ఉంది, ఇదే నామ మాత్రంగా ఉంది. కానీ మనకు దేవుడి కంటే ఇష్టాలు చాలా మంది ఉన్నాయి, జ్ఞానం కంటే ఇష్టాలు చాలా మంది ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లకి సరళంగా వెళ్ళి ఆ ఇష్టాన్ని పట్టుకుంటుంది, దాన్ని బట్టి పోనాలి జన్మడు. అంటే వాసన క్షయం వరకు నీకు జ్ఞానం వచ్చినా, ఒకవేళ ఎప్పుడైనా కలిగిన గ్లింప్సెస్ నీకు వచ్చినా దాన్ని నమ్మటానికి వీల్లేదు. వాసనక్షయం వాళ్ళు రమణ భగవాను దగ్గర ఇద్దరు ఉండోడు, పళనిస్వామి ఉండోడు. ఆ పళనిస్వామి రమణ స్వామికి షాడే అంటారు. రమణ స్వామికి షాడే అంటే రమణ స్వామి అక్కడ ఉంటే అక్కడ పళనిస్వామి ఉన్నాడు అనేది అర్థం. అది అంటే ఆ గొప్ప వైరాగ్యమూర్తి. అంటే ఈశ్వరుడు మాయను మనం జయించడం కష్టం. కృష్ణుడు కూడా అన్నారు, నా మాయను జయించడం చాలా కష్టం. రమణ స్వామి కంటే ఎక్కువ వైరాగ్యమూర్తి అని ఎవరు పళ్ళు. మనకి నాలుగు రోజులకు పోతాను జ్వరం వచ్చేసింది, 104 డిగ్రీలు 105 డిగ్రీలు జ్వరం వచ్చేసింది. ఎవరికి? పళనిస్వామి. వచ్చేసి భక్తులు ఏం చేశారంటే బాగా ముగ్గిపోయిన పండు ఒకటి కొని బజార్లోనే బాగా ముగ్గిపోయిన తినడానికి బాగుంది సరిగ్గా తీసుకొచ్చి పళనిస్వామికి ఇచ్చారు. వీడికి ఏముంది, నాకు జ్వరం ఉంది, ఈ పండు తినకూడదని చూయటం. ఎవరికి? పళనిస్వామి. ఈ పళనిస్వామి ఏం చేశారంటే పండు శుభ్రంగా కడిగేశారు. అంటే జ్వరం పెరిగితే పెరుగుతుంది. ఈ మామిడి పండు అంటే ఇష్టమానికి. ఎవరికి? రమణస్వామి కంటే. రమణస్వామి అని ఇష్టం కాదు, రమణస్వామి కంటే ఎక్కువ ఇష్టం మ్యాంగో. ఇంకా ఇష్టం ఎవరికి? ఆ పళనిస్వామికి. ఆయన సేవ చేసిన వాడే, అందులో అసత్యం లేదు. ఈయన ఏం చేశాడు, మామిడి పండు శుభ్రంగా కడుక్కున్నాడు. కడుక్కుని తినడానికి రెడీగా ఉన్నాడు. అంతలోకి ఆయన సిద్ధమయ్యాడు. ఎవరు? రమణస్వామి వచ్చేసాడు ఈయన దగ్గరికి. ఆ స్కందాశ్రమం నుంచి విరూపక్షంలోకి వచ్చేవాడు. వస్తే సరిగ్గా తినటానికి రెడీగా ఉన్నాడు, ప్లేట్లో పెట్టుకున్నాడు, అని వచ్చేసాడు. ఏమంటే అంత గొప్ప స్వామి, అంత వైరాగ్యమూర్తి. రమణ స్వామి చూడగా మామిడి పండు దాచేసుకున్నాడు. అంటే వాడు వెళ్ళిపోయాక తిన్నాం. ఎవరు? ఆ గురువు వెళ్ళిపోయాక తిన్నాం మామిడి పండు అని. ఇక్కడ ఇది కృష్ణుడు ఏమని చెప్పాడు, ఈశ్వరుడు నా మాయను ఎవడో జయించలేడు అని కూడా ఇది గుర్తు. మామిడి పండు దాచేసుకున్నాడు. దాచేసుకుంటే భగవాన్ వచ్చారు. ఆయన దొంగ వచ్చి కూర్చున్నాడు. ఏ పళనిస్వామి, నీకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది. ఆయన అలాగే పిచ్చపాట మాటలు మాట్లాడాడు. ఎలా ఉన్నావు? అలా ఉన్నాడు. ఏమిటి ఇక్కడ మామిడి పండు వాసన వస్తుంది అన్నాడు. ఏంది ముందు క్షేమ సమాచారం అయిపోయింది. ఆశ్చర్యం వాడు అబద్ధం చెప్పేశాడు అండి. అంటే మామిడి పండు తినాలనే కోరిక మన మీద 100 రెట్లు పెరిగి. ఎవరు? పళనిస్వామి. అందులో సందేహం లేదు. కానీ మామిడి పండు తినాలనే కోరిక ఉంది కదా, అప్పుడు అబద్ధం చెప్పించాడు. అబద్ధం చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే మామిడి పండు ఏమి లేదని అన్నాడు. ఏమి గురువు దగ్గర అబద్ధం చెప్పేస్తున్నాడు. మామిడి పండు ఇక్కడ ఏమి లేదని అన్నాడు. మరి మామిడి పండు లేకపోతే వాసన ఎందుకు వస్తుంది? గురు శిష్యులు సంభాషణ. మరి మామిడి పండు లేదంటున్నావు కదా, అంటే ఇది అనుష్ఠానం లేదా అంటే ఇక్కడే మనం గ్రహించాలి. ఏదో చెప్పు పోవడం కదా. గురువుకి శిష్యుడికి ట్రైనింగ్ ఇస్తున్నాడు, తర్వాత ఆయన చేస్తాడు, మోక్షం ఇచ్చాడు. అంటే ఆ వాసన రహితం చేయడానికి అంటే ప్రిపేర్ చేస్తున్నాడు, పళని స్వామిని పళని ప్రిపేర్ చేస్తున్నాడు. మరి ఏం మామిడి పని లేకపోతే వాసన ఎందుకు వస్తుంది అన్నాడు. అదే ఏమి లేదండి, ఏమి లేదు అంటున్నాడు. మరి వాసన ఎక్కడి నుంచి వస్తాడు, అసలు మామిడి పండు లేదు అంటున్నాడు. ఆవిడ ఏం చేశారు భగవాన్, ఆడు చెప్పిరా లేడు. ఆ మామిడి పండు ఎక్కడ దాచేసుకున్నాడు, ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి ఏం చేశాడంటే నెమ్మదిగా మామిడి పండు పట్టుకున్నాడు, కడిగి శుభ్రంగా ఉంచాడు. అది పళని స్వామి దగ్గర కూర్చున్నాడు. కూర్చుని మామిడి పండు తినొద్దని వెళ్ళినా తినేసిలా ఉన్నాడు. అప్పటికే 104 డిగ్రీలు ఉంది. ఈ మామిడి పండు తింటే 106-105 వచ్చేస్తున్నాక ఆవిడ భగవాన్ పళని స్వామిని కూర్చోబెట్టి ఆడికి చిన్న ముక్క కూడా పెట్టకుండా ఆ మామిడి పండు భగవానే తినేసి ఆ టెంకని మళ్ళీ టెంకను అడుగుతాడే, ఆ టెంక కూడా ఆయన నాకేసి ఆ రసం అంతా తీల్చేసి ఆ పళని స్వామి ఎదురుకుండా టెంక అదే టెంక తొక్కలో ఇది బయట పడేసి నీకు ఎవరు తింటేలేరా నేను తినేసానని చెప్పి అంటే జ్వరం పెరుగుతామని ఆడు తింటేనే అని తినొద్దని చెప్పి ఆడు తింటే తినలే మానిలో లేడు అని చెప్పి ఆయనే తినేసి వెళ్ళిపోయాడు. వాడు గురువు అంటే లోపల వాడిని ఏ బలహీనత బాధిస్తామని చూసుకుంటాడు. అది ఆయన తినే మామిడి పండు ఈయన తిని వెళ్ళిపోయాడు. ఎవరికి ఆయన చేత్తోడు ఆయనకి లిబరేషన్ ఇచ్చాడు పైన పళ్ళని. అంటే అంత వైరాగ్యమూర్తి భగవానికి ఏంటి ఎక్కువ వైరాగ్యం అనకు, అంత వైరాగ్యమూర్తి అంత నిష్ఠగా ఉన్నవాడు, ఆహార నియమంలో చాలా నిష్ఠగా ఉన్నాడు. ఆ లాస్ట్ మినిట్ లో అంటే 104 డిగ్రీలు జ్వరం ఉండగా ఆయనకు మామిడి పండు తినాలన్న కోరిక వచ్చింది. అంటే మనం కూడా అంతే మాయని జయించాలి. జయించిన తర్వాత జయించామనుకోవాలి, అజ్ఞానంలోంచి బయటకు రావాలి, వచ్చాక వచ్చామని అంటానికి అనుకోవాలి. చివరి క్షణం వరకు మన మనసుని మనం నమ్మటానికి వీల్లేదు, ఈ జ్ఞాపకం పెట్టుకోండి. చివరి క్షణం వరకు చివరి శ్వాస వరకు మన మనస్సునే మన మనస్సే మనల్ని గాలిడి చేస్తూ ఉంటుంది. మన మనస్సుని మనం నమ్మటానికి వీల్లేదు. అంటే స్వామి అన్నారు, కృష్ణస్వామి అన్నారు, నీ మోక్షానికి నీ మనస్సే కారణం, నీ బంధానికి నీ మోక్షమే కారణం. నువ్వు మనస్సును ముందు బాగు చేసుకో, ముందు నీ మనస్సును బాగు చేసుకో. ఈ యోగాలన్నీ దానికోసమే, కర్మయోగం భక్తి యోగం ఈ యోగాలన్నీ దానికోసమే. ముందు నీ మనస్సును సంస్కరించుకో, నీ మనస్సును బాగు చేసుకో. నీ మనస్సు చిక్కగా ఉంటే దాన్ని పలచబడేట్టు చేసుకో. నీ మనస్సు ఎంత పలచగా ఉంటే నీ హృదయంలో సత్యం నీకు అంత బాగా గోచరిస్తుంది. నీ మనస్సు చిక్కబడకూడదు అంటే మాటగాడు జాగ్రత్తగా ఉండాలి. అంటే మన ఈగోను గ్లోరిఫై చేయడానికి ఒక మాట మాట్లాడకూడదు, ఒక చేత ఉండకూడదు. మాట ఉండకూడదు, చేత ఉండకూడదు, తలంపు రాకూడదు. ఈగో గ్లోరిఫై అయ్యే తలంపులు మనకు రాకూడదు. అంటే మనం చేసే సాధన అంటే మాట ద్వారా, చేత ద్వారా, తలంపుల ద్వారా ఆ ఈగోని మనం తెలగనివ్వకూడదు. దాన్ని ఆ రోజుకు రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. అదే సాధన కర్మం, అదే సాధన ఆ ప్రయోజనం. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు హ్యాపీనెస్ పొందాలి. ఎందుకు ఈ మాటలు? ఎందుకు మీరు సుఖస్వరూపం, మీరు సుఖం మీకు అందాలి, మీలోని శాంతి మీకు అందాలి. అది మీదే, శాంతి మీదే. కానీ గురువు చేసేది ఏంటండి, మీ హృదయంలో ఆనందం మీకు పట్టిస్తాడు. అదే ఆనందం గురువుది కాదు, మీదే. మీ హృదయంలో ఉంది శాంతి సాగరం, ఆనంద సాగరం, సుఖ సాగరం. ఎంత కావాలంటే అంత మీ హృదయంలో సప్లై కాలే, ఎంత మీకు కావాల్సినంత సప్లై చేస్తుంది. మీరు భరించలేనంత ఆనందం వస్తుంది మీకు రియలైజేషన్ వచ్చాక. గురువు అనుగ్రహం అంటే ఏమనిపిస్తుంది, ఎప్పుడో వస్తున్నారు అప్పుడే వచ్చేసిందండి, ఎప్పుడో వస్తుంది అనుకున్నాం అప్పుడే వచ్చేసిందండి అని మీకు అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఏదో రొబ్బ పట్టుకుని వేలాడండి. మీకు రామకృష్ణుడు ఇష్టమైతే రాముకు ఏదో సపోర్ట్ ఉండాలి కదా. ఎవరైనా ఎవరు ఆచార్య పురుషుడు, ఏ గురువు, ప్రతి ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అనుగ్రహ స్వరూపుడు కానివాడు గురువు కాదు. అసలు గురువు అంటే కేవలం బోధస్వరూపుడే కాదు, అనుగ్రహ స్వరూపుడు. ఇక టీచ్ చేస్తూ ఉంటాడు, ఆ టీచింగ్ ని అనుభవానికి కూడా అందజేస్తూ ఉంటాడు, వాడు గురువు. ఇప్పుడు కాలేజీలో లెక్చర్ చెప్తారు, పాఠం చెప్తారు, ఆవిడకి అర్థమైనా అర్థమైపోయినా సిలబస్ అయిపోయిందని వెళ్ళిపోతూ ఉంటారు. కోర్సు అయిపోయింది. గురువు ఎక్కడ అలా కాదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏ మూలన ఉన్నా, అసలు అతను ఆయన చెప్పేది సబ్జెక్ట్ నీకు అందుతుంది లేదా, ఎంతవరకు డైజెస్ట్ అవుతుంది. ఒకవేళ డైజెస్ట్ అవ్వకపోతే కారణాలు ఏంటి, ఇవన్నీ వెతుక్కుని అన్ని పనులు గురువే చేస్తూ ఉంటాడు నీకు. ఒకసారి ఏం చేస్తాడంటే నీకు ఇష్టమైన అడిచా తిట్టిస్తాడు, నన్ను నీకు ఇష్టమైన అడిచా తిట్టిస్తాడు. అంటే వాళ్ళు నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళు బాగా నేను తిడుతున్నారనుకో, సడన్ గా మీద నీకు మమకారం పోతుంది, నీ మనసు అటు పరిగెత్తు. ఇవన్నీ గురివి చేస్తూ ఉంటాడు, ఇవన్నీ గురివే చేస్తూ ఉంటాడు. ఏం చేయాలండి, మీ మీరు మీ మనసు ఎక్కడైతే ఆధారపడిందో ఓడగొడతాడు. ఏం చేస్తాడు, ఓ మీ మనసు ఎక్కడ లౌకిక విషయాల మీద ఎక్కడైతే ఆధారపడి ఉందో, మీ మనస్సు ఉన్నదంతా ఇదే అనిపిస్తామో మీకు, మీ ఆధారాలు చూస్తాడు, ఎక్కడెక్కడ మీ మనసు ఆధారపడిందో చూస్తాడు. వాడు వాడు మనకు కనపడ్డ కానీ మనల్ని చూసేస్తాడు. వాడు మన కళ్ళకు కనపడ్డాడు. గురువు అంటే ఏంటంటే కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, వాడు గురువు అంటే. గురువుకి ఇంద్రియాలు సహాయం అక్కర్లేదు, మనం ఏదైనా చూడాలంటే కన్ను ఉండాలి. గురువుకి అక్కర్లేదు, కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, చేతులు లేకుండా పని చేయగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు. అంటే ఇంద్రియాలతో సంబంధం లేకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు వాడు గురువు. అంటే వాడు నీకు అర్థమైందో లేదో, అర్థం కాకపోతే ఎంతవరకు అర్థమైంది, నేను ఎంతవరకు మెచ్యూర్ చేయాలి, స్లోగా మెచ్యూర్ చేసుకుంటూ వస్తాడు. నీకు మైండ్ ఈ టీచింగ్ వల్ల అంటే ఆయన ఉపదేశం వల్ల నీ మైండ్కి మెచ్యూరిటీ రావటాలి అనుకో, ఆ సంఘటన క్రియేట్ చేసి మొట్టికల్లి మొట్టేస్తాడు. నీకు బుద్ధి వచ్చి సంఘటన క్రియేట్ చేస్తాడు, క్రియేట్ చేసి మొట్టికల్లి మడతాడు. ఆ మొట్టికాయలు ఎందుకంటే మొట్టికాయలకు వస్తే నీకు బుద్ధి రావటానికి, ఆ మాటను అంటే నీకు ఆ మాట నీకు అర్థం కాకపోతే అది అనుభవంలోకి రాకపోతే ప్రాక్టికల్ గా సంఘటన క్రియేట్ చేస్తాడు, నీ కోసం క్రియేట్ చేస్తాడు. ఎంచేత క్రియేట్ చేస్తాడు, అరే గాడ్ రియలైజ్ చేయడం, నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడిని నీకు దాని తాలూకు ఎరిక నీకు రావటం కోసం, అదే కదా గోల్ ఆఫ్ లైఫ్, అది ఆ ఎరిక నీకు రావటం కోసం నీకు అది. ఇవన్నీ గురువే చేస్తాడు, అంచేది గురువు యొక్క దయ ఉంటే అన్ని మనకు ఉన్నట్టే, గురువు దయ లేకపోతే ఏది లేనట్టే. ఇంకోటి జ్ఞాపకించుకోండి, ఇది కేవలం పరలోకానికి సంబంధించిన విద్య కాదు, ఈ లోకానికి సంబంధించిన విద్య కూడా. ఇది కనుక మీకు డైజెస్ట్ అయితే హిమాలయ పర్వతాలు ఎంత పెద్ద అన్ని కష్టాలు వచ్చి మీ మీద పడినా మీరేం చలించరు. మామూలు చిన్న చిన్న కష్టాలు కాదు, హిమాలయ పర్వతాలు ఎంత పెద్ద అన్ని డిఫికల్టీస్ వచ్చి అన్ని టెన్షన్స్ వచ్చి మీ శిరస్సు మీద పడినా మీ మనసు చెడించదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఈ గురువు ఇచ్చే బలం. అంటే ఆధ్యాత్మిక విద్య, ఈ ఆత్మ విద్య ఏదో మరణానంతరం ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు, అలా కాదు. ఈ జీవితంలో ఈ భౌతిక శరీరంలో ఉండగా మన శరీరం ఈ ప్రపంచంలో తిరుగాడుతుండగా ఆ ప్రారంభాన్ని బట్టి మంచి ఎదురవుతుంది, చెడ్డ ఎదురవుతుంది. ఎంత చెడ్డ ఎదురైనా ప్రపంచంలో ఎవరికి లేని దుఃఖం అంతా నీకే వచ్చేసిన నువ్వు ప్రశాంతంగా ఢీకోగలవు, ప్రశాంతంగా అన్ని కష్టాల మధ్యలో ప్రశాంతంగా ఉండగలవు, అది ఆత్మవిద్య తీసుకొచ్చే నీకు ఆత్మవిద్య చేసే లాభం, ఆత్మవిద్య చేసే బలం. అంతేకాని ఏదో పరలోకంలోకి ఇది ఉపయోగపడుతుంది, ఈ లోకంలో ఉపయోగపడదు అనుకుంటే అది మీకు సరైన అండర్స్టాండింగ్ లేదని అర్థం. ఇప్పుడు మీరు బ్యాంకులో డబ్బేసుకుంటారు, అది రోజు తీరు అవసరమైనప్పుడు తీస్తారు అంతే కదా. అలాగే మీకు ఆత్మవిద్య బాగా నేర్చుకుని ఉంటారనుకోండి, ఈ సబ్జెక్ట్ బాగా శ్రవణం చేసి ఉంటారనుకోండి, మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి కాసేస్తుంది. బ్యాంకులో డబ్బు ఎప్పుడైతే ఎప్పుడు ఉపయోగపడుతుంది, డే టు డే లైఫ్లో మీకు పెద్ద ఉపయోగపడదు, మీ పాకెట్ మనీ సరిపోతుంది. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ బ్యాంక్ మనీ ఉపయోగపడుతుంది. అలాగే ఆత్మవిద్య మీకు రోజు ఉపయోగపడిపోయినా భవిష్యత్తులో మీ ప్రారంభానికి దెబ్బలు కొట్టచ్చు మిమ్మల్ని. మీరు ఊహించని కష్టాలు రావచ్చు, ఊహించని ఇబ్బందులు రావచ్చు, డొమెస్టిక్ ట్రబుల్స్, డొమెస్టిక్ డిఫికల్టీస్, డొమెస్టిక్ డిసప్పాయింట్మెంట్స్ అనేక వస్తూ ఉంటాయి లైఫ్లో, చెప్పలేం. ఎవరి ప్రారంభంలో ఏది ఉందో మనం చెప్పలేం కదా. ఎన్ని రకాల కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ, మీ ఇంట్లో పోరాటం వచ్చినప్పటికీ, అసలు సత్యాన్వేషకులకి శత్రువులు ఇంట్లో ప్రారంభమవుతారు. సత్యాన్వేషకుడికి అసలు శత్రువులు బయట సమాజంలో కానీ ఇంట్లో లేదు, అందరూ శత్రువులు అయిపోతారు. ఇవన్నీ తట్టుకోవాలి, సత్యాన్వేషకుడు అంటే అండి ఇవన్నీ తట్టుకోవాలి. అంటే ఇవన్నీ తట్టుకునే శక్తి ఆ గురువు యొక్క టీచింగ్ లోంచి వస్తుంది. అంటే అది మనం గురువుని అంటే ఇది డూస్ డోంట్స్ భగవద్గీతలో చెప్పాడు, ఈ పని చేయండి ఈ పని వదిలేయండి, అది దానికి డిస్కషన్ అనవసరం. మనకి మనం చేయమన్న పని చేయటం, మీకు అర్థమవుతుందో, ఆ వద్దని పని మానేయటం, ఎందుకు చేయమన్నాడో, అది ఎందుకు చేయకూడదన్నాడు, ఇటువంటి ప్రశ్నలు వస్తాంటే మీకు శరణాగతి లేదని అర్థం. అంటే భక్తులు ఎలా ఉండాలంటే ఈ కళ్ళజోడు నా చేతిలో ఎలా ఉందో, ఈ కళ్ళజోడు నా చేతిలో ఎలా ఉందో, మన భగవంతుని చేతిలో ఎలా ఉండాలి. ఇది డూసు ఈ పని ఎందుకు చేయమన్నాడు, ఈ పని ఎందుకు చేయొద్దన్నాడు అని ఇలా అనుకుంటాం కదా, అదంతా అనవసరం. మనకి మన క్షేమం భగవంతుడి కంటే మన క్షేమం కోరేవాడు ఏ మనిషి, ఏ హ్యూమన్ బీయింగ్ కోరడు. ఈశ్వరుడు అంటే మన ఫాదరు, ఆయనే ఫాదరు, మనకు ఆయనే మదరు, ఆయనే గురువు. ఆయన కంటే మన క్షేమం ఎవరు అంతకంటే చూడండి. ఆంధ్రాలో ధనవంతులున్నారు, మరి వాళ్ళ పవర్టీ వచ్చేసింది అంటున్నారు. ప్రారంభం ఏముందో చెప్పలేము. సచిన్ కంప్యూటర్స్ వాళ్ళకి కూడా మనకి కూడా ఇవాళ పదవి ఉండొచ్చు, రేపు ఊడిపోవచ్చు. ఏమి అంటే ప్రారంభం తీసుకొచ్చే దెబ్బలు ఎలా ఉంటాయి చెప్పడం, ప్రారంభంలో ఏ సంఘటన ఏదైతే మనం చెప్పడం. అంచేత శరణాగతి ఇది వద్దు భగవంతుడు, ఇది వద్దు అని చెప్పినప్పుడు వదిలేయటం, ఇది చేయమని చెప్పినప్పుడు ఇది చెయ్యాలంటే ఎందుకనే ప్రశ్న వస్తుందంటే నీకు శరణాగతి లేదు అని అర్థం. నీ గుర్తుపెట్టుకోండి, గజాల శరణాగతం. ఒక యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు, ఏమండో వాడు తప్పు చేశాడు, ఈడు తప్పు చేశాడు, కానీ నేను ఎప్పుడు తప్పు చేయలేదన్నాడు. నేను తప్పులు చేయలేదన్నాడు. మరి ఏమన్నా తప్పులు చేయలేదన్నా, ఒప్పులు ఏమైనా చేశావన్నా, ఒప్పులు ఏం చేయలేదు కానీ తప్పులు చేయలేదన్నాడు. నువ్వు తప్పులు చేయనందుకు శిక్ష లేదు కానీ తప్పులు చేయనందుకు, సరే నీకు శిక్ష లేదు, ఒప్పులు చేయలేదు కానీ ఒప్పులు చేయలేందుకు నీకు శిక్షిస్తా ఉన్నాడు. నువ్వు తప్పులు చేయలే, గోడ కూడా తప్పులు చేయదు. అయితే గోడకు మోక్షం ఏమంటా మాకు, ఆ గోడ కూడా ఏం తప్పులు చేయదు. అయితే గోడకు మోక్షం ఇవ్వటం మేము, నువ్వేమంటున్నావు తప్పులు చేయలేదు, తప్పులు చేయలేదు. నువ్వు తప్పులు చేయలేదు రైతే, మరి ఉప్పులు ఏమైనా చేసావు, ఉప్పులు అసలు చేయలేదు. దానికి సమాధానం చెప్పు నువ్వు. అదికే నువ్వు చెడ్డ చేయలేదు అంటున్నావు, రైతే బాగానే ఉంది. మరి నువ్వేమైనా మరి ఉప్పులు చేయాలి కదా, నువ్వు డోన్స్ చేయలేదు అంటున్నావు, మరి డూస్ ఏమైనా చేసావు, డోన్స్ డూస్ అని డోన్స్ చేయలేదు అంటున్నావు, మరి డూస్ చేయాలి కదా. అంటే తప్పు చేయలేదని నువ్వు చెబుతున్నావు, మరి ఒప్పు చేయాలి కదా, ఒప్పు చేయలేదని నువ్వే అంటున్నావు, దానికి రిప్లై చెప్పు. అది సమాధానం లేదు అంటే అక్కడ తప్పు చేయకపోతే ఆ గోడ తప్పు చేయదు అంటే, ఆ గోడ జ్ఞానాన్ని కాదు. ఆ గోడ ఎప్పుడైనా తప్పు చేసిందే, అబద్ధం చెప్పిందా గోడ, అలాగనే అది జ్ఞాని కాదు. అంటే ఈ రోజున మనం సమన్వయం చేసుకునేది ఏంటంటే, ముందు అంతఃకరణ శుద్ధి, ముందు అంతఃకరణ శుద్ధి, తర్వాత గురువు పట్ల సజీవమైన విశ్వాసం, గురువు పట్ల సజీవమైన విశ్వాసం, తర్వాత మన జీవితాన్ని ప్రతి క్షణమైన అబ్జర్వేషన్ ఉందన్నది గుర్తు, తర్వాత ఏదైనా తలంపు వస్తే అనుకోండి మనకి గురువు అంతర్యాముగా ఉన్నాడు కదా, ప్రతి తలంపును చూస్తాడు. ప్రతి తలంపుకి మనం ఆన్సర్ చెప్పాలి. మంచి తలంపు వస్తే మంచి తలంపు, చెడ్డ తలంపు, ప్రతి తలంపుకి ఆన్సరబుల్ మనం ఆన్సర్ చేయవలసింది. అంటే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చేత విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అన్నింటిలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి సాధకుడు, ఉపనిషత్తు చెప్పింది కత్తి అంచి మీద నడిచేవాడు, కత్తి యొక్క అంచి మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడుస్తాడు. నీ జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు అంత జాగ్రత్తగా సరి చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. కత్తి అంచి మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడుస్తాడో, నీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం కూడా అంత జాగ్రత్తగా తీర్చి, అశ్రద్ధ పనికిరాదు, అజాగ్రత్త పనికిరాదు, శ్రద్ధ వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. ఆ శ్రద్ధ మీద రెండు అక్షరాలను మర్చిపోవద్దు, నీ జ్ఞానానికి అదే పెట్టుబడి. అంచేది మీరు అందరి సబ్జెక్టు మీరు బాగా శ్రవణం చేశారు, కానీ గంట కంటే ప్రవచనాలు ఉండకూడదు. నేను గంట కంటే ఎక్కువ చెబుతున్నా అంత ఉండకూడదు. మా భీమవరంలో మా గురువు గారు ఉండేవారు ప్రేడరు, ఆయన ఏం చెప్తారంటే రామకృష్ణ మెట్టవాడు ఇలా గంట ఇలా చూ మారేగింటికి మొదలు పెడతారు, ఐదింటికంటే ఇలా గంట చూసి శ్లోకం సగభాగం చెప్పిన మిగతా చెప్పకుండా వెళ్ళిపోతారు. అంటే మీరు టైం సెన్స్ పెంచుకోవాలి, మీరు టైం సెన్స్ పెంచుకోవాలి. మీరు ముగింపు రాకుండా చెప్పేస్తున్నారు గంటలు తరబడి, ఒక గంట కంటే ఎక్కువ ఉండకూడదు ప్రవచనం. మా గురువు గారు తాడిమల జగన్నాథ స్వామి గారు చెప్తూ ఉంటారు, మా అలవాటు ఇంకా రాలేదు. అది మంచి అలవాటే, జగన్నాథ స్వామి గారు చెప్పేసి మంచి అలవాటు అది. అంటే ఒక గంట సేపు చెప్పేసి మీ సహనానికి పరీక్ష అవుతుంది. నాన్నగారు ఎప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారని మాట మీ మనసులో పైకా నపడి మీ మనసులో అనుకునే పరిస్థితి నేను తీసుకురాకూడదు. నన్ను ఆ పరిస్థితిలో నేను శివానంద ఆశ్రమంలో శివానంద ఆశ్రమంలో ఈ భక్త మనం ఇప్పుడు ఇప్పుడు విడిచిపెట్టేస్తారు అనుకున్నారు. ఆ స్వామి ఒకసారి కదా మళ్ళీ రెండోసారి నిలబడ్డాడు. అంటే మనకి ఈ స్వామి మోక్షం ఇస్తే చాలనిపించిందన్న మనకు మనకి ఎవరు ఇవ్వక్కర్లేదు. ఈ స్వామి మోక్షం ఏమంటుంది ఏంటంటే మనం విడిచిపెట్టేస్తే చాలంటే అదే మోక్షం. నాకు నేను అనిపించి ఈ స్వాముల వారికి మనకు మోక్షం ఇవ్వాలని. మోక్షం అంటే మనం విడిచిపెట్టేస్తే వెళ్ళిపోతున్నాం. అయిపోయిన ప్రసంగం ఎల్లుండే ఎప్పుడు అంటారు, మనం కథ పెట్టుకుంటాం, దాన్ని ముగింపలేదు. బొప్పన హరినాథదేవి గారు లేరు, బొప్పన కృష్ణ ప్రసాద్ గారు లేరు, రమణ తత్వం లేదు, ఇంకేమీ లేదు. అది ఏదో చెప్తాడు, ప్రజల్లో ఉద్యమాలు నడిపేయమని చెబుతున్నాడు, ప్రజల్లో ఆందోళన తీసుకురావాలనే ఉద్యమాలు. దేనికి ఉద్యమాలు? ప్రజలందరినీ ఉద్యమం రెచ్చగొట్టేయమంటున్నాడు ఆయన. ఉద్యమాలు తీసుకొచ్చేయమన్నాడు ఏంటో. ఆ మాటనే యేసుక్రీస్తు అన్నాడు. ఓ తండ్రి వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వారిని క్షమించి ఆశ్చర్యించు. యేసుక్రీస్తు సందర్భం అంటాడు, ఓ తండ్రి వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. ఈరోజు మీ సభని నేను సభాముఖంగా కొన్ని మాటలు చెప్పాలి. సభను మేమే ప్రారంభిస్తాం, మాకు ఇదే వందన సమర్పణ, వందన సమర్పణ కూడా మేమే చెప్పేస్తాం. సభను ప్రారంభించేవాళ్ళు మేమే, వందన సమర్పణ చెప్పేవాళ్ళు మేమే. ఇంకా అంచేత మీరు ఈ సభను వచ్చి జయప్రదం చూశారు అంటే మీరు శ్రోతలు ఉన్నారు కాబట్టి ఇక్కడ వక్త ఉన్నాడు. శ్రోతలు లేకపోతే వక్త ఎవరు ఉంటారు? మీరందరూ వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చెబుతున్నాం. వినేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? అంటే ఈ జ్ఞాన యజ్ఞం ఇంతవరకు మనం యజ్ఞం, ఈ జ్ఞానం మన స్వార్థం లేకుండా ఏ పని చేసినా యజ్ఞమే. మన స్వార్థం లేకుండా, నేననే తలంపు లేకుండా ఏ పని చేసినా అది పూజ, అది యజ్ఞము. అదంతా యజ్ఞంతో సమానం, ఏ పని చేసినా సరే. అంటే ఇది జ్ఞాన యజ్ఞం. ఏంటిది జ్ఞానం? ఎంత కష్టపడితే మాకు పాల వాటా కంటే ఎక్కువ ఇవ్వడం. మాకు ఈ వాటాలు పంచి పెడతారు. మాకు పావులా ఒక 20 పైసలు 25 పైసల కంటే వాటా ఎక్కువ ఉండదు. ఇది 5 పైసలు 15 పైసలు శివరామకృష్ణ గారు కొంత ఇస్తారు. మరి ఆయన కూడా ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొన్నారు కదా శివరామకృష్ణ గారు, ఆయనకు కొంత మీకు కూడా 5 పైసలు ఇచ్చేస్తాడు. మీకు కూడా వాటాదారులు అన్నారు ఈ జ్ఞాన యజ్ఞంలో. మీరు కూడా వాటాదారు ఇంచేది. మీరు వాటాదారులు అంటే మీరు శ్రవణం చేశారు కాబట్టి. ఇక్కడ కొంతమంది మాట్లాడారు, శివరామకృష్ణ గారు మాట్లాడారు, ఆ కవల పిల్లలు ఇద్దరు మాట్లాడారు, ఇంకా ఇందులో మా తర్వాత ఈ స్టేజ్ని అలంకరించారు. ఆయిచ్చిన పెద్దలకి వీళ్ళందరికీ వాటాలు ఎడగొట్టేస్తాడు. వాటాలు పనిచేసి మాకు చేయడం చేస్తే మాకు ఏంటంటే చేయమ గురించి చెప్పినందుకు చివరికి 10 పైసలు మిగులుతున్నాను. మాకు మా వాటా ఎంతంటే 10 పైసల కంటే ఎక్కువ ఉండదు మాకు వాటా. మీతో 90 పైసలు మీకు కొంత పంచి పెడతాడు. ఈ మనకి హాల్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది, ఇదంటే స్టేజ్ డెకరేట్ చేసిన వాళ్ళు కొంతమంది. భగవంతుడి స్తోకం కరెక్ట్ గా చూస్తాడు. భగవంతుడి స్తోకం ఎలా ఉంటుందంటే మ్యాథమెటికల్ యాక్యురసీ. మనకి ఎంత వాటా ఇవ్వాలి అంటే ఇస్తాడు కదా, ఎందుకంటే ఎక్కువ కూడా తక్కువ కూడా ఇవ్వడు, ఇచ్చేది ఇచ్చేస్తాడు. తర్వాత దాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం చేసుకోవచ్చు, అది మన బుద్ధిని బట్టి ఉంటుంది. అది జ్ఞాన యజ్ఞం. ఈ జ్ఞాన యజ్ఞంలో మీరందరూ పాల్గొన్నారు, ఈ సభను యజ్ఞాన్ని జయప్రదం చేశారు అని చెప్పి సభకు వచ్చినటువంటి పెద్దలైనటువంటి మీకు సభను అనుసరించి సభా మర్యాదను అనుసరించి హృదయపూర్వకంగా నా వందనములు సమర్పించుకుంటున్నాను. సెలవు.